विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरे जडानां चैतन्यस्तवकमकरान्दश्रुतिचरे दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः यम् प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिं आनतोऽस्मि निगमकल्पतरोर्गलितं फलं सुखमुखात् अमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिकाः भुवि भावुकाः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् अतसी पुष्पसङ्काशं हारनूपुरशोभितं रत्नकङ्कणकेयूरम् कृष्णं वन्दे जगद्गुरुं कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरं कृष्णं वन्दे जगद्गुरुं मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं बर्हिपिञ्छावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुम् उत्फुल्लपद्मपत्राक्षं नीलजीमूतसन्निभम् यादवानां शिरोरत्नम् कृष्णं वन्दे जगद्गुरुम् रुक्मिणीकेळिसंयुक्तम् पीताम्बरसुशोभितम् अवाप्ततुलसीगन्धम् कृष्णं वन्दे जगद्गुरुम् గోపికానాం కుచ ద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. వీరభద్రుడి వల్ల యజ్ఞధ్వంసమై చావవలసిన వాళ్ళు చావగా, తక్కిన దేవతలంతా అవయవాలన్నీ శిథిలములైపోగా తట్టుకోలేక బ్రహ్మ దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకుంటే బ్రహ్మగారు వీరందరినీ వెంట పెట్టుకుని, శంకరుడు అపార కరుణాస్వరూపుడు, మనల్ని రక్షిస్తాడు అని నచ్చజెప్పి కైలాసానికి తీసుకువెళ్ళాడు. కరుణ అనేది శంకరుని యొక్క ప్రధాన లక్షణం. ఆయనకి బోళాశంకరుడు అని ఒక పేరు. అంటే అమాయకుడు, కల్లా కపటం ఎరగనివాడు, ఎన్ని తప్పులు చేసిన వాడైనా ఒక్కసారి వచ్చి శివా అన్నంత మాత్రం చేతనే రక్షిస్తాడు. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుంటే మనం చేసిన అపరాధాలన్నీ క్షమిస్తాడు ఆయన. ఆయన దగ్గర మాట వరసకు కూడా పాత వాటిని ఎత్తి చూపించి తెప్పడం అనే ఒక లక్షణం ఉండదు. సహజంగా లోకంలో ఎవరైనా అపకారం చేస్తే లేక అపచారం చేస్తే, నువ్వు ఒకప్పుడు ఒక తప్పు చేసావు, ఆ తప్పుకి తగిన శిక్ష అనుభవించు అని దెప్పుతారట. కానీ ఎన్ని పాపాలు చేసినా ఆ పాత పాపాలు ఏమాత్రం ఒగ్గడించక, పోన్లేనైనా అయ్యింది ఏదో అయ్యింది, ఇకనైనా జాగ్రత్తగా ఉండు అని పాత వాటిని క్షమించి అనుగ్రహించి రక్షించే లక్షణం ఈశ్వరుడి దగ్గర ఉన్నది అని బ్రహ్మగారు అందరినీ వెంట పెట్టుకుని కైలాసానికి ప్రయాణమయ్యాడు. కైలాసం ఆహ్లాదకరమైన లోకం, ఎంతో హాయిగా ఉంటుంది ఆ ప్రాంతం. అసలు అక్కడికి వెళ్లడంతో ఏదో తెలియని బ్రహ్మానందం లభిస్తుంది. అందుకే దానికి కైలాసము అని పేరున్నమాట. అక్కడ కాలప్రభావం ఉండదు. కైలాసము అంటే కాలప్రభావము లేనిది. సర్వకాల సర్వావస్థలలో చల్లదనం ఉంటుంది. ఈశ్వరుడు చల్లనివాడు, ఆయన దగ్గరికి వెళ్లేవారికి చల్లదనాన్ని ఇస్తాడు. అక్కడ ఏ విధమైన మృత్యువు, రోగము వంటివి దరిచేరవు. అటువంటి లోకానికి దేవతలంతా బ్రహ్మతో కలిసి ప్రయాణమై వెళ్లారు. భాసురలీల కాంచిరి సుపర్వులు భక్త జనైక మానసోల్లాసము కిన్నరీ జన విలాసము నిత్య విభూత మంగళావాసము సిద్ధ గుహ్యక నివాసము రాజత భూవికాసి కైలాసము కాంతి నిర్జిత కులక్షితి భృత్సుమహద్విభాసమును. దేవతలు బ్రహ్మదేవునితో కలిసి వెళ్ళి కైలాసాన్ని దర్శనం చేసుకున్నారు. కైలాసాన్ని దర్శనం చేసుకోవడం అంటే శివుణ్ణి దర్శనం చేసుకోవడంతో సమానమట. శివాలయం చూశామంటే శివుణ్ణి చూసినటువంటి పుణ్యం వస్తుంది అని శాస్త్రం. ఒక్కొక్కప్పుడు శివాలయం సాయంకాల సమయంలో ఆలస్యంగా తీశారనుకుందాం, మనం వచ్చేసరికి ఇంకా తలుపులు తీయలేదు. అటువంటిప్పుడు ఆ శివాలయ ప్రాంగణం చూసినా, పైన ఉన్న కలశాన్ని చూసినా, లోపలున్న ఈశ్వరుడి దర్శనం చేసుకున్న పుణ్యం వస్తుంది. ఆలయం ఎంతో దేవతా దర్శనం అంతే, దేవతా దర్శనం ఎంతో ఆలయ దర్శనం అంతే. అలాగని ఆలయానికి వెళ్ళి శివుడిని చూడకుండా వెళ్ళమని కాదు, ఒకవేళ చూడడానికి అవకాశం చిక్కనప్పుడు ఆలయాన్ని దర్శించుకుంటే కూడా ఆలయములో ఉన్న శివుణ్ణి చూచిన పుణ్యం వస్తుంది. అందుకని జ్ఞానులు కైలాసానికి వెళ్ళాక ఒకవేళ ఏ కారణం చేతనైనా శివదర్శనం అవ్వలేదని బెంగపెట్టుకోకుండా ఆ కైలాసాన్ని చూస్తారు. కైలాస ప్రాంగణంలోకి అడుగు పెట్టడం అంటే శివుడి దర్శనంతో సమానం. అంత పవిత్రమైనది అది. అందుకే దేవతలంతా అత్యంత భక్తి శ్రద్ధలతో కైలాస ప్రాంగణంలోకి అడుగుపెట్టి ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి మట్టి ఒళ్ళంతా పూసుకున్నారు. ఆ మట్టి అంతా వెండే, ఈ భూలోకంలో ఉన్న మట్టి కాకుండా అదంతా వెండితో నింపబడి ఉన్నది. అందుకే దానికి వెండి కొండ అని పేరు. రాజత భూ వికాసి కైలాసము, రజతముతో నిండినదది. ఆ రంగులో మెరిసిపోతుంది, అత్యంత పవిత్రమైనది. భక్తులు అక్కడికి వెళ్లడంతో మనస్సులకు ఆనందం కలుగుతుంది. భక్తుల మనస్సులు ఆ ప్రాంగణానికి వెళ్లగానే వికసించిన తామర పువ్వులు అవుతాయి, ఆహ్లాదం కలుగుతుంది మనస్సుకి. అంతవరకు మనస్సుకి ఏవైనా బాధలుంటే ఆ బాధలన్నీ వాటంతటవే పటాపంచలైపోతాయి. మనస్సులో ఉన్న బాధలని తొలగించే లక్షణం కైలాసానికి ఉన్నది. ఇప్పటికీ కూడా భూలోక కైలాసం కేదారం అంటే, కేదార ప్రాంగణానికి కైలాస పర్వతం అని పేరు. ఆ ప్రాంతానికి అడుగు పెట్టామంటే మనకి మానసికమైన అశాంతి తొలగుతుంది. శ్రద్ధతో వెడితే, భక్తితో వెడితే మాత్రం అశాంతి ఉండదండి. మనం విలాసముగానో ఏదో పెద్దలు చెప్పారనో మొక్కుబడికో వెడితే మాత్రం సంపూర్ణ ఫలితం రాదు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం చేసే పనికి ఫలితం సంపూర్ణంగా రావడం లేదంటే మనలో చిత్తశుద్ధి లేదు. ఒక పని చేశాక దుఃఖం ఎందుకు వస్తుంది అంటే మనలో లోపం ఉందని అర్థం. దేవుడి మీద వంక పెట్టకండి. ఏమండి, నేను గురువు గారిని పట్టుకున్నాను, అయినా నాకు ఆర్థికంగా ఏ విధమైన శుభము కలగడం లేదు అంటే నీ మనస్సులో భయంకర లోపం ఉందని అర్థం. దేవుణ్ణి పట్టుకుంటే, జగద్గురుణ్ణి పట్టుకుంటే మనకి శుభం అవ్వాలి. ఒకవేళ ఆయన పరీక్షిస్తే ఆ పరీక్షకు నెగ్గాలి. అవి లేకపోతే, చిత్తశుద్ధి లేకపోతే దుఃఖమే ఇస్తుంది కైలాస పర్వతమైనా గురువుగారి పాదమైనా పురాణమైనా. అందువల్ల జ్ఞానులు చిత్తశుద్ధితో కైలాసానికి వెడతారు. ఎప్పుడైనా కేదారం వంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ముందు మనస్సులో శుద్ధి ఉండాలి. మనస్సులో శుద్ధి లేకుండా గంగలో స్నానం చేస్తే సంపూర్ణ ఫలితం రాదు. ఫలితం ఉంటుంది కానీ సంపూర్ణ ఫలితం రాదు. అందుకనే అగస్త్యుడు లోపాముద్రతో గంగలో స్నానం చేసినంత మాత్రం చేతనే సంపూర్ణ కైలాస మోక్షం లభించదు. ఎందుకు లభించదంటే, ఈ మనిషికి చిత్తశుద్ధి లేదు కాబట్టి. చిత్తశుద్ధి ఉంటేనే మోక్షం వస్తుంది. చిత్తశుద్ధి లేని స్నానం చేపలు గంగలో మొలగడం వంటివి అంటాడు ఆయన. బిసరుహ పత్రలోచన కృపీటములందు మునింగియాడవే మొసడులు మీలు కర్కటకముల్. సముద్రంలో లేక గంగలో పవిత్రమైన నదులలో చేపలు లేవు, పీతలు లేవు, మొసళ్ళు లేవు, ఇవన్నీ నీళ్లలోనే ఉంటున్నాయిగా. మరి వాటికి ఎందుకని గంగాస్నాన ఫలితం రావడం లేదంటే, వాటికి గంగ పవిత్రమైనది అనే ఊహ లేదు గనక. మేము ఇందులో పుట్టాం, ఇది మాకు బతకడానికి పనికొస్తుంది అని దానిని జీవన ఉపాధిగా భావించాయి. జీవనోపాధి కింద పరమాత్ముడిని భావిస్తే నీకు మనశ్శాంతి లభించదు. శివుడి పూజ చేస్తూ ఆ శివుడి పూజ కేవలం డబ్బు కోసం అనుకుంటే అప్పుడు నీకు మనశ్శాంతి ఎలా వస్తుంది? అందువల్ల జ్ఞానులు కైలాసము మోక్షమిచ్చే స్థలమని భావించి దర్శనం చేస్తారు. ఇప్పుడు దేవతలకి అప్పటికే చావు దెబ్బలు తగిలున్నాయి గనక, కష్టాలు వచ్చి ఉన్నాయి గనక కైలాసానికి చిత్తశుద్ధితోటే వెళ్ళారు. చిత్తశుద్ధి వల్ల అక్కడికి వెళ్ళగానే మనస్సుకు ఆనందం కలిగింది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? భగవంతుని దగ్గరికి వెళ్ళేవాడికి కష్టం వస్తేనే కాస్త మనశ్శాంతి అనమాట. అన్నీ బాగుంటే రిచ్చిపోడు వీడు. 4 రూపాయలు వచ్చే రోజుల్లో, కీర్తి వస్తున్న రోజుల్లో, అందరూ పొగుడుతున్న రోజుల్లో, ఏ కష్టము లేకుండా సుఖం ఉన్న రోజుల్లో దేవుడు గుర్తుకురాడు. అదే కష్టాలు వచ్చాయో అప్పుడు ఎక్కడ లేని ప్రార్థనలు గుర్తుకొస్తాయి. కష్టం వస్తేనే గురువుగారి దగ్గరికి వస్తారు. పొద్దున పూట నా దగ్గరికి దర్శనానికి వచ్చే వాళ్లలో ఒక్కడైనా నాకే కోరిక లేదు అన్నవాడు ఉంటాడేమో అని చూస్తాను. అలాంటి వాడు రాడు. ఎందుకంటే కోరికలు లేకుండా ఉండాలి అంటే సుఖాలు ఉండాలి. సుఖాలుంటే గురువుగారు ఎందుకు గుర్తొస్తారు? వ్యాపారం బాగుండి, డబ్బులు వచ్చి, అన్ని సుఖాలు ఉన్నప్పుడు గురువుగారు లేరు, దెయ్యము లేదు, దేవుడు లేడు, ఏనా అంత గొప్పవాళ్ళేడని విర్రవీగుతారు. మళ్ళీ 4 దెబ్బలు తగిలాయనుకోండి, ఎప్పుడో నష్టం వచ్చిందనుకోండి, అప్పుడు ప్రతివాడు పరిగెత్తుకొచ్చి అమ్మ బాబాయ్ మీరే దిక్కండి, ఏదైనా మంచి మార్గం చెప్పండి అంటారు. చూశాం కదా, చాలా కాలం గురువులను ఆశ్రయించి కష్టాల్లో ఉన్నప్పుడు, 1 రూపాయి లేనప్పుడు, అద్దెళ్లలో బతుకుతున్నప్పుడు దేవుడు, దెయ్యం, కృష్ణుడు, భగవద్గీత లేక గురువుగారు లేక ఉపాసన అంటూ వెంటబడతారు. ఆ తర్వాత ఆ గురువుగారి యొక్క అనుగ్రహంతో పెళ్ళయ్యో, మంచి భర్త వచ్చో, మంచి కౌబాయి దొరికి ఏదో బాయో పెడితే అప్పుడు గురువుగారు లేరు, ఇంకోటి లేదు, డబ్బులు వచ్చాయనుకోండి, ఇక గురువుగారు అస్సలు మాట వరస కూడా కనబడ్డం. అంత పూర్వం దాకా అనుక్షణం గురువుగారు అండి, కష్టం అండి, రక్షించండి అని ఫోన్ చేసిన వాడు మళ్ళీ మనం ఫోన్ చేస్తే, ఓహో మీరా అండి, మీ గొంతు గుర్తుపట్టలేదండి అంటాడు. ఎందుకంటే వీడికి సుఖం వచ్చిందిగా. సుఖం వస్తే ఇక గురువుగారు ఎందుకుంటాడు, శివుడు ఎందుకుంటాడు? ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళకి నడుములు విరిగి, ముక్కులు తెగి, కాళ్ళు విరిగి, కళ్ళు బైర్లు గమ్మున్నాయి గనక కైలాసానికి చిత్తశుద్ధితో వెళ్లారనమాట. కష్టాలు తొలగిస్తాడు పరమాత్మనే నమ్మకంతో వెళ్లారు. అందువల్ల వీరందరికీ కూడా మనస్సుకి ఉల్లాసం కలిగించింది. కిన్నరీ జన విలాసము, కిన్నరులు అక్కడ నిరంతరం హాయిగా తిరుగుతూ పాటలు పాడుకుంటారు. అక్కడ ఐశ్వర్యం, మనశ్శాంతి, ఆనందం, మంగళం ఇవే ఉంటాయి. అసలు అక్కడ అమంగళం అనే శబ్దమే లేదు. అటువంటి దివ్యస్థలం అది. సిద్ధులు, గుహ్యకులు మొదలైన వాళ్ళు అక్కడ నివసిస్తారు. పరమసిద్ధులే అక్కడికి వెళ్తారు. సిద్ధి లేనివాడు అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాలంటే బుద్ధి ఉండాలి, సిద్ధి ఉండాలి. అటువంటి దానిని, కులపర్వతములతో నిండిన దానిని, మహానుభావులై నిరంతరం విభూతి పూసుకుని శివ 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 అని శివనామస్మరణ చేసే ప్రమథగణాలతో కైలాసం నిండి ఉన్నది. అక్కడికి శ్రద్ధతో వెళ్ళారు దేవతలు. ఏ వైపు చూసినా మందార వృక్షాలు, పారిజాత వృక్షాలు, బాగా పొడుగ్గా పెరిగిన మద్ది చెట్లు, తాడి చెట్లు, ఫలాలతో కూడినటువంటి తీయ మామిడి చెట్లు, పుష్పాలతో నిండినటువంటి అనేకమైన పొదలు, ఆ పొదలకు అల్లిబిల్లుకొని పైకున్న మల్లె పువ్వుల వంటి ఈ తీగలు, ఆ మల్లె తీగలకి మళ్ళీ మల్లె పువ్వులు వేళ్లాడుతూ వికసించే సువాసన వెదజల్లుతున్నాయి. అక్కడ చెట్ల మీద, పొదల మీద మహానుభావులైనటువంటి సిద్ధులు చిలుకల రూపంలో చేరి, వాళ్ళు చిలుకలు కాదు, చిలుకలు కింద కనబడతారు కానీ వాళ్ళంతా సిద్ధ పురుషులు అన్నమాట. వాళ్ళంతా శివభక్తులు. చెట్ల మీద చిలుకల రూపంలోనూ, గోరువంకల రూపంలోనూ కూర్చుని ఓం నమ శివాయ, సిద్ధం నమః, రండి దేవతల్లారా స్వాగతం అంటున్నారట. స్వాగతం పలికేటప్పుడు కూడా మళ్ళీ నమశివాయ అని అంటారు. ఈ విధంగా స్వాగతం పలుకుతున్నటువంటి మహానుభావులైన సిద్ధుల్ని చూచారు. అనేకమైన నదులు అక్కడున్నాయి. ఆ నదులన్నీ గంగాదేవికి మారు రూపాలు. సరస్వతి, గంగా, యమున, గోదావరి ఇవన్నీ స్త్రీ రూపాలతోటి శివుణ్ణి సేవిస్తూ ఉంటాయి అక్కడ. ఆ నదుల్ని, సముద్రానికి అధిదేవత అయిన వరుణుణ్ణి, ఇంకా మహానుభావులైనటువంటి వీరుల్ని, ఇవి కాకుండా జయుడు, విజయుడు, సునందుడు ఇటువంటి ప్రమథగణాలు, ఈ నాయకులైన వాడు, ప్రమథగణాలకు కూడా కొందరు నాయకులు ఉంటారు. ఆ నాయకులు వీళ్ళందరినీ దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకెళ్లారు. మహాకాయంతో కైలాస పర్వతానికి మరొక మారురూపమా అన్నట్టుగా నందీశ్వరుడు కనబడ్డాడు. అంటే నందీశ్వరుడు కూడా కైలాస పర్వతంలాగా తెల్లగా ఉన్నాడు, ఎత్తుగా ఉన్నాడు, మంచి సూటిగా వాడిగా ఉన్న కొమ్ములతో ఉన్నాడు, చక్కని చెవులతో ఉన్నాడు, కాలి గిట్టలు తోకా ముచ్చటగా ఉన్నాయి. అసలు ఆయన్ని చూడడంతో వీళ్ళకి ఏదో ఆనందం కలిగిందట. ఎంతో పూర్వం ఆయనే వీళ్ళని పొడిచాడు. అప్పుడు యుద్ధరంగంలో ఉన్నాడు కాబట్టి భయంకరంగా ఉన్నాడు, బీభత్సంగా ఉన్నాడు, కానీ ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు. ప్రళయం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ప్రకృతి చాలా ప్రశాంతంగా ఉంటుంది తెలుసా. తుఫాన్ వచ్చినప్పుడేమో విజృంభిస్తుంది. తుఫాన్ తగ్గిపోయాక చూడండి వాతావరణం ప్రశాంతంగా, అసలు ఆకాశంలో మేఘం కూడా లేకుండా, మెరుపు తీగ కూడా లేకుండా ఉన్నట్టుగా ఉంటుంది ఆకాశం. అలాగా తుఫాను వచ్చి వెలిసిన తర్వాత ఉన్న ప్రశాంత వాతావరణంలో ఆయన ముఖం ఉన్నదట. అటువంటి ఆయన్నికి నమస్కరించారు. ఎప్పుడైనా కైలాసానికి వెళ్ళినా, శివాలయానికి వెళ్ళినా ముందు నందీశ్వరుడికి నమస్కరించాలి. నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక పరమేశ్వర సేవార్థం అనుజ్ఞాం దాతుం అర్హసి అనాలి. ఓ నందీశ్వర, తుభ్యం అంటే నీ కొరకు నీకు నమః, నమస్కారం. ఓ నందీశ్వర నీకు ఒక నమస్కారం. నువ్వు ఎటువంటి వాడివి? సాంబానంద ప్రదాయక, సాంబుడికి ఆనందమును ఇచ్చువాడివి. శివుడికి ఆయన ఆనందం ఇస్తాడు. నందీశ్వరుణ్ణి చూడగానే శివుడికి ఆనందం కలుగుతుంది. అందుకని శివుడికి ఆనందం కలగజేసే నీకు నమస్కారం. ఇప్పుడు మేము లోపలికి వెళ్ళి పరమేశ్వరుడి సేవ చేద్దాం అనుకుంటున్నాం. ఆ సేవ చేయడానికి అనుజ్ఞాం, అనుజ్ఞని నీవే దాతుం ఇవ్వడానికి అర్హసి, అర్హుడవై ఉన్నావు. అంటే పరమేశ్వర సేవకి అనుజ్ఞనిచ్చేవాడు నువ్వే. అందుకే నిన్ను ప్రార్థిస్తున్నావు. నీ అనుజ్ఞ లేనిదే లోపలికి వెళ్ళి శివుణ్ణి పూజించే అధికారం మాకు లేదు. నువ్వు అనుజ్ఞ ఇవ్వంటే ఆయన తప్పక ఇస్తాడు. ఆయనకి నమస్కరించి అప్పుడు వీళ్ళంతా లోపలికి వెళ్ళారు. ఆ సమయంలో శివుడు ఏ రూపంలో ఉన్నాడు? సయోజనశతోత్సేధః పాదోన విటపాయత పర్యకృతాచలఛాయో నిర్నీడః తాపవర్జితః. అప్పుడు శివుడి దర్శనం ఒక పవిత్ర వాతావరణంలో జరిగింది. ఆ వాతావరణం ఎలా ఉంది అంటే కైలాసంలో ఒక దివ్యమైన వనం కనపడింది. ఆ వనములో ఆ తోటలో ఓ పెద్ద చెట్టు ఉన్నది. ఆ చెట్టు మర్రి చెట్టు, వటవృక్షం, 100 యోజనముల పొడుగుందిటది. ఏకంగా చెట్లు సాధారణంగా పొడుగ్గా ఎదుగుతాయి కానీ ఇంత పొడుగు ఉండవు. ఇది ఏకంగా 100 యోజనముల పొడుగుంది పైకి. ఉచ్ఛేదము అంటే పొడుగనమాట, యోజనమంటే 8 మైళ్ళు, 100 యోజనములంటే 800 మైళ్ళు. 800 మైళ్ళ పొడుగున్నది ఆ మర్రి చెట్టు ఏకంగా, అంతటి వటవృక్షం. ఆ వటవృక్షం 75 మైళ్ళు వెడల్పున్నది. వెడల్పు కూడా ఉండాలిగా, ఆయతము అంటే వెడల్పు అనమాట. అలా విశాలముగా పరుచుకుపోయే ఓడలు, ఓడలు కిందకి దిగిన 75 యోజనములు, మైళ్ళు కూడా కాదు. అంటే యోజనం అంటే 8 మైళ్ళు కదా, 8 × 75 చదరపు మైళ్ళ విస్తీర్ణముతో ఉన్నది అది. ఎంత చెట్టు అయితే అంత పొడుగు, ఇంత వెడల్పు ఉంటే కిందకి సూర్యకిరణాలు దిగవుగా. అందుకే తాపవర్జ్యత, కింద మాట వరసకు కూడా వేడి లేదు, ఎండ లేదు, చల్లగా ఉంది. నిర్నీడహ, నీడము అంటే గూళ్ళు, పక్షులు గూళ్ళు కట్టుకుంటే ఆ గూళ్ళల్లో గుడ్లను పెట్టుకోవడానికి వాటికి ఉపయోగపడుతుంది. సాధారణంగా పక్షులు గూడు నిర్మించుకుని అందులో గుడ్లు పెట్టుకుని పిల్లల్ని పొదుగుతాయి. ఈ చెట్టుకి దట్టంగా అల్లుకుపోవటం వల్ల అసలు గూడు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చెట్టు కొమ్మల్లోనే, ఆకుల్లోనే, ఆ పొదల్లోనే హాయిగా గుడ్లు పెట్టుకుని పిల్లల్ని పెంచవచ్చు అనమాట. గూడవసరము లేనటువంటి, పిట్టలకి నిలయమైనటువంటి గొప్ప విశాలమైన మర్రి చెట్టు అది. ఇంక ఏమి నీడ, చాలా హాయిగా ఉంది. ఆ ప్రాంతానికి వెడితే ఫ్యాన్లు వేసుకోక్కర్లేదు, ఏసీ అక్కర్లేదు, ఎప్పుడు సహజ సిద్ధమైన చల్లదనం, ప్రాకృతికమైన చల్లదనం, ప్రకృతితో కూడిన చల్లదనం బాగుంటుంది, ఆహ్లాదకరంగా అలా ఉన్నది. అటువంటి చెట్టుకి చుట్టూత విశాలమైన చప్టా ఉంది. చెట్టు చుట్టూత పూర్వం ఏం చేసేవారంటే రాళ్లు పరిచి చప్టాలు కట్టేవారు కూర్చోడానికి వీలుగా, ఇలాంటి వేదిక. అది చెట్టు చుట్టూ ఉందిట, అది కూడా విశాలమైనది. అది చంద్రకాంత శిలా వేదిక. ఆ వేదిక మీద దర్భలు, జింక చర్మములు, మర్రి ఆకులు పరచబడి ఉన్నాయి. అలా పరచబడిన వేదిక మీద ఒక మహాపురుషుడు కూర్చున్నాడు. ఆయన ఎలా ఉన్నాడు, యోగమాయని ఆశ్రయించుకుని ఉన్నాడు. యోగమయుడు, యోగమాయా ప్రభావం కలిగినవాడు ఆయన, యోగేశ్వరుడు అన్నమాట. తస్మిన్ మహాయోగమయే ముముక్షు శరణే సురాహ దదృశు శివం ఆసీనం త్యక్తామర్షమివాంతకం. ఆ చప్టా మీద కూర్చున్న ఆయన మోక్షము కోరే దేవతలకి అభయమిచ్చేవాడు. యోగేశ్వరుడు, యోగమయుడు, శివుడు, మంగళస్వరూపుడు, ప్రళయకాలములు అందరినీ సంహరించాక ప్రశాంతముగా ఉండే యముడి వలె ఉన్నాడు, కోపము లేని యముడి వలె ఉన్నాడు. నిజానికి ఆయన కోపిస్తే అంతకుడు, మృత్యువు, కోపం విడిచిపెడితే ప్రశాంత స్వరూపుడు. ఆయన కాలి మీద కాలేసి కూర్చున్నాడు. ఇప్పుడు అక్కడ చూడండి ఒకసారి మీరు, ఆయన ఒక కాలు కిందకున్నది, మరొక కాలు దాని మీదకి పెట్టాడు. అది కూడా సాధారణంగా కుడి కాలు కిందకి పెట్టి ఎడమ కాలు ఆ కుడి మోకాలు మీదకి చేరుస్తాడు ఆయన. అలా కూర్చుని ఉన్నాడు, యోగ ముద్రలో ఉన్నాడు. ఆయనకి ఎదురుగుండా సనకాద్యై మహాసిద్ధై శాంతై సంశాంత విగ్రహం. మన అదృష్టవశాత్తు నేను వర్ణించే వర్ణనంతా నా పక్కనే ఆ ఈశ్వరుడిలో కనబడుతున్నది, కనబడ్డాడు కదా. ఆయనకి మేధాదక్షిణామూర్తి అని పేరు. అంటే శివుడు ప్రస్తుతం దేవతలకి రుద్రాకారంలో, శివాకారంలో కాకుండా దక్షిణామూర్తిగా దర్శనమిచ్చాడు. ఆ దక్షిణామూర్తి ఒక కాలు కింద పెట్టి ఒక కాలు దాని మీదకి చేర్చి ఉన్నాడు. అందరికేసి ప్రశాంతంగా చూస్తున్నాడు, యోగముద్రలో ఉన్నాడు. ఆయనకి ఎదురుగుండా సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు, వశిష్ఠుడు, అత్రి, వామదేవుడు, జావాలి, మరీచి, కశ్యపుడు, అంగిరుడు, భృగువు మొదలైనటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు. భృగువు అంటే ఇందాక చావు దెబ్బలు తిన్న ఆ భృగువు కాదు, మరొక ఆయన ఉన్నాడు. ఇలాంటి పేర్లు చాలామందికి ఉంటాయి. ఒక్కొక్కసారి దెబ్బలు తిన్నవాడు మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చాడు అని మళ్ళీ అడగక్కర్లా. ఒక పేరు పిలిస్తే 100 మంది పలకట్లా. ఒకసారి అప్పారావు గారు వేదిక మీదకి రావాలంటే 100 మంది వచ్చారు. అలాగా చాలా పేర్లు చాలామందికి ఉంటాయి. అందువల్ల మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి ధర్మ సందేహాలు అడగవలసిన అవసరం లేదు. ఎదురుగుండా అలాంటి ఎంతోమంది మహానుభావులు సిద్ధ పురుషులు కూర్చున్నారు. వాళ్ళందరూ శాంతస్వరూపులు. వాళ్ళు శాంతస్వరూపుడైన పరమాత్మని దక్షిణామూర్తిని చూస్తున్నారు. వారందరూ ఆయనను ఉపాసన చేస్తున్నారు. వారందరికీ చాలా సందేహాలు ఉన్నాయట, కానీ ఆ సందేహాలు ఏవి ఆయన తీర్చడం లేదు. వాళ్ళందరూ వచ్చి స్వామివారిని మాకీ సందేహం ఉంది, మాకీ సందేహం ఉంది, యోగాభ్యాసం అంటే ఏమిటి అని అడుగుతూ ఉంటే ఆయన చిరునవ్వుతో ఇలా చూశాడు. చిత్రవిట తెలిసిన మైకు పెట్టుకోకుండా ఉపన్యాసం చెప్పకుండానే ఆయన చూపులు చూడడంతో వాళ్ళ సందేహాలు తీరిపోయాయి. అంటే మౌనమే వ్యాఖ్య, మౌనముగా చూశాడు. నిజానికి మౌనంగా చూచి వారి యొక్క సందేహాలు తీర్చాడు అంటే అంతరార్థం ఏమిటి, ఒకప్పుడు కొన్ని వేల యుగాలు వాళ్ళకి బోధించాట, ఆ బోధన ఎంతా మళ్ళీ గుర్తుకు తెచ్చాడు. శివుడు ఇవాళ బోధించక్కర్లా, ఇప్పుడు నేను మీకు పురాణం చెప్పాను, మళ్ళీ ఈ పురాణమే మీరు ఇంకోసారి ఎప్పుడైనా నాకే చూడగానే మీకు గుర్తుకొస్తే దానికి మౌన వ్యాఖ్య అని పేరు. అంటే ఒకప్పుడు బోధించాడు, బోధించిన దానిని ఇప్పుడు తన చూపుల ద్వారా గుర్తుకొచ్చేలా చేసి వారి సందేహాలు తొలగించాడు. అందుకనే చిత్రం వట తరోర్మూలే వృద్ధాః శిష్యాః గురుర్యువా, గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయాః అని మనకి మేధా దక్షిణామూర్తి గురించి ఒక శ్లోకం ఉన్నది. పెద్ద వటవృక్షం ఒకటి ఉన్నది, దాని కింద కూర్చునున్నాడు దక్షిణామూర్తి స్వరూపుడైన ఈశ్వరుడు. ఆయన దగ్గర ఉన్న శిష్యులంతా వృద్ధులు, అంటే జ్ఞానవృద్ధులు, వయస్సులో పెద్దవాళ్ళు. గురువుగారు మాత్రం యువకుడిలా ఉంటాడు, ఎప్పుడు 16 నుంచి 20 సంవత్సరాల వయస్సు కలిగిన యువకుడిలా ఉంటాడు. శిష్యుల సందేహాలు గురువుగారు కేవలం మౌనంగా అలా చూసి తీరుస్తున్నాడు. అలా మౌనంగా చూస్తే సందేహాలు తీరతాయా? తీరుతున్నాయి. ఆయన యోగ దృష్టి అటువంటిది గనక అలాంటి శివుణ్ణి బ్రహ్మగారు దేవతలు చూచారు. ఇంకా చుట్టుపక్కల గుహ్యకులున్నారు, రాక్షసులున్నారు, సిద్ధులున్నారు, మహాపురుషులు ఎంతో మంది ఉన్నారు. వారందరూ ఆ మేధా దక్షిణామూర్తిని చూచారు. ఆ చుట్టుపక్కల యోజనాలు కొలది, అంటే ఇందాకే చెప్పానుగా 100 యోజనములు పొడుగు, 800 మైళ్ళు ఎత్తుగా ఉంది ఆ చెట్టు, 75 యోజనముల వెడల్పుతో ఉన్నది ఆ వటవృక్షం. ఆ వటవృక్షం కింద 2 చేతులు ఇలా ఎదురుగుండా పెట్టుకుని, ఒక చెయ్యేమో తొడ మీద పెట్టుకున్నాడు, ఒక చేతి బొటన వేలు మీద ఈ చూపుడు వేలు చేర్చాడు, ఈ వేళ్లు 3 ఇలా దగ్గరికి చేర్చాడు. ఇలా వారందరికీ కూడా చిన్ముద్రని ప్రదర్శిస్తూ, జ్ఞానముద్రని ప్రదర్శిస్తూ దర్శనమిచ్చి అనుగ్రహిస్తున్న శివుణ్ణి చూచారు. ఏమి శివుడు, ఎంత అద్భుతమైన రూపం! మనిషి చూస్తే సుందరుడు, తెల్లనివాడు, పుటం పెట్టిన బంగారము కంటే శుద్ధంగా ఉన్నవాడు, యువకుడు, జటాజూటాలు పెరిగిపోయి ఉన్నాయి, ఈ జటాజూటాల మీద చంద్రరేఖ ధరించాడు, కంఠంలో విషం పెట్టుకున్నాడు, 3 నేత్రాలతో ఉన్నాడు, మెడలో ఆభరణాలు, రకరకాల బంగారపు ఆభరణాలున్నాయి, ఆభరణాలతో పాటు పావులు ఉన్నాయి, విభూతి పూసుకుని సర్వాంగ సుందరుడై ఉన్న ఆ దక్షిణామూర్తిని, సద్గురువుని చూడడంతో బ్రహ్మగారికి ఆనందంతో కన్నీళ్లు వచ్చేసాయి. దేవతలు కూడా పులకించిపోయారు. ఇంతకు పూర్వం వీరభద్రుడి ద్వారా తిన్న దెబ్బలన్నీ మర్చిపోయారట. అమాంతంగా అందరూ సాష్టంగా పడిపోయారు. అంటే ఇప్పుడు శివుడు నిత్యం ఉండే రుద్రరూపం కాకుండా అలా దక్షిణామూర్తి రూపంలో దర్శనమిచ్చాడనమాట. ఇది భాగవతం యొక్క గొప్పతనం. భాగవతంలో శివుడు దక్షిణామూర్తిగా దర్శనమిచ్చిన ఘట్టం ఇది. ఈ వర్ణన అంతా ఇందాక విన్నారే మీరు. ఆ శ్లోకాలు శ్రద్ధగా విన్నటువంటి వాళ్ళు దాన్ని వీలున్నప్పుడు పఠన కూడా చెయ్యండి. మీకు ప్రవచనం పూర్తయ్యేలోపు ఒక పుస్తక రూపంలో అందిస్తాం. అప్పుడు ఇందులో భాగవతంలో 4వ స్కంధంలో చెప్పబడిన మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు ఉన్నాయి, ఆ శ్లోకాలు ఇస్తాం. అవి రోజు ఇంటి దగ్గర చదువుకుంటే పిల్లలకు కూడా జ్ఞానం వస్తుంది, పెద్దవాళ్ళకి జ్ఞానం వస్తుంది. మోక్షానికి ఆ శ్లోకాలే చదువుకోవాలి. ఆ సారమునే మహాత్ముడు ఆదిశంకరాచార్యుల వారు తన అపూర్వమైన కవిత్వ చమత్కారంతో దక్షిణామూర్తి స్తోత్రం అనే పేరుతో నమయదం శ్రీ దక్షిణామూర్తయ్య అన్నారు ఆయన. నిజానికి ఇవన్నీ భాగవతంలో చెప్పబడిన వేదవ్యాసుల వారి యొక్క సృష్టి. వ్యాసుడు గురువు అండి, జగద్గురువు. మనకి రాబోతున్న పూర్ణిమ వచ్చిన రోజున తప్పక వ్యాసుని యొక్క పూజ కూడా చేసుకుందాం. ఆ పూట 6 గంటలకే వస్తే ఒక 10 నిమిషాలు ఇక్కడ వేదవ్యాసుల వారికి మనం పూజ జరుపుకుని పురాణంలోకి వెడదాం. మహానుభావులు చాతుర్మాస్య నిర్వహణ చేస్తున్నప్పుడు నారదుని యొక్క సన్నిధానంలో వ్యాసుణ్ణి పూజ చేశారు నైమిషారణ్యంలో సౌనకాదులు. నేటికి 5000 సంవత్సరాల క్రితం వ్యాస పూజ చేశారట. అప్పుడు నారదుడు ఎక్కడున్నాడని, దేవతలు ఋషులు కూడా వ్యాసుణ్ణి పూజించారని మనకి భవిష్య పురాణంలో ఉన్నది. భవిష్య పురాణంలో నైమిషారణ్యంలో కలియుగం ప్రారంభమైన 128 ఏళ్ల తర్వాత వ్యాస పూజ చేశారని ఉన్నది. ఆ వ్యాస పూజకి నారదుడు కూడా వచ్చాట. చాతుర్మాస్య కాలంలో పురాణాలు వింటూ మహాత్ముడైన వ్యాసుండి ఇన్ని పురాణములిచ్చిన గురువుగా భావించి నారదుడంతటి వాడి ఆధ్యక్షంలో పూజ చేశారు. ఇవాళ అంత నారదుడు రాకపోయినా ఈ నారదుడి సన్నిధానంలో మీరు కూడా పూజ చేసుకుంటే మనందరం తరిస్తాం. వ్యాసుడికి నివాళివ్వడమే పూజ అంటే పెద్ద అక్కర్లా. ఇన్ని పుష్పాలు ఆయన పటం పెట్టి పూజిస్తే చాలన్నారు. అంత పరమ పవిత్రుడు వ్యాసుడు అంటే ఎన్ని స్తోత్రములు, ఎన్ని పురాణములు, ఎన్ని కథలు, ఎన్ని ధర్మాలు అండి. అటువంటి విశేషాలు ఈ లోకంలో మరొకడెవడు రాయలేడు, ఇవ్వలేడు. అందుకే వ్యాసో నారాయణో హరిహి. ఇప్పుడు బ్రహ్మాది దేవతలు సాష్టాంగపడిపోయి నమస్కరించారు. జగములకు ఎల్లయోని బీజంబులైన శక్తి శివకారణుండవై జగతి నిర్వికార బ్రహ్మంబవగు నిన్ను కడగి విశ్వనాథుగా ఎరిగెదా నా మనమున అభవా. పుట్టుక లేదు నీకు, అందుకే నిన్నంతా అభవ అంటారు. ఈశ్వర, మేమంతా ఏదో ఒక రూపంలో జన్మించాం. నేను శ్రీ మహావిష్ణువు నాభిలో ఉన్న తామర పువ్వు నుంచి పుట్టాను. అంటే నా జన్మస్థలం ఈ పుష్పం, తామర పువ్వు. అందుకే నన్ను అంభోరుహ గర్భుడు అబ్జయోని అంటారు. కానీ నీవో, నీ అంతటా నీవే పుట్టావు. అందుకే నిన్ను అభవుడు అంటారు. భవము అంటే పుట్టుక, పుట్టుక లేనివాడు అభవుడు. అయినా భవుడు అవుతావు, పుట్టుకున్నట్టుగా ఒక రూపం ధరించి మాకు దర్శనమిస్తూ ఉంటావు. అటువంటి అభవా, ఈ జగత్తులన్నిటికీ మూల కారణం నువ్వు. ఈ జగత్తులన్నీ ఏదో ఒక పరబ్రహ్మము నుంచి పుడుతున్నాయి. ఆ పరబ్రహ్మము నీవే, నీవే బీజము, నీవే క్షేత్రము. శివ శక్తి అనే రెండింటిని కలుపుకుని శక్తి క్షేత్రముగా, శివుడు బీజముగా ఈ జగత్తును సృష్టిస్తున్న విశ్వ పరబ్రహ్మమునవు. సృష్టి పుట్టాలంటే పొలం ఉండాలి, క్షేత్రం ఉండాలి. స్త్రీలంతా క్షేత్రములు, పురుషుడు బీజం, ఆ పురుషుడివి శివుడు నువ్వే. ఈ క్షేత్రములన్నీ పార్వతీ స్వరూపాలు. ఈ విధంగా మీ ఇద్దరూ కలిసి ఆది దంపతులై నిర్వికారముగా ఈ సృష్టిని నడుపుతున్నారు. ఏ కోరికలు లేకుండా ఉంటారు, నిత్యం యోగముద్రలో ఉంటారు. అటువంటి పరబ్రహ్మవైన నిన్ను జగత్తు విశ్వనాథుడు అంటున్నది. నేను అటువంటి విశ్వనాథునిగా నిన్ను గుర్తించి నమస్కరిస్తున్నానన్నాడు. విశ్వనాథ శబ్దం భాగవతంలో ఇక్కడ వాడారు. కాశికాపురంలో నువ్వు విశ్వనాథుడనే పేరుతో ఉన్నా అసలు విశ్వనాథుడనే శబ్దం నీకెందుకు వచ్చిందో మేమిప్పుడు కొంచెం కొంచెం గ్రహిస్తున్నాం. విశ్వమంతా పుట్టించి పెంచి పోషించి లయం చేసుకునే నీవు విశ్వమునకు నాథుడవు, భర్తవి, విశ్వమునకు అధిపతివి. అటువంటి నీకు నమస్కారం. ప్రభు, నీలో గుణములు లేవు, అయినా గుణములున్నట్టు నటిస్తావు, గుణములను ఆవాహన చేసుకుంటావు. ఎవరైనా అజ్ఞానంతో ఈ గుణాలను ధిక్కరిస్తే, నీ సృష్టిని ధిక్కరిస్తే, అటువంటి వారిని శిక్షించి మళ్ళీ వారిని పవిత్రుల్ని చేస్తావు. నీ శిక్ష వల్ల వాళ్ళు పవిత్రులు అవుతారు. బంగారంలో బాగా మట్టి చేరినప్పుడు, లేక తుప్పు పట్టినప్పుడు, బంగారం తన రంగును కోల్పోయినప్పుడు, ఉప్పు నీళ్ల వంటి నీళ్లలో పడినప్పుడు బంగారం యొక్క మెరుగుపోయినప్పుడు, దాన్ని బాగా అగ్నిలో కాల్చి దెబ్బలు కొట్టి పుటం పెట్టి శుద్ధి చేస్తారు. మేమంతా బంగారం లాంటి వాళ్ళం. ఈ ఆవరణల వల్ల, అంటే చుట్టుపక్కల వాతావరణం వల్ల, కోరికల వల్ల మేం కూడా అప్పుడప్పుడు కల్తీ శాల్తీ అయిపోతూ ఉంటాం. అంటే బంగారం కూడా ఒక్కొక్కప్పుడు కాంతి కోల్పోతుందే, అలాగే మేము కూడా అజ్ఞానం వల్ల జ్ఞానాన్ని కోల్పోయి కాంతి కోల్పోయిన బంగారం అవుతున్నాం, కల్తీ కలిసిన బంగారం అవుతున్నాం. అప్పుడు నువ్వు వీరభద్రుడు లాంటి వాడిని పంపి వీరభద్రుడిని అగ్నితో మమ్మల్ని చావుదెబ్బలు కొట్టి శుద్ధి చేసి మళ్ళీ మాకు మెరుగిస్తున్నావు, అంటే జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నావు. అటువంటి జ్ఞానమును ప్రసాదించే నీవు ఇచ్చే శిక్ష, శిక్ష కాదు మాకు రక్ష. ఓ త్రేక్షణ, మూడు కళ్ళు కలిగిన నీకు నమస్కారం. సాధారణంగా లోకంలో త్ర్యంబకం అనే శబ్దం పలకలేక త్రయంబకం అంటారు. కర్మగాలి త్రి అంబకం, అంబకం అంటే కన్ను, త్రి అంటే మూడు, త్రీ ప్లస్ అంబకం త్ర్యంబకం. తాకింద రావత్తు యావత్తు ఉచ్చారణ సరిగ్గా లేక త్ర్యంబకం అంటున్నాం. కానీ ఇక్కడ సుస్పష్టంగా మళ్ళీ దాన్ని చెప్పాడు, నువ్వు త్ర్యంబకుడివి, త్ర్యక్షణుడివి, మూడు కళ్ళు కలిగిన వాడివి.
ఈ మూడు కళ్ళతో మమ్మల్ని పరీక్షించి చూచి రక్షిస్తావు. కుడికన్నుతోటి పగలు రక్షిస్తున్నావు. ఎందుకని? కుడికన్ను సూర్యుడు, సూర్యుడు ఎప్పుడు పగలే ఉంటాడు గనక పగటిపూట కుడికన్నుతో మమ్మల్ని చూచి మాకు చీకటి లేకుండా చేస్తున్నావు. అంటే మా మనస్సులో హృదయాలలో అజ్ఞానం లేకుండా చేస్తున్నావు. ఒకవేళ రాత్రి అజ్ఞానం వస్తుందేమోనని రాత్రి ఎడమ కన్ను తెరిచి అందులోంచి చంద్రుడి యొక్క వెన్నెల ప్రసారం చేస్తున్నావు. ఎందుకంటే నీ ఎడమ కన్ను చంద్రుడు, కుడికన్ను సూర్యుడు. పగలు సూర్యుడి ద్వారా, రాత్రి చంద్రుడి ద్వారా. అంటే పగలు కుడికంటితో, రాత్రి ఎడమకంటితో మా మనస్సులలోకి అజ్ఞానం అనే చీకటి రాకుండా చేస్తావు. ఒక్కొక్కప్పుడు పగలు కూడా సూర్యుడు లేకుండా మేఘావృతమై కటిక చీకటి రావచ్చు. లేదా ఒక్కొక్కప్పుడు రాత్రిపూట చంద్రుడు కనపడకుండా అమావాస్య నాడు కటిక చీకటి రావచ్చు. అప్పుడేం చేస్తావు? నీ మూడవ కన్ను అయినటువంటి అగ్ని ద్వారా మాలో చీకటి లేకుండా చేస్తావు. ఈ విధంగా మూడు కళ్లతో మాకు ఏ విధమైనటువంటి బాధలు లేకుండా అజ్ఞానం అనే చీకటి మా హృదయాలలో ప్రవేశించకుండా నిరంతరం రక్షించే త్రీక్షణుడివైన నీకు నమస్కారం ప్రభు. ఈ అజ్ఞానంతో కూడిన దేవతలు అజ్ఞాని అయిన దక్షుడి యొక్క యజ్ఞానికి వెళ్ళి ఆ యజ్ఞంలో నీకు అపరాధం చేశారు. ఈశ్వరుడు లేని యజ్ఞం అంటూ ఈ సృష్టిలో ఉంటుందా? కానీ దురదృష్టవశాత్తు నిరీశ్వరవాదాన్ని మొదలుపెట్టారు. అసలు శివుడే లేడంటూ నిన్ను బహిష్కరించి యజ్ఞం చేశారు. ఆ యజ్ఞం చేసిన వాడు ఒకడైనా అందులో అడుగుపెట్టిన వారందరూ ఆ పాపంలో పాలు పంచుకున్న వాళ్ళు అయ్యారు. ఎప్పుడైనా ఒక పాపాత్ముడు తప్పుడు పని చేసి సంపాదిస్తే ఆ సంపాదన తిన్న వాళ్ళందరికీ ఆ పాపం వస్తుందట. అందుకే ఒక యజమాని తప్పుడు పద్ధతిలో డబ్బు సంపాదిస్తే దాన్ని అనుభవించే భార్య, పిల్లలు వాళ్ళు కూడా శిక్షలు అనుభవించక తప్పదు. ఎవరైనా సరే దొంగడితో తిరిగితే కూడా దొంగతనమే. ఎప్పుడైనా మీరు చూడండి, హత్య చేసిన వాడితో అదే కారులో పెడితే వీడికి కూడా శిక్ష పడుతుంది తెలుసా? ఎందుకంటే నువ్వు సాయం చేసేవంటారు, వీడు చేసినా చెయ్యకపోయినా. అలాగే తెలియక వీళ్ళంతా దక్షయాగానికి వెళ్ళి ఆ యాగంలో ఆహారం సేకరించారు, హవిస్సు సేకరించారు, కానుకలు సేకరించారు. ఆ పాపానికి తగిన శిక్ష వేయడం తప్పు కాదు, శిక్ష వేశావు. కానీ దక్ష యజ్ఞం మధ్యలో ఆగిపోతే లోకం నశిస్తుంది. నువ్వు లేకపోతే యజ్ఞం కాదది, అందుకే యజ్ఞం పాడయ్యింది. ఆ యజ్ఞం మధ్యలో ధ్వంసం అవ్వడం ధర్మం కాదు. పైగా దక్షుడు ప్రజాపతి, ఒకప్పుడు నీ భక్తుడే, మధ్యలో అజ్ఞానంలో పడినా ఒకప్పుడు శివశివ శివశివ అని నిన్ను ఉపాసించిన వాడేగా. అందువల్ల అతన్ని క్షమించు. నీవు మహాత్ముడివి, నీవు ఆగ్రహానుగ్రహ సమర్థుడివి, అసలు కోపమే ఎరగని వాడివి. అయినా రౌద్రం ధరిస్తావు. ఆ రౌద్రాన్ని విడిచిపెట్టి ప్రశాంతంగా గురు సన్నిధానంలో మమ్మల్ని నిలబెట్టావు. ఇప్పుడు ప్రస్తుతం ఈశ్వర నువ్వు గురువువి, జగద్గురువువి, దక్షిణామూర్తివి, మేధాదక్షిణామూర్తివి. ఈ విశ్వమంతా దర్పణ దృశ్యమాన నగరిగా మార్చినటువంటి నీకు నమస్కారం అని పరిపరి విధాలుగా ప్రార్థించగా పరమప్రశాంతముగా ఏమాత్రము కోపము లేకుండా అన్నీ మర్చిపోయాడు ఈశ్వరుడు. అమ్మవారు లేదు అన్న ఒక్కటి ఆయనకి దుఃఖం కలిగించిన, ఎందుకంటే ఆయనలో సగభాగం అమ్మంటే, ప్రకృతి లేకుండా ఆయన ఏ పని చేయడు. అయినా వాళ్ళని క్షమించి, బ్రహ్మ నీవు ఈ దేవతల్ని వెంట పెట్టుకుని తీసుకొచ్చిన నీ అజ్ఞాన విశేషాలని తొలగించాలనుకున్న జ్ఞానదీక్షకి మెచ్చుకున్నాను. నువ్వెందుకు తీసుకొచ్చావు వాళ్ళని? అజ్ఞానం తొలగించి వాళ్ళకి విజ్ఞానం ఇవ్వాలని. అది నీ జ్ఞానదీక్ష, ఆ దీక్షకి నేను సంతోషిస్తున్నాను. వీరభద్రుడు దక్షయజ్ఞ ధ్వంసం చేయడంతో ఆ పగ చల్లారిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం నాలో ఏ విధమైన క్రోధమూ లేదు. నేను నిజానికి దక్షుణ్ణి శిక్షించారనుకుంటున్నారు. నేను శిక్షించలేదు. దక్షుడు తన కన్న కూతుర్ని, జగన్మాతని అన్యాయంగా పోగొట్టుకున్నాడు. ఆ పాపం వాణ్ణి శిక్షించింది. నిజానికి రుద్రుడు శిక్షించలేదట. వాడు చేజేతులారా అమ్మవారికి అపచారం చేశాడండి. ఆ అపచారమే వాడికి శిక్ష అయ్యింది. ఎవడైనా తన కర్మ తాను అనుభవించక తప్పదు. అయినా నీ వడిగావు గనక, ఒకప్పుడు నాకు కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన మామ గనక అతన్ని బతికిస్తున్నాను. వాడికి తలకాయిపోయిందిగా, అందుకని వాడికి గొర్రె తల పట్టుకొచ్చి అతికించండి. ఇక మీదట బస్త ముఖుడవుతాడు, అంటే గొర్రె తలతో బతుకుతాడు. పాపం భృగు మహర్షికి గడ్డం లేదు. ఆ గడ్డంలోనే మంత్రశక్తులు ఉంటాయి ఆయనకి. ఈ గడ్డం లేకపోతే ఆయన నోట్లోంచి మంత్రం రాదు, మోగవాడైపోతాడు. ఇప్పుడు ఆయనకి మళ్ళీ మంత్రశక్తులు వస్తే గాని యజ్ఞం చేయలేడు. అందుకని మేక గడ్డం పట్టుకొచ్చి ఆయనకి తగిలించండి. ఇక మీదట ఆయన మేక గడ్డంతో బతుకుతాడు హాయిగా. ఈ పెసరే గడ్డం ఉంటుంది మేకకి, అలాగే ఉంటుంది. ఇక మీదట ఈ గడ్డం అంతా పెరగదు. అది అందుకు, అది కూడా ఒక అందుకు లాభమే. ఇంకా పాపం భగుడు అనేవాడికి కళ్ళు పోయాయి. వాడు యజమాని గారి కళ్ళతో ఇక మీదట ఎవడైనా యజ్ఞం చేస్తే, యజ్ఞం చేసిన కాసేపు యజ్ఞం చేస్తున్న యజమాని కళ్ళు వాడికి చూపునిచ్చుగాక.
పగటిపూట యజ్ఞం చేస్తారు, రాత్రిపూట యజ్ఞం చేయకపోతే వాడి కళ్ళు కనపడం. ఇంకా పాపం సూర్యభగవానుడికి పళ్ళు పోయాయిగా, అందుకని ఆయనకి ఏం చేస్తారు, రోజు ఎవడైనా సరే సూర్య నమస్కారం చేస్తే ఆ చేసిన వాడి పళ్ళు తాత్కాలికంగా ఎరువు పుచ్చుకుని ఆయన అన్నం తినుగాక. ఒత్తప్పుడు యజమానులు ఎవరూ కూడా, అంటే ఈ భక్తులు ఎవరూ కూడా సూర్యస్తుతి చెయ్యకపోతే అప్పుడు ఆయనకి దంతములు ఉండవు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, రోజు సూర్యుడికి నమస్కారం చెయ్యాలి, చేస్తే ఆ రోజుకి మన దంతాలతో ఆయన భోజనం చేస్తాడు. మనం ఆయనకి దంతాలు ఎరువివ్వడం వల్ల మనకి ఆరోగ్యం ఇస్తాడు, అందుకని ఆరోగ్యాన్ని ఇస్తాడు, అందుకని సూర్య నమస్కారం చెయ్యాలి. మనం గనక నమస్కరించకపోతే, మన దంతములు ఆయనకి వెళ్ళకపోతే ఆ పూట ఆయనకి సరైన ఆహారం ఉండదు. ఆవకాయ పెచ్చులు నవ్వలేడు ఆయన, అది ఇబ్బందులు కలుగుతాయి. అప్పుడు మనకు ఆరోగ్యం ఇవ్వడు ఆయన. అందుకని అందరం కూడా భక్తితో నమస్కరిస్తే సూర్యుడికి ఉపకారం చేసిన వాళ్ళం అవుతాం, అప్పుడు సూర్యుడు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఒకవేళ ఎవరైనా సూర్యుడికి నమస్కారం చేయడానికి అవకాశం లేకపోతే, అంటే ఆకాశం మేఘావృతం అయినప్పుడో లేక ఏ కారణం చేతనో పొద్దున్నే లేచి ఆ సమయంలో ఉదయిస్తున్న సూర్యుడికి దండం పెట్టలేకపోతే, ఆ పూట సూర్యుడికి మెత్తని పాయసమును ప్రజలు నివేదించురుగాక. ఆ మెత్తని పదార్థం అయితే గుటుక్కుని మింగేయచ్చు, మెత్తగా ఉందనుకోండి పాయసం మెతుకులు లేకుండా, అప్పుడు ఏమవుతుంది, ఆ గుజ్జు పాలు తాగినట్టు తాగేయచ్చు. ఇక ప్రతి రథసప్తమి నాడు నీకోసం భక్తులు బాగా మెత్తగా వండిన ఆవు పాలతో కూడిన శిష్టాన్నాన్ని, పవిత్ర పరమాన్నాన్ని నివేదిస్తారు. అందుకే మాఘ మాసంలో రథసప్తమి నాడు శివుడి కోసం, ఇటు సూర్యుడి కోసం, ఇద్దరి కోసం మనం పాయసాన్ని నివేదించాలి. ఆ పాయసాన్ని ఆవు పిడకల మీదే వండాలి. వండేటప్పుడు పాలు ఎక్కువ, బియ్యం తక్కువ వెయ్యాలి. చాలామంది బియ్యం సరిగ్గా ఉడకకుండా పాలు తక్కువ పోసి పరమాన్నం వండుతారు. ఆ పరమాన్నం సూర్యుడికి ప్రాణాంతకం, అందుకని ఆ ప్రసాదం తినలేడు ఆయన. మనమే తినలేం, గట్టిగా ఉడకపోతే, ఒక్కొక్కప్పుడు కుక్కరు సరిగ్గా ఉడకపోతే మనమే అన్నం మెతుకులు తినలేకపోతున్నామే, ఆయన తింటాడా? అందులో సూర్యుడికి పళ్ళు లేవు కదా. అందుకని ఏం చేయాలన్నమాట, గుర్తుపెట్టుకోండి, ఒక గ్లాసు బియ్యం పోస్తే 8 గ్లాసులు పాలు పోయాలట, 1:8 అని చెప్పారు. దీనికి మంత్రశాస్త్ర ప్రమాణం ఉన్నది, అందుకు చెబుతున్నమాట. ఇక మీద గుర్తుపెట్టుకోండి, పాయసం చేసేటప్పుడు ఆవు పాలతోటి 8 లీటర్ల పాలు పోయండి. 8 లీటర్ల పాలు బాగా కళపెళ కళపెళ ఉడికాక మరిగాక అప్పుడు కేవలం 1 లీటర్ మాత్రమే బియ్యం, 1 సేరు బియ్యమే పోయాలి. అప్పుడు ఆ బియ్యములో జీడిపప్పులు 1 కేజీ, 1/2 కేజీ కిస్మిస్, ఆవు నెయ్యి వేస్తే ఆ పాయసం తింటే ఏమన్న స్వర్గానికి దగ్గరికి వెళ్ళినట్టే. అంత మెత్తగా చక్కగా శిష్టాన్నమును వండి సూర్యుడికి నివేదింతురుగాక. ఇంకా ఎవరెవరికి అవయవాలు లేవో వారందరికీ మాత్రం అవయవాలు ప్రసాదిస్తున్నాను. ఇంద్రుడికి వెన్నుపూస విరిగింది కదా, అందుకని ఆదిశేషుడి యొక్క తోకని వెన్నుపూసగా స్వీకరించి ఆరోగ్యంగా ఉండుగాక అని మొత్తం మీద అందరికీ కూడా అవయవాలు ఇచ్చాడు. కాళ్ళు పోయిన వాడికి కాళ్ళు, కళ్ళు పోయిన వాడికి కళ్ళు. అప్పుడు చిట్ట చివరికి దక్షుణ్ణి పిలిచారు, వాడి శవాన్ని పిక్కొచ్చారు. పిలవడం అంటే ఒక గొర్రె తల పట్టుకొచ్చి ఉత్తరం దిక్కున పట్టపగలు పడుకుని నిద్రపోతున్న ఒక గొర్రె ఉంది. అందుకే పట్టపగలు ఉత్తరం కేసి తలకాయ పెట్టుకు పడుకుంటే వాడి బతుకు గొర్రె బతుకే. ఆ గొర్రె తల పట్టుకొచ్చి ఈయనకి అతికించారు. ఈయన గొర్రె తలతో లేచాడు. లేవగానే ముందు ఎదురుగుండా శివుడు కనపడ్డాడు. ఆయనకి అపచారమంతా గుర్తుకొచ్చింది, ఎంత పాపం చేశాను నేను ఇంత పూర్వం, ఇంతటి మహాత్ముణ్ణి ఈశ్వరుణ్ణి తిట్టానా అని చచ్చి బతికాక పశ్చాత్తాపంతో ఏడ్చేట. అప్పుడు కూతురు గుర్తుకొచ్చింది, జగదంబ సతీదేవి నాకు కూతురుగా పుట్టింది, ఏదో నేను నా భార్య భక్తితో ప్రార్థిస్తే అమ్మవారు వరమిచ్చి నాకు కూతురుగా పుడితే ఎంతో గారంగా పెంచుకున్న ఆ కూతురుని ఈ శివుడికిచ్చి పెళ్లి చేసి దురదృష్టవశాత్తు ఆ కూతురుని దూరం చేసుకున్నాను, నా కళ్ళ ఎదురుగుండా కూతురు కాలిపోయింది అని కూతురు మీద ప్రేమ ఎక్కువ ఆయనకి. అప్పుడు ఏదో మూర్ఖత్వంతో అయిపోయాడు, ఇప్పుడు మళ్లీ బతికాడుగా, ఆ మూర్ఖత్వం పోయి జ్ఞానం కలిగి కళ్ళమ్మట నీళ్లొచ్చి కంఠం రుద్ధం అయిపోయిందట. చాలా ఏడ్చాళ్ళండి, ఇప్పుడు ఎంత ఏడ్చినా రాదుగా అమ్మ. అందుకని ఏడ్చి, శ్యామో హిరణ్య రశనోర్క కిరీట దుష్టః, తండ్రి నల్లని జుట్టుతో కలిగిన జటాజోటాలకి పైన కిరీటమును ధరించిన, చంద్రరేఖని ధరించిన పరమశాంత స్వరూపుడవైన నీకు నమస్కారం. అమ్మవారిని నీకిచ్చి పెళ్లి చేసి నీకు మామనై నీ ప్రభావాన్ని గ్రహించలేక క్షేమాన్ని కోల్పోయాను, నాకు తగిన శిక్ష విధించావు. అయ్యో ఎంతకాలం తపస్సు చేస్తే అమ్మవారి దర్శనమవుతుంది, దర్శనమైనా ఆ తల్లి ఎవరికైనా కూతురుగా పుడుతుందా? పుట్టక పుట్టక జగదంబ ఆదిపరాశక్తి తన అంశతో నాకు సతీ అనే పేరుతో కూతురుగా పుడితే మతిలేక ఆవిడికి దుర్గతినిచ్చి నేను దుర్గతిలో పాలయ్యాను అని శివుడు కాళ్ళ మీద పడి పరిపరి విధాలుగా క్షమార్పణ కోరాడు. ఈశ్వరుడు కటాక్షించాడు. ఇప్పుడు పాపం దక్షుడు తన ముఖాన్ని అద్దంలో చూసుకున్నట్ట. ఎక్కడ అద్దంలో చూసుకున్నాడు? మేధా దక్షిణామూర్తి యొక్క దగ్గర పాదాల దగ్గరకు వచ్చి ఆయనకు నమస్కరించి ఎదురుగుండా నిలబడగానే ఆయన బొగ్గల్లో ఆయన రూపం కనపడిందిట. అంటే దక్షిణామూర్తి యొక్క బొగ్గలు ఎలా ఉన్నాయో ఆలోచించండి, అద్దంలో ఉన్నాయి. అసలే ఆయన చాలా తెల్లగా ఉంటాడు. ఆ తెల్లని చెక్కిళ్ళు తలతళ మెరుస్తున్న అద్దంలో ఉన్నాయట. ఆ బొగ్గలలో తన రూపం తను చూసుకున్నాడు. అందుకనే కవులు అద్దం లాంటి చెక్కిళ్ళు చూసి ముద్దొస్తుందంటావా అన్నారు. ఆ చెక్కిళ్ళు అద్దంలో ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆయనకి అందులో చూసుకుని ఉలిక్కిపడ్డాడు. ఎందుకు ఉలిక్కిపడ్డాడు? ఈయనకి గొర్రె తలకే వచ్చిందనే విషయం తెలియదు. స్వామి, నీ చెక్కిళ్లలో కనపడుతున్న రూపం ఎవరిది అని ఆయన్నే అడిగి మళ్ళీ అంతలోనే సిగ్గుపడి పక్క వాళ్ళకే తిరిగి చూశాడు. వాళ్ళు చిరునవ్వు నవ్వారు. ఇంకా అర్థం కాలేదా దక్ష ప్రజాపతి, నీవు చచ్చిపోయావు, నీ తలకాయని అగ్నిహోత్రంలో గుండంలో కాల్చి బూడిద చేశాడు వీరభద్రుడు. నీకు తల లేదు, తలలేని మనిషివి నువ్వే. సాధారణంగా ఎవరినైనా నీకు తల ఉందా అని అడుగుతాం. నీకు నిజంగా పాపం తలకాయ లేకుండా అయిపోయావు, బుర్రలేని వాడు అయ్యావు. స్వామివారు నీకు బుర్ర లేదని గొర్రె బుర్ర పట్టుకొచ్చి నీకు అతికించారు. ఇప్పుడు నీ ముఖాన్నే చూచుకున్నావు, నీది గొర్రె బుర్ర అనగానే ఏడుస్తూ, ఈ గొర్రె బుర్రని నేనే చూచుకుంటే అద్దంలో నాకే అసహ్యంగా ఉంది, నా భార్య నా పిల్లలు వీళ్ళంతా నన్ను చూచి ఎంత అసహ్యించుకుంటారు, దయతో ఈ బుర్రని తొలగించి పూర్వపు బుర్ర ఇవ్వా అన్నట్ట. నిజంగానే ఒకసారి ఆలోచించండి, మీరే కాసేపు గొర్రె బుర్రతో ఉంటే మీ ముఖం అద్దంలో చూసుకుంటే మీరు ఏమైపోతారు? భార్య ముఖాన్ని భర్త చూడగలడా, భర్త ముఖాన్ని భార్య చూడగలదా? పాప ఆయనకి బెంగ వచ్చింది, గట్టిగా నాలుగు వెంట్రుకలు ఊడిపోతేనే దిక్కుమాలిన బుర్ర చూడలేమే, అటువంటిది గొర్రె బుర్ర నేను చూస్తామని ఏడిస్తే శివుడు జాలిపడి నీ గొర్రె బుర్రని మార్చడం ధర్మం కాదు, కానీ నీకు మాత్రమే నీ బుర్ర అద్దంలో చూసుకున్నప్పుడు గొర్రె బుర్రగా కనబడుతుంది, తక్కిన వాళ్ళకి మాత్రం నీ బుర్ర పూర్వపు తలకాయలాగే కనబడుగాక అన్నాడు. చాలు ఆ మాత్రం, నా ముఖం నాకు ఎలా ఉన్నా చూచేవాడికి అందంగా ఉంటే చాలు కదా. ఇది కథంతా విన్నాక ఇలాంటి కుర్రాడు ఒకడు వచ్చి, ఏమండి ఈ మధ్య నాకు జుట్టు ఊడిపోతుందండి, నాకు కూడా, నాకు ఎలా ఉన్నా చూచేవాళ్ళకి మాత్రం జుట్టు ఉన్నట్టు కనబడేలా ఏదైనా వరం ఉంటే ఇవ్వండి అన్నాడు ఆయన. ఎన్ని రకాల శిష్యుల్ని చూశానో నేను, అంటే శివుడు కాబట్టి ఆ వరం ఇచ్చాడు, నేను ఆ వరం ఇవ్వలేను, ఆ వరం ఇవ్వగలిగితే ముందు నా బుర్రే బాగు చేసుకుంటానని ఆయన అన్నాను నేను. ఎందుకు చెబుతానంటే ఈశ్వర అనుగ్రహంతో అప్పటి నుంచి ఆయన బుర్ర ఆయనకి మాత్రమే అద్దంలో గొర్రెలా కనపడేదిట, తక్కిన వాళ్ళకి మాత్రం పూర్వం దక్షుడి యొక్క ముఖం ఎలా ఉన్నదో అలాంటి ముఖమే కనపడేది. ఆ వరం ఇచ్చాడు ఈశ్వరుడు కరుణతో. ఆ తర్వాత నాయన దక్ష, అపచారం జరిగిందేదో జరిగింది, దాన్ని మర్చిపోయి మళ్ళీ యజ్ఞం కొనసాగించనగానే, అసలు నీ దర్శనానికి రావడమే యజ్ఞం, నువ్వెక్కడుంటే అదే యజ్ఞ వాటిక, మళ్ళీ వేరే యజ్ఞం చెయ్యాలా అన్నాడు ఆయన. తప్పదు, ఎందుకంటే యజ్ఞం అనేది ఒక కర్మ, వేద కర్మ, ఆ కర్మ ఆపకూడదనగానే అప్పుడు మళ్ళీ వెళ్ళి ఈసారి అపచారాన్ని దాన్ని మళ్ళీ ఉపచారంగా మార్చి, అనగా ఒకేసారి మూడు ఆసనములు పక్క పక్కన వేసి, ఇదివరకు రుద్రుణ్ణి పిలవలేదుగా, ఇప్పుడు అలా కాదు, స్వయంగా బ్రహ్మాణమావాహయామి స్థాపయామి పూజయామి అని బ్రహ్మగారిని, రుద్రమావాహయామి స్థాపయామి పూజయామి అని రుద్రుణ్ణి, విష్ణుమావాహయామి స్థాపయామి పూజయామి అని విష్ణువుని, ముగ్గురిని పిలిచాడు. ఆ ముగ్గురు వచ్చి కూర్చున్నారు. అప్పుడు ఆ యజ్ఞంలోకి ఒక పక్కన బ్రహ్మదేవుడు ఎర్రని తామర పువ్వు వంటి కాంతితో చతుర్ముఖుడు, మరొక పక్కన స్వచ్ఛమైన పాదరసంలాగా తెల్లని మల్లె పువ్వులాగా ఉన్న శ్వేతకాంతితో దక్షిణామూర్తి రూపంలో ఈశ్వరుడు, ఆ తెల్లని ఆయన పక్కన మరొక పక్కన నీలమేఘఛాయ శరీరుడైన విష్ణువు, ముగ్గురు కనబడ్డారట. ఆ ముగ్గురు ముగ్గురే, బంగారం మరో పక్కన, తెల్లని వెండి మరో పక్కన, నీల ధాతువు నీల మణి ఇంద్ర నీలమణి, ఈ మూడు మణులు కూర్చున్నట్టుగా త్రిమూర్తులు కూర్చున్నారు. ఆ ముగ్గురిని చూచి పులకించిపోయారు దేవతలు. దక్షుడు పొంగిపోయాడు. శ్యామో హిరణ్య అశనోర్క కిరీట దుష్టో నీలాలక భ్రమర మండిత కుండలాస్య కంబబ్జ చక్ర చర చాప గదాసి చర్మ వ్యగ్రై హిరణ్మయ భుజైరివ కర్ణికారః. ఆ మహాయజ్ఞంలో శ్రీమన్నారాయణుడు నల్లని మేఘం వంటి ఆకారంతో బంగారపు కుండలాలు ధరించి, కిరీటము ధరించి, నల్లని ఒత్తైన జుట్టు వెనక్కి వేళ్లాడుతూ ఉండగా, తామర పువ్వు లాంటి కళ్ళతో పద్మాక్షుడై, చేతిలో చక్రం
ధనుస్సు, బాణం, పద్మం, గద, శంఖం ఇటువంటివన్నీ ధరించి నున్నని శంఖం వంటి మెడ కలిగి, ఒక విధంగా చెప్పాలంటే ఎర్రతామర పువ్వు మధ్యలో నల్లని దుద్దులాగా ఎర్రని బ్రహ్మగారి పక్కన దర్శనమిచ్చాడు. మరో పక్కన తెల్లతామర పువ్వు పక్కన నీలపు మణిలాగా, తెల్లతామర పువ్వులో తుమ్మెదలాగా శివుడి పక్కన దర్శనమిచ్చాడు. అంటే శివుడేమో తెల్లగా ఉన్నాడు, తెల్ల తామర పువ్వట, తామర పువ్వు మీద తుమ్మిదల ఉంటుంది, నల్లగా ఉంటుంది. ఈయన నల్లని వాడు తుమ్మిదల ఉన్నాడు, శివుడు తెల్లతామర పువ్వులో ఉన్నాడు. బ్రహ్మగారి పక్కన ఉంటే ఎలా ఉన్నాడు? బ్రహ్మగారి ఎర్ర తామర పువ్వు, ఆయన ఎర్రగా ఉంటాడు గనక. ఆ బ్రహ్మగారి మీద ఉన్న ఈయన పక్కనున్న ఈయన నల్ల తుమ్మిదల ఉన్నాడు. ఈ విధంగా ముగ్గురు విచిత్రంగా దర్శనమిచ్చారు. దేవతలంతా భక్తితో శ్రద్ధతో త్రిమూర్తుల్ని ప్రార్థించారు, శ్రీమన్నారాయణుణ్ణి స్తుతించారు. నువ్వు యజ్ఞపురుషుడివి, యజ్ఞస్వరూపుడివి, అసలు యజ్ఞం అంటేనే విష్ణువు, యజ్ఞో వై విష్ణు అంటున్నాయి వేదాలు. అటువంటి యజ్ఞస్వరూపుడివి ఏం చేశావు అనగానే ఆయన, ఇంత పూర్వం శివుడు లేడు గనక నేను యజ్ఞానికి రాలేదు, శివుడు ఉంటేనే నేను వస్తాను, నేనుంటే శివుడు ఉంటాడు, మా ఇద్దరికి అభేదం పాటించండి, మా ఇద్దరికి భేదం పాటిస్తే ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఇక మీద నుంచి త్రిమూర్తుల్ని అజ్ఞానులైన వాళ్ళంతా కూడా విజ్ఞానులుగా మారి భేదము పాటించక పూజిస్తే తరిస్తారని చెప్పాడు ఆయన. మేము ముగ్గురం ఒకటే కానీ ముగ్గురు కింద కనపడతాం. సృష్టికర్తగా, సృష్టిభర్తగా, సృష్టిహర్తగా ఉన్నది ఒకటే పరబ్రహ్మం, ఆ భూరి పరబ్రహ్మమును నేను అని చెప్పగానే దేవతలంతా సంతోషించారు. యజ్ఞం సుసంపన్నం అయ్యింది. ఆ తర్వాత ప్రాచీన బరిహి మహారాజు గారికి సంపూర్ణంగా పట్టాభిషేకం చేసి, దేవతలంతా నువ్వు భూమండలాన్ని సస్యశ్యామలం చేస్తూ ధర్మబద్ధంగా పరిపాలించు అన్నారు. ఇక ఇప్పుడు శివుడు అమ్మవారు లేకుండా ఉన్నాడుగా, అందుకని వెంటనే ఏం చేశాడు, హిరణ్మయమైనటువంటి ఒక అండాన్ని పిలిచి, ఆ హిరణ్మయం అండం అంటే సాక్షాత్తు విష్ణువే, శ్రీ మహావిష్ణువు బంగారపు అండరూపంలో ఈ భూమి అంతటిని నిలబెట్టాడు ఒకప్పుడు. ఆ అండాన్ని మనస్సులో ధ్యానించి ఆ తర్వాత హిమవంతుణ్ణి పిలిచాడు. హిమవన్, అమ్మవారి శక్తి ప్రస్తుతం సతీరూపంతో తనువు చాలించి హిరణ్మయ అండంగా మారింది. ఆ అండాన్ని పూజిస్తూ నీకు ఇస్తున్నాను, ఆ అండాన్ని అమ్మవారిగా మార్చి నువ్వు పూజించు, తొందరలో నీకు కూతురుగా పుడుతుందనగానే హిమవంతుడు మేనకా సమేతంగా ఈశ్వరుడిచ్చిన ఒక బంగారపు రంగులో ఉన్న కోడిగుడ్డును పట్టుకెళ్ళాడు. ఈ బంగారపు రంగులో ఉన్నటువంటి అండమును అమ్మవారి రూపముగా మార్చాడు, అంటే అమ్మవారి విగ్రహంగా తయారు చేశాడు. ఇప్పుడు మనకి శారదా పరమేశ్వరి ఉందే లోపల, అమ్మవారి దగ్గర విఘ్నేశ్వరుడి దగ్గర చిన్న మహిషాసురమర్దన రూపం ఉంటుంది, అచ్చం బంగారమే అన్నట్టుగా ఉండదు, అది పూర్తిగా బంగారమా కాదా అని పక్కన పెట్టండి ఒకసారి. హిరణ్మయమైన ఆకారం, ఆ ఆకారం స్వయముగా హిమవంతుడు తయారు చేసుకున్నాడు బ్రహ్మ ఇచ్చిన బంగారంతో. ఆ ఆకారాన్ని పూజించాడు. ఆ తల్లి ఆయనకి పర్వతం కూతురు గనక పార్వతి అనే పేరుతో పుట్టి మళ్ళీ శివుడికి భార్య అయ్యింది. ఇది చాలా పరమ పవిత్రమైన దక్షయజ్ఞ వినాశనం, పార్వతిగా పుట్టి శివుణ్ణి చేపట్టినటువంటి ఘట్టం. ఇదంతా భాగవతంలో క్లుప్తంగా ఎందుకు చెబుతాడంటే ఇది శివపురాణం కాదు గనక, సందర్భాన్ని బట్టి చెప్పాడు. అయినప్పటికీ ఈ ఆఖ్యానము చదివిన ధీయుతులకు వినినయట్టి ధీరులకు ఐశ్వర్యాయుకీర్తులు కలుగును పాయను దురితములు తొలగు భవబంధంబుల్. ఈ ఘట్టం పవిత్రమైన దక్షయజ్ఞ వినాశ ఘట్టం. ఇది చదివిన, శ్రద్ధతో విన్న అటువంటి వాళ్ళకి ముందు ఐశ్వర్యం లభిస్తుంది, ఆయువు లభిస్తుంది, కీర్తి కలుగుతుంది, సకల పాపాలు తొలగిపోతాయి, భవబంధములన్నీ పటాపంచలైపోతాయి, సంసార బంధములు తొలగి ఈశ్వరానుగ్రహం పొందుతాడు అనగానే ఇదంతా పరీక్షిత్తుకి సుఖుడు చెబుతున్నాడు. చెబుతూ ఏమన్నాడు, మైత్రేయుడనేవాడు విదురుడికి చెబుతున్నాడు అని చెప్పాడనమాట. ఆ తర్వాత మైత్రేయుడితోటి విదురుడు చాలా సంతోషం. స్వాయంభవమను చరిత్ర మధ్యలో కొంచెం ఆగిపోయింది, ఆ స్వాయంభవ యొక్క వంశం ఏమిటి తక్కిన కథలు చెప్పమన్నాడు. అయితే చెబుతున్నా విను, మనువు గారికి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని ఇద్దరు కొడుకులు. అందులో పెద్దవాడు ప్రియవ్రతుడు, రెండో వాడైన ఉత్తానపాదుడికి ఇద్దరు భార్యలు, ఒక ఆవిడ పేరు సునీతి, రెండో ఆవిడ పేరు సురుచి. అందులో సునీతి అనేవాడికి ధ్రువుడు అనే పేరుతో ఒక కొడుకు పుట్టాడు. రెండో ఆవిడ సురుచికి ఉత్తముడనే ఒక కొడుకు పుట్టాడు. రెండో భార్య అంటే చాలా ఇష్టం ఉత్తానపాదుడికి, ఆవిడ చాలా అందంగా ఉండేదిట. సునీతి కంటే సురుచి యొక్క సౌందర్యం ఆకర్షించేది ఆయన్ని.
అందుకని రెండో భార్యను ఎక్కువ ప్రేమగా చూసి మొదటి భార్యని పెద్దగా పట్టించుకునేవాడు కదా. ఏదో పెళ్ళయిందంటే పెళ్ళయింది, కొడుకు పుట్టాడంతే. ఈ రెండో భార్య కొడుకు ఒక రోజున మహారాజు గారు నిండు సభలో ఉండగా పక్కనే తన రెండో భార్యను కూర్చోబెట్టుకుని ఉండగా ఆయన కుడి తొడ మీద కూర్చున్నాడు, ఉత్తముడు తండ్రి తొడ మీద కూర్చున్నాడు. సరిగ్గా ఆ సమయంలో నిండు సభలోకి పెద్ద కొడుకు ధ్రువుడు కూడా అడుగుపెట్టాడు. ధ్రువుడికి కూడా ముచ్చట వేసిందిట, మా తమ్ముడు చక్కగా మా నాన్నగారి తొడ మీద కూర్చున్నాడు, నేను కూడా ఎడం తొడ మీద కూర్చుంటే బాగుంటుంది, అప్పుడు జై విజయుల్లో ఉంటాం, చెరో పక్కన కూర్చుంటాం అనుకున్నాడు. అప్పటికి ఆయన వయస్సు కేవలం 5 ఏళ్ళు, ధ్రువుడి యొక్క వయస్సు కేవలం 5 వర్ష ప్రమాణం. ఆయన వచ్చి రెండో తొడ మీద కూర్చుంటుంటే పక్కనున్న సవతి తల్లి సురుచి ఒక్క తోపు తోసి కిందకి గెంటేసిందిట. కిందకి తోసి, ఎవడెవరాను వచ్చి మీ నాన్నగారు తొడ మీద కూర్చుంటున్నావు, ఆయన చక్రవర్తి ఏమనుకుంటున్నావు, ఈ భూమండలాన్ని పరిపాలిస్తున్న రాజు, ఆ రాజుగారి తొడ మీద కూర్చోవాలంటే నా కడుపున పుట్టాలి. ఒరే, మీ నాన్నగారికి నేనే నిజమైన భార్యని, మీ అమ్మ పేరుకి భార్య కానీ భార్య కాదు. ఇన్ని మాటలు తంటి పిల్లాడుతోంది ఆవిడ, పైగా 5 ఏళ్ల పిల్లాడితో. నీకు ఇంత దురాశ పనికిరాదురా, నువ్వు దాసీవాడివి పిల్లవాడివాడితో సమానం, దాసీపుత్రుడితో సమానుడివి, చీ పో. నీకు గనక మీ తండ్రి గారు తొడ మీద కూర్చోవాలని కోరిక ఉందనుకో, ఆ కోరిక ఈ జన్మలో తీరదు. వెళ్ళి అడవికెళ్ళి విష్ణువు గురించి తపస్సు చెయ్యి, విష్ణువు మెచ్చుకుంటే నీకు ప్రత్యక్షమైతే అప్పుడు విష్ణువుని, ఏమండి విష్ణువు గారు నన్ను సురుచి కడుపుని పుట్టించండి అని కోరు, ఆయన నిన్ను నా కడుపులో బారేస్తాడు, అప్పుడు నాకు కొడుగ్గా పుడతావు. నా కొడుగ్గా పుట్టామంటే మీ నాన్నగారు రెండో తొడ మీద కూర్చోవచ్చు, మీ నాన్నగారు తొడ మీద కూర్చోవాలంటే నా కడుపున పుట్టాలి, పుట్టాలంటే పునర్జన్మ ఎత్తాలి, ఎత్తాలంటే విష్ణువు కటాక్షం ఉండాలి, పోరా అంది. ఏ రకంగా అయితేనే ఈయనకి మంచి బోధే చేసింది. ఈయన పళ్ళు పటపట కొరికాడు, చంటి పిల్లాడే కానీ ఏం లాభం. ఆ కాస్త మాటికి మనస్సు కుతకుతలాడిపోయిందిట. ఒక్క క్షణంలో అతని మనస్సు చావు దెబ్బతిన్న పాములు అయిపోయింది. కర్రతో కొడితే పాము ఎలా అయితే బుసలు కొడుతుందో అలా బుసలు కొట్టాడు ఆయన. మాతుహు సపత్రియాః సదురుక్తి విద్ధః శ్వసన్ రుషా దండకతో యథాహిహి హిత్వా మిషంతం పితరం సన్నవాచం జగామ మాతుః ప్రరుదన్ సకాశం. ఆ క్షణమే కర్రతో కొట్టబడిన పాములా బుసలు కొట్టాడు. ఆగ్రహం కలిగింది, సిగ్గు కలిగింది, ఏడుపు వచ్చింది, ఏడుపును దిగమింగుకున్నాడు. క్షత్రియ పుత్రుడు కదా, అందుకని అంత తేలిక ఏడవలేదు, గిజగిజలాడిపోయాడు. నా సవతి తల్లి ఎంత మాట అన్నది, నాన్నగారికి అందరం పిల్లలం కదా అని తొడ మీద కూర్చోబోతుంటే ఒరే నీకు అర్హత లేదంటుందా, అంతటితో ఆగక నా కడుపున పుడితేనే నీకు తండ్రి గారి తొడ మీద కూర్చునే అర్హత ఉన్నది, నా కొడుగ్గా పుట్టించమని విష్ణువు కోసం తపస్సు చేయమంటుందా అని ఏడ్చుకుంటూ, ఆ ఏడుపు వల్ల కన్నీళ్లు మాత్రం కళ్ళల్లోంచి రానివ్వకుండా అదుపుకుంటూ తల్లి దగ్గరికి వెళ్ళాడు. విచిత్రమైన ఏడుపు ఏడ్చాడు తల్లి దగ్గరికి వెళ్ళి. అంటే ఏడవడంలో 2 రకాలు, భోరుమని ఏడిస్తే కళ్ళమట నీళ్లు రావాలి, నీళ్లు రాకుండా ఏడ్చాట, అంటే కంఠం గద్గదం అవుతోంది, నీళ్లు మాత్రం రావు. అలా ఏడ్చి అమ్మ సవతి తల్లి ఇలా అన్నది అనగానే పక్కనున్న చెలికత్తులు కూడా చాలా దారుణంగా మాట్లాడింది, మీ సవతి అసలు ఆ మాటలు వింటే మాకే ప్రాణం పోయింది, చంటి పిల్లాన్ని నిండు సభలో తోసేసింది, అసలు ఇలాంటి మాటలు మాట్లాడతారా ఎవరైనా అనగానే ఆవిడ ఒక్క క్షణకాలం కంఠం రుద్ధమైపోగా అతి కష్టం మీద కంఠాన్ని పెకలించుకుని పిగిలించుకుని ఇలా అన్నది, నాయన మీ సవతి తల్లి అన్నమాట నిజమే, ఏ ముహూర్తంలోనూ మీ నాన్నగారు నన్ను పెళ్లి చేసుకున్నారు, కానీ ఆ ముహూర్త బలం గట్టిది కాదేమో, అతడు నన్ను ఎప్పుడూ ప్రేమగా చూడలేదు, అసలు నన్ను భారీగా చెప్పుకోవడానికి ఇష్టపడ్డం, అలాంటి వాడికి నువ్వు కొడుగ్గా చెప్పుకోవడం ఇష్టం ఉంటుందా, ఎప్పుడైనా భర్త యొక్క ఆదరణ లభించని స్త్రీకి లోకంలో ఇలాంటి మర్యాదలే జరుగుతాయి, మీ నాన్న నా భర్త నన్ను ప్రేమించడు, దాంతో సవతికి కూడా నేను లోకు అయిపోయాను, ఆఖరికి దాసదాసీ జనం కూడా మీ పిన్ని మాట వింటారు నా మాట వినరు, నాలాంటి నిర్భాగ్యురాలు దౌర్భాగ్యురాలు కడుపున పుట్టావు గనక నీకు ఈ కష్టం తప్పదు, అనుభవించు, ఏం చేస్తాం, కాకపోతే మీ పిన్ని నీకు మంచి సలహా ఇచ్చింది, సమస్త లోకాలని పరిపాలించేవాడా అనంతుడు వాసుదేవుడు పద్మనాభుడు, ఆయన పాదాలు పట్టుకున్న వాళ్ళకి ఎప్పుడూ శుభములే కలుగుతాయి, ఆవిడ కడుపునే పుడతావో లేక మహాత్ముడు అవుతావో మోక్షమే పొందుతావో, వెళ్ళు నేను కూడా నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, అరణ్యానికి పో, భక్తితో ఆ అనంతుణ్ణి పరమాత్ముణ్ణి పురుషోత్తముణ్ణి పట్టుకో, ఆయన కటాక్షం వచ్చేదాకా అక్కడే ఉండు, ఆయన అనుగ్రహించాడా మోక్షం వస్తుంది,
అనుగ్రహించకపోతే ఆయన్నే తలుచుకుని శరీరం విడిచిపెట్టు, ఈ అవమానపు బతుకు కంటే అక్కడ చావడం మంచిదండి ఆవిడ. ఎంత గొప్ప మాట చెప్పిందో, తల్లి అలా చెప్పదు సాధారణంగా, చెప్పింది ఆవిడ కూడా. ఒరే నాయన, ఎవరు తిడితే ఏం లేరా, హాయిగా ఇంట్లో పడరా, వేళకింత సద్దన్నం తినరా, పొద్దురకు కూడా పడుకోరా అని అనలా. అలా అంటే ఈ కథ ఇలా మలుపే తిరగదు. ఆవిడ చెప్పింది, వెళ్ళు వాసుదేవుణ్ణి పట్టుకో, ఆయన కరుణకి పాత్రుడివైతే తరిస్తావు లేదా మరణిస్తావు, ఏదైనా పర్వాలేదు పో అనగానే తల్లికి నమస్కరించి ఆ పంచాబ్దాల వాడు, ఐదేళ్లవాడు అడవికి బయలుదేరాడు. ఇదంతా పైనుంచి చూస్తున్నాడు ఒక మహానుభావుడు, గురువుగారు నారదుల వారు. ఆయన టక్కన ప్రత్యక్షం అయ్యారు. ఈయన ఇంట్లోంచి బయలుదేరితే ఒంటి బ్రాహ్మణ శకునం వచ్చింది. వెంటనే ఈయన ఆ గురువుగారి పాదాలకు నమస్కరించాడు. మహాత్ముల యొక్క శకునం చాలా ఉపయోగపడుతుంది. ఆయన అన్నాడు, నాయన ఎక్కడికి బయలుదేరావు అన్నట్ట. ఇక్కడ రెండో ప్రశ్న, అసలు ఇంట్లోంచి బయలుదేరుతుంటేనే ఒంటి బ్రాహ్మణ శకునం, దానితోడు ఆయన ఏమని అడిగాడు, ఎక్కడికి వెళుతున్నావు అన్నాడు. ప్రశ్న ఎందుకు చెబుతున్నాను ఈ మాట అంటే, సాధారణ జీవులకి అన్ని అపశకునముల కింద కనిపిస్తాయి, మహాత్ములకి పట్టుదల కలిగిన వాడికి అపశకునములు సుశకునములు అవుతాయి. జ్ఞానమే ఇస్తుంది అది. అందుకే ఆయన అడగగానే, అయ్యా మహాత్ములు మీరు, నారదుల వారు, మీ గురించి మా అమ్మ చిన్నప్పటి నుంచి చెప్పింది, కడుపులో ఉండగా కూడా మీ గురించి మా అమ్మ పురాణాలు చదువుతూ ఉంటే విన్నాను, కడుపులో ఉండగానే నారదుడు గురువైన ఆవిడ చెప్పింది, అంటే ఆయన గర్భంలో ఉండగానే నేర్చుకున్నాడు ఇవన్నీ, అందుకని ఇప్పుడు మిమ్మల్ని గుర్తుపెట్టాను, మా సవతి తల్లి చెప్పిన మాటలు విన్నారు కదా మీరు, అందుకని శ్రీమన్నారాయణుని కోసం తపస్సు చేసి ఆయన అనుగ్రహం పొందడానికి అరణ్యానికి బయలుదేరానన్నాడు. అనగా నేను పకపకానవి, వెర్రివాడా నీది ఆడుకునే వయస్సు, సాటి పిల్లలతో కలిసి రకరకాల ఆటలు ఆడుకో, చక్క కబాడీయో ఫుట్బాలో క్రికెట్ ఆడుకోక, తపస్సు అంటావేమిట్రా, తపస్సు అంత తేలిక కాదు, శ్రీమన్నారాయణుని గురించి వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు, యుగయుగాలుగా సురలు, సిద్ధులు, సాధ్యులు, కిన్నరులు, మహర్షులు తపస్సు చేసి చేసి విసిగిపోయి ఆయన కాలి కింద ఉన్న ఎంత దుమ్ము చూడలేక అల్లాడిపోతున్నారు. అటువంటిది పసిబాలుడివి నువ్వు, తపస్సు ఎక్కడ చేయగలవు, చేసినా ఆయన దర్శనం లభిస్తుందా? ఆయన దర్శనం అంత తేలిక కాదు. ఇంద్రియ నిగ్రహం కలిగి కామక్రోధాదులను జయించి ఆహార వాంఛలని అదుపులో పెట్టి నిరంతరం తపించిపోతే తప్ప ఆయన దర్శనం అంత తేలిగ్గా రాదు. నా మాట విను, హాయిగా తపస్సు చేసుకో. ఏమి నాన్నగారు తొడ మీద కూర్చోపోతే బతుకు వెళ్ళదా అంటే, మీరు చెప్పినవన్నీ సామాన్యులైన పురోహితులకి పనికొస్తాయి, నాకు పనికిరావు. వాడన్నమాట, నేను క్షత్రియుణ్ణి, నాలో క్షాత్రం బాగా ఉంది, మొండితనం ఉన్నది, పట్టుదల ఉన్నది, ప్రాణం పోయినా తపస్సు చేసి విష్ణువుని మెప్పించి అనుకున్న పని నెరవేర్చుకుంటాను, ఇలా చిన్న చిన్న మాటలకి భయపడి వెనక్కి వెళ్ళను, అయితే హరికటాక్షం లేదా హరి అండం, ఈ రెండింటిలో ఏదో ఒకటి నాకు మిగిలింది, మీరు నాకు వీలుంటే హరి యొక్క అనుగ్రహం పొందేందుకు కావలసిన మార్గం చెప్పండి, పట్టుదల మాత్రం విడిచిపెట్టనగానే. అహో ఏమి క్షాత్రం, మనువు యొక్క మనవడు వీడు, ఈ మనువడికి ఐదేళ్ల వయస్సులో ఇంత పట్టుదల వచ్చిందా, ఆహా కారణజన్ముడు వీడు అనుకున్నాడు, వాడి పట్టుదలకి మెచ్చుకున్నాడు, మెచ్చుకునే వచ్చాడు అనుకోండి, అయినా ముందు ఎందుకైనా బాగుంటుందని పరీక్షించాడు, ఆ పరీక్షలు నెగ్గాడు కదా. అందుకని నాయన, శ్రీహరి కేవలం 6 నెలలలో నిన్ను అనుగ్రహించే మార్గం ఒకటి ఉన్నది, అది చెబుతా వింటావా అనగానే చెప్పండి అన్నట్ట. యమునా నదీ తీరానికి వెళ్ళు, ఆ అక్కడ మధువనం అని ఒక వనం ఉన్నది, అదే ఇప్పుడు మధుర అంటే. యమునా నదీ తీరంలో మధువనానికి వెళ్ళు, యమునలో స్నానం చెయ్యి, శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహాన్ని ఒకదాన్ని తయారు చేసుకో, ఆ విగ్రహాన్ని పూలతోటి పత్రితోటి పూజించు, భక్తితో పూజించు. 6 నెలలలో దొరకకపోతే మాత్రం కఠోరమైన ఇంద్రియ నిగ్రహంతో ప్రాణాయామం చేసి ఊర్ధ్వబాహుడివై తపస్సు చెయ్యి. ఆ హరి భక్త సులభుడు, భక్తికి దొరికినట్టుగా ఇంక దేనికి దొరకడాయన, వ్రతాలకి క్రతువులకి దానములకు ధర్మములకు సులభముగా దొరకని ఆయన భక్తికి దొరుకుతాడు. ఆయనకి ఇష్టమైన మంత్రం నీకు ఉపదేశిస్తున్నాను అని స్వయముగా నారదుడు ధ్రువునికి ఉపదేశం చేశాడు. అంతటి గురువుగారు, ఎంత శిష్యులు దొరికారట అక్కడ. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఈ ద్వాదశాక్షరి మంత్రం నీకు ఉపదేశిస్తున్నాను. ఈ మంత్రానికి ఆయన లభిస్తాడు. వెళ్ళు, అర్చామూర్తిని పూజించు, ఆహార వాంఛలను అదుపులో పెట్టుకో, గాలిని బంధించు, భగవన్నామాన్ని మంత్రాన్ని నిరంతరం విడిచిపెట్టకుండా చెయ్యి అనగానే ఆయన బయలుదేరిపోయాడు. ఇదిగో మళ్ళీ చెబుతున్నాను, జప్యశ్చ పరమో గుహ్యః శ్రూయతాం మే నృపాత్మజ యం సప్తరాత్రం ప్రపఠన్ పుమాన్ పశ్యతి ఖేచరాన్. ఈ మంత్రం ద్వాదశాక్షరి మంత్రం, నీకు నేను ఇచ్చాను, 7 రోజులు నిష్ఠగా జపిస్తే ఆకాశంలో దేవతలు సిద్ధులు దర్శనమిస్తారు. అలా సిద్ధులు నీకు దర్శనమిచ్చారంటే, ఆకాశంలో తిరిగే దేవతలు నీకు కనబడ్డారంటే ఈ మంత్రం నీకు ఫలిస్తుంది. 7 రోజులు జపం చేసినా ఆకాశంలో దేవతలు కనబడకపోతే ఈ మంత్రంలో నీకు పట్టు లేదు. మంత్రంలో పట్టు లేకపోవడం కాదు, నీకు పట్టు రావడంలా. ఈ మంత్రం చాలా గొప్పది. ఈ మంత్రాన్ని మీరు కూడా జపం చేయొచ్చు. 7 రోజులు నిష్ఠగా జపం చేస్తే 7వ రోజు రాత్రిపూట ఆకాశంలో దేవతలు దర్శనమిస్తారు. ఆకాశంలో తిరిగే కొంతమంది సిద్ధులు కనపడతారు. అలా కనబడితే మనం నిష్ఠగా జపం చేసినట్టు. ఒకవేళ అలా కనబడకపోతే ఈ 7 రోజుల వల్ల నీకు పెద్దగా ప్రయోజనం లేదు. అంటే మంత్ర జపం వల్ల వచ్చే ఫలితం ఉంటుంది, కానీ సిద్ధి కలగదు. అందువల్ల ముందే చెప్పాడు నారదుడు, నువ్వు ముందు 7 రోజులు ఈ మంత్ర జపం చెయ్యి. నీకు ఒకవేళ ఖేచరులు దర్శనమిచ్చారా, ఆ తర్వాత నీకు తొందరలో ఆ శ్రీమన్నారాయణ కటాక్షం లభిస్తుంది. ఒకవేళ ఖేచరులు నీకు కనబడకపోతే నీవు మళ్లీ మొదలుపెట్టాలి, నీ సాధన మొదలుకొచ్చినట్టు లెక్క. అనగానే ఆయన మరొక్కసారి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నారదుని ద్వారా పొంది బయలుదేరాడు. యమునానదీ తీరానికి వెళ్ళాడు, మధువనంలో అడుగుపెట్టాడు. పరమ పవిత్రమైన యమునానది యొక్క చల్లని నీటిలో హాయిగా భక్తిగా సంకల్పపూర్వకంగా స్నానం చేశాడు. సంకల్పం చేయకుండా స్నానం చేయటం వల్ల ఆ స్నానం మనకి ఫలితం ఇవ్వదు. కాకి ములిగినట్టు ములగడం అంటారు దాన్ని. కాబట్టి ఎప్పుడైనా మనం ఈ పుష్కరాల్లో వాటిల్లో సంకల్పం చెప్పుకునే స్నానం చేయాలి. అందువల్ల తప్పక మీరందరూ గుర్తుపెట్టుకోండి, కిందటిసారి కూడా మీకు పుష్కర సంకల్పం పుస్తకాల్లో వేసి ఇచ్చాం. ఆ సంకల్పం చెప్పుకుని స్నానం చేస్తే పుష్కర స్నాన ఫలితం మనకి లభిస్తుంది. సంకల్ప రహితమైన జపము సంపూర్ణంగా సిద్ధించదు. చంచల ఆత్మకృతము సంకల్పరహితంబు అయిన జపములెల్ల హాని పొందు. ఎవడికైనా మనస్సు నిలకడ లేకపోతే అటువంటి వాడి స్నానం జపం వాడికి ఫలితం ఇవ్వవు. కాబట్టి ముందు పూజ చేస్తున్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు, పురాణం వింటున్నప్పుడు మనస్సు నిలకడతో ఉండాలి, అక్కడే ఉండాలి. రెండోదేంటి, సంకల్పరహితం. సంకల్పం చెప్పుకోకపోతే ఆ జపము కూడా వ్యర్థం. అందుకని ఆచమనం చేయించి సంకల్పం చెప్పిస్తున్నారు అర్చకులు మన చేత. ఆ విధానం వేదము యొక్క నియమం. ఒక స్థాయికి వెళ్ళిన యోగులు కక్కర్లా, కానీ యోగులు స్థాయికి మనం ఇంకా వెళ్ళలా. నువ్వు యోగివైతే నీకు ఈ రోగం ఎందుకు వస్తుంది? యోగులకి సంకల్ప కర్ల, జగద్గురువులు చేసినట్టు మనం చెయ్యాలంటే కుదరదు. వాళ్ళు ఏదైనా చెయ్యొచ్చు, వాళ్ళ స్థాయి వేరు, మన స్థాయి వేరు, మనకి తప్పదు. ఇప్పుడు రాష్ట్రపతి గారు వెళ్ళారనుకోండి విమానాశ్రయానికి, ఆయనకి చెక్కింగ్ ఉండదు. విదేశాలకు వెడితే మిగతా వాళ్ళకి మళ్ళీ ఫార్మాలిటీస్ ఉండవు. అదే మనం పెడితేనో, మనకి చక్కగా చెక్కింగ్, మన ఇలా నిలబెడతారు, టింగటింగ్ అని ఆ పక్కన కుయికుయిలాడించే మెటల్ డిటెక్టర్లు పెడతారు. అదే అమెరికాలో అయితే మొత్తం స్కానింగ్ తీస్తారు, తెలుసా మీకు? కర్మ అది, మనం పెడుతున్నాం కానీ అక్కడికి వెళ్ళగానే ఇలా చేతులు నెత్తి మీద పెట్టమంటాడు, కుయ్యం తిరుగుతుంది అది మొత్తం. నువ్వు అక్కడ గొడ్డిప్పు కనబడతావు, నీ ఒంటి మీద ఎంత పొల్ల ఉన్నా సరే కనబడుతుంది. అప్పుడు లోపలికి వెళ్ళి అంటాడు, ఆడలేదు మగాలేదు, అక్కడ స్కాన్ చేసి పంపిస్తారు. ఎందుకని? అది నీ నియమం. అదే లెవెల్ కడితే నీకు స్కానింగ్ అక్కర్లా. అలాగే యోగి అయిన తర్వాత ఏ వ్యక్తికి అయినప్పటికీ ఇలాంటి సంకల్పాలు అక్కర్లా. ఆ స్థాయికి వెళ్ళని అజ్ఞానికి, ఇంకా భూలోకంలో భ్రమలున్నవాడికి, సంసారములో ఉన్నవానికి మాత్రం సంకల్పము చెప్పుకుని పూజ చెయ్యవలసినదే అవసరం ఉన్నది. అనగానే అందుకే ఆయన కావాలని సంకల్పపూర్వకంగా స్నానం చేశాడు. మొదటి నెల శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహాన్ని పెట్టుకుని పువ్వులతో అర్చన చేశాడు. మొదటి నెలలో ఒక పూట అన్నం తిన్నాడు. రెండవ నెల రాత్రిపూట ఆహారం విడిచిపెట్టి పగలు తిని ఆయన్ని ఫలాలతో అభిషేకం చేసి గంగాజలం, అంటే అక్కడ ఉన్న యమునాజలమే గంగాజలం. అక్కడ ఇక్కడ అనుక్షణం మనకు పురాణాల్లో గంగతో పూజించాడంటే గంగ అంటే ఆ గంగని కాదు, అక్కడ నదీ జలమును గంగ అంటారు. గంగ తాగాడు అంటే అక్కడ నీళ్లు తాగాడని అర్థం. జలాలతో అభిషేకించి ఫలాలు నివేదించి ఫలములు కూడా అభిషేకంగా వేశాడు. అంటే పళ్ళతోటి కూడా ఆయనకి పూజ చేయొచ్చు. ఆ పూజ చేశాడు. మూడవ మాసంలో పూర్తిగా ఆహారం మానేసి పాలు మాత్రం కొంచెం పుచ్చుకుంటూ పూజించాడు. నాలుగవ మాసంలో మంచినీళ్లు మాత్రమే తాగాడు. ఐదవ మాసంలో ఆచమన జలం తప్ప ఇంకేం తాకుండా ఊపిరి పీల్చుకుంటూ బతికాడు. ఆరవ మాసంలో మరీ కఠినంగా కుడికాలి బొటనవేలు నేల మీద పెట్టి, ఎడంకాలి మోకాలు మీదకి చేర్చి, రెండు చేతులు పైకి పెట్టి ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ ఊపిరి కూడా బంధించేశాడు. ఈ ఆరవ నెలలో ఊపిరిని కూడా బంధించి స్తంభింపచేసేసి తపస్సు చేస్తుంటే ఈయన శరీరం విపరీతంగా బరువు పెరిగిపోయిందిట. యోగాభ్యాసం చేసే మహానుభావులు లోపల లోపల వాసుదేవ స్మరణ చేస్తే వాడి శరీరం భూదేవి కంటే 1000 రెట్లు బరువు పెరుగుతుంది. దాంతో భూమి కిందకి దిగిపోవడం మొదలెట్టింది. ఆదిశేషుడి పడగలు మొగ్గిపోయాయి, అంటే కిందకి దిగిపోయాయి. ఈలోపు ఏం జరిగింది? ఎంకిపెళ్లి సుబ్బిసాహుకు వచ్చిందన్నట్టుగా ఈ మహాత్ముడు ఊపిరి బిగబెడితే మొత్తం దేవతలందరికీ ఊపిరి ఆగిపోయింది. అంటే వీడు ఎంత లెవెల్లో జపం చేశాడో ఆలోచించండి. మహానుభావులైన యోగులు కనుక గాలి తీసుకోకపోతే దేవతలకి కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఆగిపోతాయి. ఈయన గట్టిగా గాలి బంధించగానే దేవతలకు ఊపిరి ఆడక కిమిదం కిమిదం ఇదేమిటి ఇదేమిటి అనుకుంటూ పరుగు పరుగున బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ రక్షించు బాబోయ్ మా అందరికీ ఊపిరి ఆగిపోతుందన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, నేనేమీ చెయ్యలేను, ఎందుకంటే ప్రస్తుతం భూలోకంలో ధ్రువుడు అనేవాడు ఊపిరిని బిగబెట్టాడు, కుంభించి జపం చేస్తున్నాడు. ఆ జపం ఆగకపోతే మీ ఊపిరి ఆగిపోతుంది. మీ ఊపిరి ఆగకూడదంటే విష్ణు కాళ్ళ మీద పడండి అనగానే వీళ్ళంతా ఆయాసపడిపోతూ లోపల గాలి బయటికి రాదు, బయటి గాలి లోపలికి వెళ్ళక అతి కష్టం మీద వాసుదేవా వాసుదేవా మాకు మోసం వచ్చింది రక్షించన్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చిరునవ్వు నవ్వి, కుర్రాడా జయించావురా, నన్ను జయించడం కోసం వీళ్ళందరినీ జయించావా అనుకుని, ఆ క్షణమే మీకు అభయం ఇస్తున్నాను, నా అనుగ్రహంతో మీకు గాలి తిరిగి లోపలికి వచ్చి పోతూ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆ కుర్రవాడి దగ్గరికి వెడుతున్నాను, వాడి తపశ్శక్తి చాలా గట్టిది, అసలు నాకు బాలభక్తుల మీద ఉన్న ప్రేమ ఇంకా పెద్దవాళ్ళ మీద కూడా ఉండదు. ఈ బాలభక్తులు మొండివాళ్ళు, నన్ను జయిస్తారు, నన్ను పట్టుకుంటారు, నన్ను ఈడ్చుకుపోతారు వాళ్ళ దగ్గరికి అని పలికి ఆ క్షణమే గరుడ వాహనం మీద టింగన అక్కడ మాయమే ఇక్కడ ప్రత్యక్షమయ్యట. భూలోకంలో మధువనంలో యమునా తీరంలో ధ్రువుడికి ఎదురుగుండా నిలబడ్డాడు. ధ్రువుడు కళ్ళు మూసుకున్నాడుగా, ఆయనకేం తెలియడంలా, అందుకని ఆయనకి హృదయంలో దర్శనమిచ్చాడు. నాయన నీ హృదయంలో కనబడుతున్న నేను ఎదురుగుండా ఉన్నానరా, కళ్ళు విప్పరా అని చెప్పి మరీ ఎదురుగుండా ఉన్నాడు, హృదయంలో కనబడ్డాడు. హృదయంలో ఎర్రని బంగారపు రెక్కలు కలిగిన గరుడ వాహనం మీద 1000 చేతులతో, 1000 నేత్రాలతో, 1000 పాదాలతో, కిరీటాలతో, సర్వాభరణ సౌందర్య అవయవ విగ్రహుడై దర్శనమిచ్చిన స్వామిని చూచి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. చూస్తే ఎదురుగుండా కనబడ్డాడు ఆయన. ఇది కళా నిజమా అనిపించి మళ్ళీ మళ్ళీ చూడగా ఎదురుగుండా పరమ సౌందర్యంతో, ఆ సౌందర్యం ఇది అని వర్ణించడానికి వీలు కాని సౌందర్యంతో, కోటి సూర్యుల కాంతితో ధగద్ధగాయమానుడై జేగీయమానుడై ఉన్న ఆ వాసుదేవుణ్ణి చూచి ఒక్క క్షణకాలం పులకించిపోయాట ఆయన. నాయన 5000 సంవత్సరాలు తపస్సు చేసిన వారికి కూడా లభించని దర్శనం నీకు లభించిందిరా అన్నట్ట. ఈలోపు అక్కడ ఈవేళ నాన్నగారు ఉత్తానపోదుడు ఇంట్లో ఏడుస్తూ కూర్చునున్నాడు. ఆ సమయంలో నారదుడు అక్కడికి వెళ్ళాడు. ఎందుకయ్యా ఏడుస్తున్నావు అన్నట్టు, అన్ని ఎరిగుండి ఏమి ఎరగనట్లుగా. ఏం చెప్పమంటారు నారదు, ఉన్నదే చెప్పబోయ అన్నాడు ఆయన. సుతోమే బాలకో బ్రహ్మం స్త్రైణేన అకరుణాత్మన నిర్వాసితః పంచవర్షః సహమాత్రా మహాన్ కవిః. నా కొడుకు పెద్దవాడు, పంచవర్షః 5 ఏళ్లవాడు, ఆడవాళ్ల వల్ల అవమానం పాలయ్యి ఓ బ్రహ్మస్వరూప ఎక్కడికో వెళ్ళిపోయాడు. పరమ బుద్ధిమంతుడు వాడు, అందగాడు, వాడంటే ఇష్టమే, ఏం చేయను, స్త్రీ చేతిలో కీలుబొమ్మనైపోయాను. ఒక్కొక్కప్పుడు భార్యలు భర్తని గుప్పెట్లో పెట్టుకు తిప్పుతారు, నేను పనికిమాలిన భర్తనైపోయాను. భార్యని ప్రేమించడం తప్పు కాదు, కానీ ఆవిడ ఏమంటున్నా ఆ మాటకి ఎదురు చెప్పలేని నీచత్వంలో పడిపోయాను. ఆ కుర్రాడు ఏమయ్యాడో నేను ఎడుస్తున్నానంటే నీకెందుకు బెంగ? యోగేశ్వరేశ్వరులకు దర్శనమివ్వని పరంధాముణ్ణి చూచాడు వాడు. కొద్ది రోజుల్లో నీ దగ్గరకు వస్తాడు, నీకు మహాజాతకం పడుతుంది, వాడి వల్ల పేరు వస్తుంది, వాడు వచ్చాక స్వాగతం చెప్పి పట్టాభిషిక్తుని చెయ్యి అని జరిగింది చెప్పి వెళ్ళిపోయాట. ఈయన ఇక్కడ ఆనందంతో ఉన్నాడు, అక్కడ కొడుకు బ్రహ్మానందంతో ఉన్నాడు. ఆయన పొంగిపోయి శ్రీ మహావిష్ణువుని చూచాడు. ఆ రూపాన్ని చూడగానే ఏదో పొగుడుదాం అనుకున్నాడు, కానీ నోట్లోంచి మాట రాలేదు, నాలుగు బిగుసుకుపోయింది, వాక్కు రాదు అంటాడు కానీ నోట్లోంచి మాట రాదు. ఓహో ఈ బాలుడు నన్ను చూచిన ఆనందంతో పరవశించిపోయాడు, వాక్కు స్తంభించింది, పాపం స్తోత్రం చేద్దాం అనుకుంటున్నాడు. కానీ బొత్తిగా 5 ఇయర్స్ ఓల్డ్ కుర్రవాడు వీడు, ఇంత చేసి 6 నెలలు తపస్సు చేశాడు, అంటే 6వ సంవత్సరం ఇంకా నడుస్తోంది. ఈ కుర్రవాడిని అనుగ్రహిద్దామని ఆయన ఏం చేశాడు, ఎవ్వరికి ఎప్పుడు ఇవ్వని ఒక భాగ్యం ఇచ్చాట. ఆయన చేతిలో పాంచజన్యం అని ఒక శంఖం ఉంది, ఆ శంఖాన్నెత్తి ఆ కొసతో ఈ బుగ్గలు రెండు ఇలా రాశాడు. అసలు ఇలాంటి ఘట్టాలు విన్నప్పుడు మనకి శరీరం ఏదో తెలియని బ్రహ్మానందంలో గడిపోదటండి, గగుర్పాటు గురవదు.
సతం వివక్షంతమతద్విదం హరిహి జ్ఞాత్వాస్య సర్వస్య చ హృద్యవస్థితః కృతాంజలిం బ్రహ్మమయేన కంబున పస్పర్శ బాలం కృపయా కపోలే.
సర్వాంతర్యామి విష్ణువు, ఈ బాలుడు నన్ను స్తోత్రం చెయ్యాలనుకుంటున్నాడు కానీ స్తోత్రం చెయ్యడానికి కావలసిన మాటలు నోట రాక బాధపడుతున్నాడని గ్రహించి అతని అవస్థ కనిపెట్టి స్తోత్రం చేసే శక్తి ఇద్దామనుకుని తన చేతిలో ఉన్న కంబు పాంచజన్యం అనే శంఖం ఎత్తాడు. పస్పరిశం స్పృశించాడు. ఎక్కడ కపోలే, ఈ రెండు బొగ్గల్ని కూడా ఆ బాలుడి దగ్గరికి వెళ్ళి ఆ బాలుడి బొగ్గల మీద శంఖం పెట్టిలా నిమిరాడు. ఎంత బాగుందో ఆ శంఖం కూడా, కోమలంగా ఉంది, మల్లెపువ్వు రేకుల కంటే వెన్నపూస కంటే కోమలంగా తెల్లగా ఉన్న ఆ పాంచజన్యమనే శంఖం ఇక్కడ తగలగానే ఈ కుర్రాడికి అద్భుత పాండిత్యం వచ్చేసింది. ఆదిశేషుడి కంటే, బ్రహ్మ కంటే, బృహస్పతి కంటే మహాపండితుడైపోయాడు. వెంటనే ధ్రువుడు రెండు చేతులు తోడించి వాసుదేవ పరంధామ అంటూ స్తోత్రం చేశాడు. అగ్నిహోత్రుడు ప్రతి కట్టెలో ఉంటాడు, ఒక్కొక్క కట్టెలో ఎర్రగా వెలుగుతాడు, ఒక్కొక్క కట్టెలో నల్లగా ఉంటాడు, ఒక్కొక్క చోట నీలంగా ఉంటాడు. అగ్నిహోత్రుడు అన్నిటా ఉండి ఎలా అయితే రకరకాల రంగులలో వెలుగుతాడో అలాగే ఈ శరీరం అనే కట్టెలలో అగ్నిలా నువ్వు రకరకాలుగా వెలుగుతున్న స్వామి నీకు నమస్కారం అన్నట్టు. ఇది కొత్త ఊహ కదా, అది ఆ హరి యొక్క అనుగ్రహం వల్ల వచ్చింది. ప్రతి కట్టెలో అగ్ని ఉన్నది, కట్టె అందుకే గట్టి ఇలా రాసుకుంటే అందులోంచి నిప్పు పుడుతుంది. అన్ని కట్టెలలో అగ్ని ఉన్నది, ఈ శరీరములన్నీ కట్టెలు, ఈ కట్టె కూడా కాలిపోతుంది ఎప్పుడోకప్పుడు. వీటిల్లో ప్రాణం ఉన్నది, ఆ ప్రాణం నువ్వు. కట్టెలు అగ్ని ఉన్నట్టుగా శరీరంలో ప్రాణం అనే రూపంతో ఉండి రకరకాల రంగులతో రకరకాల చేష్టలు చేస్తున్నావు. అంటే నీవు లేనిటువంటి ప్రాణి లేడు, అన్ని ప్రాణులు నువ్వే. ఈ చరాచర జగత్తులో ఉన్న సకల భూతములలో నువ్వు ఉన్నావు, సకల భూత అంతర్యామివి నువ్వు. ఉపాధి భేదాలతో రకరకాలుగా కనబడతావు. కొందరు నిన్ను విష్ణువని, కొందరు శివుడని, కొందరు బ్రహ్మని, కొందరు ఇంద్రుడని, కొందరు సిద్ధులని, కొందరు చారణులని, కొందరు గుహ్యకులని, కొందరు గంధర్వులని, కింపురుషులని, కిన్నరులని, రకరకాలుగా నిన్ను స్తుతిస్తున్నారు. ఇవన్నీ స్థూలనామములు, సూక్ష్మదృష్టితో అన్నీ నీవే, నీవు లేనిది ఎక్కడా లేదు. అరవిందోదర తావకీ నచరణ ధ్యానానురాగోల్ల సచ్చరిత కర్ణన జాత భూరి సుఖముల్ స్వానందక బ్రహ్మమందరయం లేవట దండభృద్ధత విమానాకీర్ణులై కూలు ఆ సురలోకస్థుల చెప్పనేల సుజన స్తోమైక చింతామణి. ఓ పద్మాక్ష, పద్మనాభ, సుఖం అంటే ఏమిటి? నీ పాదాలని దర్శనం చేసుకుని ధ్యానించడమే సుఖం. నిన్ను రోజు మనస్సులో పెట్టుకుని తలుచుకోవడమే సుఖం. నిజం చెప్పాలంటే నిన్ను పూజించడం, నిన్ను దర్శించడం, నీ కథలు వినడం, నీ మీద ప్రేమ పెంచుకోవడం, ఇది సుఖమంటే. ఆ గొప్ప సుఖములు అంటే నీ ధ్యానం వల్ల, నీ దర్శనం వల్ల, నీ కథలు వినడం వల్ల వచ్చే సుఖములు సాక్షాత్తు మోక్షంలో కూడా లేవు. మోక్షానికి వెళ్ళాక ఇంకేముంది అక్కడ ఆనందం? ఆనందరహితమే, నీలో ఉండిపోతాం గనక. అలా కాకుండా రోజు నీ కథలు ఎవరైనా చెబుతూ ఉంటే వింటే, నీ నామస్మరణ చేస్తూ ఉంటే, నీ గురించి ఎవరైనా అనమన్నప్పుడు మేము కూడా అంటూ ఉంటే, అప్పుడు మాకు నిజమైన ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం మోక్షంలో లేదు. ఇంక ఈ స్వర్గాది సుఖాలు ఏం సుఖాలండి అన్నాడు ఆయన. స్వర్గం వంటి సుఖాలు నాకు వద్దు, నేను అజ్ఞానంలో పడిపోయి ఏదో మా పిన్ని గారు తొడ మీద కూర్చోనివ్వలేదని తొడ మీద కూర్చోవడం కోసం తపస్సు చేశాను, ఇది ఒక సుఖమా? స్వర్గ సుఖాలు సుఖాలా? స్వర్గసుఖములు ఎటువంటివట? విమానాకీర్ణులైకూలు ఆ స్వరలోకస్థుల చెప్పనేల. పుణ్యమున్నంత వరకు స్వర్గంలో ఉంటాం. ఎవడైనా పుణ్యం చేస్తే, దానాలు చేస్తే ఆ పుణ్యము వల్ల కొంతకాలం సుఖంలో ఉంటాడు. పుణ్యం పోగానే ఏమవుతాడు? యమధర్మరాజు గారు దెబ్బ కొడతాడు, డామ్మని విమానంలోంచి కింద కూలిపోతాడు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అదనమాట ఇప్పుడు చెప్పింది. పుణ్యం క్షీణించగానే భూమి మీద కూలిపోయే ఆ స్వర్గ సుఖం ఒక సుఖమా? ఎంత అందమైన పదం అండి. దండభృద్ధత విమానాకీర్ణులై కూలు ఆ సురలోకస్థుల చెప్పనేల. పుణ్యం క్షీణించగానే విమానాలలో నుంచి కింద కూలిపోయి నేల మీద మానవులుగా పుట్టే ఆ దేవతల సుఖం కూడా ఒక సుఖమేనా? ఆ సుఖం మాకెందుకు? శాశ్వత సుఖం నీ పాదస్పర్శ, శాశ్వత సుఖం నీ కథ వినడం, నిజమైన సుఖం నీ మీద ప్రేమ పెంచుకోవడం. నువ్వు సుజనులకి చింతామణిలా కోరిన కోరికలు తీరుస్తావు, నన్ను అనుగ్రహించు. ఎన్నో రకములైన రూపములతో, ఎన్నో గుణములతో, ఎన్నో అవతారములతో లోకములను రక్షించే నిన్ను నేను గుర్తించలేక ఎలా వర్ణించాలో తెలియక గిజగిజలాడిపోతున్నాను పసిబాలుణ్ణి. నీ గురించి అందరెందరో ఎన్నో రకాలుగా వర్ణిస్తారు, ఆ వర్ణనలన్నీ నా వల్ల కావు. కాని ప్రభు, అందమంటే నీదే, ఆహారమంటే నీదే, ఆహార్యమంటే నీదే. నీకు వాహనంగా ఉండే ఈ గరుత్మంతుడు, పానుపుగా ఉండే ఆదిశేషుడు ఏ జన్మలో ఏ పుణ్యం చేశారో ఆ స్థాయి పొందాలని జీవులు నిరంతరం తహతహలాడతారు. నేను అదృష్టవంతుణ్ణి. కోటాను కోట్ల సంవత్సరాలు తపస్సు చేసిన మహానుభావులకి నీవు దొరకవట, 6 నెలలకి ఈ అర్భకుడికి దర్శనమిచ్చావా అని పరిపరి విధాలుగా ప్రార్థిస్తూ ఉంటే ఆయన, నాయన నీకేం కావాలన్నట్ట. ఎదురుగుండా విష్ణువుని పెట్టుకున్నా ఈయనేం అడగడం లేదు, కానీ అడగకపోయినా మనస్సులో మాత్రం పిన్నిగారన్న మాటలే గుర్తుకొస్తున్నాయి. ఇది కనిపెట్టాడు ఈయన. నాయన నువ్వు మాట్లాడలేని స్థితిలో ఉన్నావు, అందుకే నీకు నేను వరం ఇస్తున్నాను. ఇప్పుడు నన్ను మోక్షం ఇమ్మని అడక్కో, ఇంటికి వెళ్ళి మీ నాన్నగారికి సేవ చేసి ఆయన చూసినటువంటి కన్యామణుల్ని పెళ్లి చేసుకుని సంతానాన్ని పొందు. 61,000 సంవత్సరాలు భూమండలాన్ని పరిపాలించు. ఆ తర్వాత ఈ భూమండలంలో ఎవరికీ లభించని గొప్ప పదవి నీకు ఇస్తున్నాను. ఆకాశంలో ధ్రువక్షితి అని ఒక మండలం ఉంది, ఆ మండలానికి నువ్వు అధిపతి అవుతావు. ఆ నక్షత్రానికి అధిపతివై నీ చుట్టూత ఈ సూర్యుడు మొదలుకుని నవగ్రహాలు, శుక్రుడి లాంటి వాళ్ళు, మరీచి, కశ్యపుడు లాంటి ప్రజాపతులు తిరుగుతూ ఉండగా ప్రళయకాలములో కూడా నాశనం కాకుండా ఉందిగాక. ప్రళయకాలంలో వీళ్ళంతా పోతారట, గ్రహాలు కూడా వెళ్ళిపోతాయి. కానీ నువ్వు మాత్రం ప్రళయకాలంలో నేను చేపగా మారి నిన్ను చూస్తూ ఉండగా నన్ను చూచి నమస్కరించుకుంటూ అక్కడ చిరంజీవిగా ఉండు. నీకేం బెంగలేదు, నీకేం భయం లేదు. ఇంటికి పో, తల్లిదండ్రుల్ని పూజించు, సేవించు, పరిపాలన చెయ్యి అన్నాడు అని మళ్ళీ మాట్లాడకుండా మాయమైపోయాడు గరుత్మంతుని మీద. శ్రీ మహావిష్ణువు కనపడినా, ఇంత వరం ఇచ్చినా ఈయనకి శాంతి లేకుండా పోయింది. ఇప్పుడు ఈ కథ వింటున్న పరీక్షత్తుకు అనుమానం వచ్చింది, విష్ణుమూర్తి దర్శనంతో మనశ్శాంతి రావాలి కదా, మరి ఈయనకి ఎందుకు రాలేదన్నట్ట. అదే చెబుతున్నా విని అన్నాడు శుకుడు. ఎందుకని రాలేదో తెలిసినా, విష్ణుమూర్తి దర్శనమిచ్చిన కాసేపు సవతి తల్లి అన్ని మాటలే మనస్సులో పెట్టుకున్నాడు, ఆ బాధ ఉండిపోయిందిట. ఆ బాధ వల్ల మోక్షానికి కావలసినటువంటి మార్గం ఎంచుకోలేకపోయాడు, అశాంతి ఉండిపోయింది. అందుకే తపస్సు చేసే ముందు, గుళ్ళల్లోకి వెళ్లే ముందు ఇంటి దగ్గర విషయాలు ఇంటి దగ్గర మర్చిపోవాలి. అవి మర్చిపోకపోతే భగవంతుడు ప్రత్యక్షమైనా ఏం కోరాలో తెలియక, మోక్షం అడగక పిచ్చి ఊహలతో ఉండి ఆ ఊహలే నెరవేర్చుకుంటాం. మీరు ఉదాహరణకి ఇప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళారనుకుందాం సాయంత్రం పూట. ఆ సమయంలో ఇంటి దగ్గర వస్తున్నప్పుడు భార్య అప్పడాల కర్రతో కొట్టిన విషయం గుర్తుపెట్టుకుంటే, శివుడు ప్రత్యక్షమైనా మీకు అప్పడాల కర్ర గుర్తు వస్తుంది కనుక చివరికి బొప్పిడమే మిగులుతుంది, వరం పొందలేం. అందుకని కలుషిత మనస్సుతో వెళ్ళకండి. అంటే ఇంటి దగ్గర విషయాలు ఇంటి దగ్గర మర్చిపోయి ప్రశాంతంగా ఉండకపోతే అప్పుడు భగవంతుడు మనకి వరం ఇవ్వడు. ప్రశాంతంగా ఉండకపోతే వరాలు రావు, మనం కోరుకోలేము. కోరుకోవడం కాదు, ఆయన ఇద్దామన్నా పుచ్చుకోలేము, అది పరిస్థితి. అందుకని ఎప్పుడు కూడా ఉపాసన చేసేవాడికి మనశ్శాంతి ఉండాలి. ఆ మనశ్శాంతి తప్పక ఇతనికి లభించకపోవడానికి గల కారణం కేవలం అశాంతి. ఇప్పుడు వెళ్ళగానే ఏడవడం మొదలెట్టాడు ఈయన. అయ్యో, ధ్రువుడు బాధపడ్డాడండి. ఇక్కడ దాదాపు 4-5 శ్లోకాల్లో వ్యాసులు వారు రాశారు. ఏమిటిది, గొప్ప నిధి దొరికితే ఆ నిధిని కాదనుకున్నట్టు ఎవడో మూర్ఖుడు. ఒక ఆయన చక్రవర్తి దగ్గరికి వెళ్ళాట. చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఏదో అడుగుదాం అనుకున్నాడు. కానీ దురదృష్టం నాలిక మీద చేరి ఊకతో కూడిన బియ్యాన్ని కోరమందిట, నాకు నాలుగు నూకలు ఇవ్వన్నట్ట. అప్పుడు ఆయన ఏం చేసేట, చిట్టూ తౌడుతో కూడిన నూకలు ఇచ్చి పంపేట. ఇది నేను చెప్పిన మాట కాదు, వ్యాసుడు చెప్పిన మాట, ధ్రువుడు అనుకున్న మాట. ఒక మహాచక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఏదో అడగబోయి అడగలేక గంజి కాచుకోవడానికి నూకలు ఇవ్వండి అన్నట్ట. పోనీ ఆ మహారాజు గారు కూడా గంజి అడిగాడు కదానని చిట్టూ తౌడు కూడా విడదీయని నూకలు ఇచ్చి పంపాడు. మా దగ్గరకు ఒకసారి చాలా కాలం క్రితం ఒక ఆయన అర్చకుడిగా వచ్చాడు. నీ పేరేమిటండి అన్నాడు ఆయన. అంటే ఆయన, నా పేరు రైస్ పీస్ కింగ్ అన్నాడు ఆయన. అంటే ఏమిటన్నాను, రైస్ అంటే బియ్యం కదా, పీస్ అంటే మొక్క, రైస్ పీస్ అంటే నూక, కింగ్ అంటే రాజు, నూక రాజు అంటే చెప్పడానికి రైస్ పీస్ కింగ్ అన్నాడు వాడు. వాడు చాలా తెలివిగా చెప్పాడు. చాలా కాలం బాగా పనిచేసాడు మా దగ్గర. ఆ వచ్చినప్పుడల్లా మా జనమందరూ కూడా, ఈ భక్తులంతా కూడా వచ్చిన వాళ్ళు, రైస్ పీస్ కింగ్ వచ్చాడండి అనేవారు. వాడు నవ్వుకునేవాడు. అలాగా చివరికి రైస్ పీస్ పట్టుకెడితే ఇంక పీస్ ఏం మిగులుతుందండి. చక్రవర్తి దగ్గరికి వెళ్ళి నూకలు అడిగినట్టుగా ఉంది నా బతుకు అనుకున్నాడు ఆయన. పరమాత్ముడు సార్వభౌముడు సకల లోకేశ్వరుడు ప్రత్యక్షమైతే మోక్షమడక్క నా సవతి తల్లి తిట్లు మనస్సులో పెట్టుకున్నాను. దాంతో ఆయన కూడా ఏం చేశాడు, భూలోకంలో పదవిచ్చాడు. తర్వాత ఏదో ధృవక్షిత ఇస్తాడు, అది వేరే విషయం. నాకు కావలసింది ఆయన సన్నిధానం, ఈ పదవులా అనుకున్నాడు. అనుకుంటే నారదుడు వచ్చి, బాధపడక పిచ్చివాడా, నువ్వు అడగకపోయినా ఆయన ఇవ్వవలసిందే ఇచ్చాడు. ధ్రువక్షిత అంటే మాటలు కాదు, ధ్రువక్షితిలో ఉన్నవాడు ప్రళయకాలంలో వాసుదేవుని మత్స్యావతారం చూస్తాడు. మత్స్యావతారం చూసిన వాడికి భూమి మీద మళ్ళీ జన్మ ఉండదు. కొంతకాలం తర్వాత అయినా నీకు మోక్షం ఉన్నది, నువ్వు అదృష్టవంతుడు అన్నట్ట. అప్పుడు కొంత శాంతి వహించాడు ఆయన ఎప్పుడు. అందుకని అనుక్షణము కాలుష్యము లేని బుద్ధితో ఉండాలి. ఇక్కడ ఒక చిన్న కథ చెప్పాలి మీకు, భాగవతంలో ఉండదు కానీ వ్రజ భాగవతంలోను దత్తాత్రేయ చరిత్రలోనూ ఒక గొప్ప కథ ఉన్నది. దత్తాత్రేయ చరిత్ర చాలా గొప్పది, అవి అనేక పురాణాల్లో ఉంటాయి. ధ్రువుడు తపస్సుకు వెడుతూ ఉంటే నారదుని యొక్క ఉపదేశం పొంది మధువనం కేసి వెడుతూ ఉంటే దారిలో ఓ పెద్ద మర్రి చెట్టు కింద ముసలాయన ఒక ఆయన తపస్సు చేస్తూ కనపడ్డాడు. ఆ ముసలివాడు ధ్రువుడికి నమస్కరించాడు. ధ్రువుడు తెల్లబోయి, ఇదేంటండి మీరు పెద్దవాళ్ళు నాకు దండం పెట్టారేమిటంటే, 60,000 ఏళ్ళు నాకు, ఏళ్ళుంటే ఉపయోగం ఏముంది, నువ్వు కుర్రవాడివి జ్ఞానివి అందుకే నమస్కరించాను అన్నట్ట. ఎందుకని తాతగారు అన్నాడు. నాయన నన్ను సిద్ధేశ్వరుడు అంటారు, 60,000 సంవత్సరాలుగా విష్ణువు కోసం తపస్సు చేస్తున్నాను. గడ్డం తెల్లబడి పెరిగిపోయింది, జుట్టు తెల్లబడిపోయి పెరిగిపోయింది, శరీరం అంతా వార్ధక్యంలో కురిసించిపోతోంది, కానీ నాకు విష్ణుమూర్తి అనుగ్రహం పక్కన పెట్టు. అసలు జపం చేస్తే కూడా మనస్సు నిలకడగా ఉండడం లేదు. జపం చేస్తున్నప్పుడు మనస్సే నిలకడగా ఉండకపోతే ఇంకా హరికటాక్షాలు పొందుతాను, ఎప్పుడు మోక్షం వస్తుందో ఇక నాకు తెలియదు. కానీ నారదుడు చెప్పాడు, నీకు ఖచ్చితంగా 6 నెలల తర్వాత హరి యొక్క కటాక్షం లభిస్తుందిట. అందువల్ల విష్ణువు కనబడగానే నా గురించి కూడా ఒక కోరిక కోరు. ఏమిటండి అని అడిగిన, నాకు ఎప్పుడు మోక్షం వస్తుందో ఆయన అడుగు అన్నాడు. సరేనన్నాడు ఈయన. ఇప్పుడు విష్ణువు కనబడగానే ఈయన తన గురించి ఏమీ అడగకుండా, ఫలానా ముసలాయన ఒక ఆయన ఉన్నాడండి, 60,000 సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నాడు, ఆయనకి ఎప్పుడు మోక్షం వస్తుంది అన్నట్ట. వాడికి మోక్షం చాలా కష్టం అన్నాడు విష్ణువు. ఈయన కొంచెం చివుక్కుమంటూ, కష్టమైనా పర్వాలేదు, ఎప్పటికొస్తుందో చెప్పు స్వామి అన్నట్ట. అయితే విను, ఆయన ఓ మర్రి చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. ఆ మర్రి చెట్టు ఆకులన్నీ కిందకి రాలిపోతే ఎన్ని ఆకులో లెక్కెట్టమను. ఆ తర్వాత మళ్ళీ వసంత ఋతువు రాగానే ఆ మర్రి చెట్టుకు ఆకులు వస్తాయి, కొత్తగా వచ్చిన ఆకులు ఎన్నో లెక్కెట్టమను. రాలిపోయిన ఆకులు, కొత్తగా వచ్చిన ఆకులు ఎన్నో, అన్ని జన్మల తర్వాత వాడికి మోక్షం వస్తుంది, అప్పటిదాకా మోక్షం లేదు. ఒక్క క్షణకాలం ధ్రువుడికి మతిపోయింది. ఆ తర్వాత స్వామివారు ఎలాగో ఈయనకి ధ్రువక్షిత ఇచ్చాడు. ఇచ్చినా ఇది కూడా గుర్తొచ్చి మనస్సు బెంగతో ఉందిట. వాడికి చూస్తే ఇప్పుడు వెళ్ళి చెప్పాలి కదా, నీకు అప్పుడు కానీ మోక్షం లేదని చెప్పాలంటే బాధ. అయినా సరే తప్పదు గనక ఆ చెట్టు దగ్గరకు వచ్చాడు. వచ్చి ఆ కింద కూర్చున్న ముసలాయన దగ్గరికి రాగానే ఆయన ఆనందపడిపోయి, నీకు హరికటాక్షం లభిస్తుందని నాకు తెలుసయ్యా బాబు. ఏమన్నారు హరి అనగానే, నువ్వు బాధపడతావు అన్నట్ట, పర్వాలేదు చెప్పు మరి తప్పదు కదా అన్నాడు ఈయన. ఈయన జరిగింది చెప్పాడు. ఇది చెప్పగానే ఆ ముసలాయన గుండెకి చచ్చిపోతాడేమో అని ఈయన అనుకుంటే ఆయన ఎగిరి గంతులేసి, ఓహో నాకు మోక్షం, ఓహో నాకు మోక్షం అని టింగురంగా నృత్యం చేస్తున్నట్ట. ఈయనకి ఏమన్నా పిచ్చెక్కిపోయిందేమో,
అంటే ఇంక మోక్షం ఎప్పట్లో రాదనే విషయం తెలిస్తే కొందరికి పిచ్చెక్కుతుందిలేండి. అలా వార్ధక్యంలో పిచ్చెక్కిందేమో, ఇలా ఆనందంతో ఎగిరి గంతులు వేయడం బదులు పిచ్చితో గంతులు వేస్తున్నాడేమో అనుకుని ధ్రువుడు, అయ్యా నేను చెప్పింది సరిగ్గా విన్నారా అంటే విన్నాను ఆయన, అందుకే ఆనందం అన్నట్ట. నాకే దుఃఖం వచ్చింది, మీకెందుకు ఆనందం వచ్చిందంటే, అప్పుడు ఆయన అన్నాడు, శ్రీ మహావిష్ణువు మాట గ్యారంటీ కార్డు అంతే కదా, మిగతా వాళ్ళకి అసలు మోక్షం వస్తుందో లేదో తెలియదు ఎన్ని జన్మలెత్తినా, కానీ నాకు మాత్రం చెట్టాకులు 16,000 ఉన్నాయి, ఆ రాలినాకులు 16,000 అంటే 32,000 జన్మల తర్వాతైనా మోక్షం గ్యారంటీ, ఆ నమ్మకంతో నాకు ఆనందం అన్నట్ట. నాకు నమ్మకం 32,000 జన్మల తర్వాత అయినా తప్పక మోక్షం వస్తుంది, కానీ తక్కిన వాళ్ళకో అసలు ఎన్ని జన్మలు ఎత్తినా మోక్షం వస్తుందో లేదో తెలియదు, కాబట్టి వెయిట్ చేస్తానన్నట్ట. ఎంత ఓపికండి, ఆ ఓర్పు గొప్పది. అలాంటి ఆనందం మనం పొందాలి. ఇవాళ 4 రోజులు జపం చేసి, గురువుగారు మీరు చెప్పినట్టు నవగ్రహాలకి ప్రదక్షిణ చేశామండి, అయినా ఉద్యోగం రాలేదండి, లేకపోతే డబ్బులు రాలేదండి, కీర్తి రాలేదండి అంటే అంటే 4 రోజులకు వచ్చేస్తున్నా 32,000 జన్మలు, ఆ జన్మల్లో ఎన్నేళ్లు బతకాలో, ఆ జన్మలు ఎంతకాలమో, ఈ మధ్యకాలంలో నరకంలో ఎంతకాలం బాధపడతాడో, అయినా ఆయన భయపట్టల్లా, 32,000 జన్మల తర్వాత అయినా మోక్షం వస్తుంది చాలు అనుకున్నట్ట. మానవుడికి అంత పట్టుదల నమ్మకం ఉంటే హరికటాక్షం వచ్చి తీరుతుంది. ఇప్పుడు ఈయన ఇంటికి వస్తున్నాడు, ఈలోపు నారద మహర్షి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి, మీ అబ్బాయి వస్తున్నాడు అన్నట్ట. ముందు నమ్మలేదు ఆయన, కానీ నారదుని మాటలు నమ్మాలి కదా, అందుకని మళ్ళీ ధైర్యం తెచ్చుకుని, పాపం గడ్డం మీసం పెరిగిపోయి పిచ్చేళ్ళ ఉన్నాడు ఈ 6 నెలల్లో, అయినా సరే పరివారాన్ని వెంట పెట్టుకుని వచ్చాడు, భార్యలిద్దరినీ వెంట పెట్టుకుని అడవికి బయలుదేరాడు. దూరంగా వస్తున్న ధ్రువుణ్ణి చూడగానే చచ్చిపోయిన కొడుకు తిరిగి వచ్చినంత ఆనందం పొందాట. సునీతి కూడా ఆనందం పొందింది, ఎదురుగుండా వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుని కౌగిలించుకుని తన కన్నీళ్లతో తలని తడుపుతూ ఉంటే తండ్రికి నమస్కరించాడు. ఇక్కడ చమత్కారం చెప్పమంటారా, ముందు ఆయన సవతి తల్లి సురుచికి దండం పెట్టి తర్వాత తల్లికి సునీతికి దండం పెట్టాడు. సురుచి సిగ్గుపడి, నాయన నేను అన్న మాటలు మనస్సులో పెట్టుకోకురా అని బాధపడుతోంది, ఆవిడికి పశ్చాత్తాపం కలిగింది. కానీ ఆయన ఏమన్నాడో తెలుసా, అసలు ముందు నువ్వే నా తల్లివమ్మ అన్నాడు. ఎందుకో తెలుసా, కన్న తల్లి రుణం ఎలాగో తీర్చుకోలేము, కానీ శ్రీహరిని తపస్సు చేసి మెచ్చించమని నువ్వు అనకపోతే నేను తపస్సు చేసేవాణ్ణా, హరి దగ్గరికి వెళ్ళేవాణ్ణా. జ్ఞానులు అలా ఆలోచిస్తారు, అజ్ఞానులైతే ఆనాడు తెప్పావుగా ఇప్పుడు వచ్చావా, నాకు హరికటాక్షం లభించింది నువ్వు పో అంటారు. అలా అంటే ధ్రువుడు ఎందుకు అవుతాడు ఆయన, ఆయన మహాత్ముడు. నీవన్న మాట నాకు మహోపకారం చేసింది తల్లి, నువ్వు నిజంగా కన్న తల్లి కంటే గొప్పదానివన్నాడు. ప్రేమగా కౌగిలించుకున్నాడు, నమస్కరించాడు. ఇక తల్లికి చెప్పేక్కర్లా, ఆవిడ బ్రహ్మానందం పొందింది. తమ్ముణ్ణి ఉత్తముణ్ణి కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత తండ్రి గారు ఇతన్ని తీసుకెళ్లి ప్రజలకు పరిచయం చేశాడు. కొంతకాలం గడిచాక ఆయనకి వార్ధక్యం రాగానే, ఈ కుమారుడికి ఇంతటి మహాత్ముడికి ఆయన ఎవరి దగ్గర నేర్చుకోకుండానే పాండిత్యం వచ్చింది, విలువిద్య వచ్చింది, సకల విద్యలు వచ్చాయి. 64 కళలలో ఆరితేరాడు, చతుష్షష్టి విద్యలలో ఆరితేరిన కుమారుడికి పట్టాభిషేకం చేసి తపస్సుకు వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన కొద్ది రోజులకి సునీతి కూడా తపస్సు చాలించి, నేను ఇక ఇక్కడ ఉండలేనయ్యా, తపస్సుకు పోతాను, మీ నాన్నగారితో పాటు నేను కూడా వైకుంఠానికి పోతానని ఆవిడ తపస్సుకు వెళ్ళిపోయింది. ఇంకా తమ్ముడు ఉత్తముడు ఇతడు పరిపాలనకు వచ్చిన కొద్ది రోజులకే వేట కోసమని హిమాలయ పర్వతాలకు వెళ్ళాడు. అక్కడ యక్షులతో తగాదా వచ్చింది, యక్షులు వాడిని ముక్కలు ముక్కల కింద నరిగి చంపేశారు. ఇది విన్న సురుచి, అయ్యి బాబోయ్ నా కొడుకంటూ ధ్రువుడు చెప్పేలోపు పరిగెత్తుకుంటూ వెళ్ళి అడవి తగలబడుతుంటే ఆ అడవిలో కాలి బూడిదైపోయింది. చూశారా, చిన్న పొరపాటు చేసినా శిక్షే తప్పదు. ఆవిడేమో కార్చిచ్చులో కాలిపోయింది. దాంతో ధ్రువుడికి దుఃఖం వచ్చి, కన్న తల్లి కంటే ఎక్కువ పెంచుకున్న నా సవతి తల్లి ఇవాళ కార్చిచ్చులో కాలిపోయింది, ఆవిడ కాలిపోవడానికి మూల కారణం నా తమ్ముడి చావు, నా తమ్ముడిని ఎంతో ప్రేమగా చూసుకున్నాను, అటువంటి తమ్ముడిని ఈ యక్షులు చంపుతారా అంటూ ఆగ్రహోదగ్గురుడైపోయి ఒక గొప్ప రథమెక్కి ధనుస్సు ధరించి హిమాలయ పర్వతాలకు వెళ్లి 10 సంవత్సరముల పాటు యక్షులతో ఘోర యుద్ధం చేసి యక్షుల్ని ఓచుకోత కోసి పారేశాడు, నరికవతలు పారేశాడు. దాంతో యక్షులు మాయా యుద్ధం చేశారు. ఆ మాయతో ఆకాశమంతా నల్లని మబ్బులొచ్చి రక్తం మాంసం చీము పడి ఇతను కనబడకుండా పోయాట. అంత కటిక చీకటిని మాయతో యక్షులు సృష్టించారు. దాంతో ఈ పైనున్న దేవతలు అందరూ కలిసి, సిద్ధ పురుషులు కలిసి, మను మను మని మను మను మని
మనువు యొక్క మనువణ్ణి మనుము మనుము అంటే జీవించు జీవించుమని దీవించి ఆయన దగ్గరకు వచ్చి, ఒరే నాయన నారాయణ కవచం చదువుకో ఇదంతా పోతుంది అన్నారట మాయ. వెంటనే ఆయన నారాయణ కవచం చదివి నారాయణాస్త్రం ఎక్కువ పెట్టాడు. నారాయణాస్త్రం ఎక్కువ పెట్టగానే యక్షుల మాయలన్నీ పటాపంచలైపోయాయి. అప్పుడు అస్త్రాన్ని విడిచిపెట్టగానే అందులో నుంచి వేలు లక్షల బాణాలు కత్తులు వచ్చి యక్షుల యొక్క ముక్కులు కాళ్ళు కళ్ళు కీళ్లు చెక్కి సర్వనాశనం చేసేసాయి. ఈ యుద్ధం ఎలా జరిగితే అసలు యక్షులు బతికేటట్టు లేరు. దాంతో స్వయంభవమును ఎక్కడో వైకుంఠంలో ఉన్నవాడు టక్కన తన భార్యా సమేతంగా కిందకి దిగొచ్చి, నాయన మనవడా ఏమిటి ఈ అపచారం, నువ్వు విష్ణుమూర్తి యొక్క భక్తుడివి, విష్ణు భక్తులకి ఆగ్రహం ఏమిటి, ఎవడైనా ఎందుకు చస్తాడు, తన కర్మ వల్లే తాను చస్తాడు, నా మనవడు ఉత్తముడు వాడు చచ్చిపోయాడనే బాధ నాకుందా, నాకు లేదు ఎందుకు లేదు అంటే, ఈ పుట్టేవాళ్ళు పెరిగేవాళ్ళు చచ్చేవాళ్ళు కర్మఫలములు తప్ప ఎవరికెవరితో సంబంధం లేదు, స్వయముగా నువ్వు ఆ ఉత్తముడు ఇద్దరు నా రెండవ కొడుకైన ఉత్తానపాదుని సంతానమే, అయినా నాకు మీ మీద వ్యామోహము లేదు, వ్యామోహము లేకపోవడము లేదు, నువ్వు జ్ఞానివై ఉండాలి. ఉత్తముడనేవాడు తన కర్మవశాత్తు మానవ జన్మెత్తాడు, అతడు చేసిన కొన్ని అపచారముల వల్ల యక్షుల చేతిలో చచ్చిపోయాడు. చంపేవాడెవడు చచ్చేవాడెవడు, చంపేది చచ్చేది అంతా పరబ్రహ్మమే. ఈ సృష్టిలో ఎవరికొవరు కూడా అపకారము చెయ్యలేరు ఉపకారము చెయ్యలేరు, ఎవరినెవరు చంపాలేరు బ్రతికించాలేరు, అన్నిటికీ వారి వారి కర్మలే మూల కారణములు. అతడు తన కర్మను అనుభవించాడు, వాడి తల్లి కూడా కర్మ ఫలితం వల్లే కార్చిచ్చులో కాలిపోయింది. కార్చిచ్చులో కాలిపోయింది అనుకుంటున్నావు కానీ కాలిపోయింది ఆవిడ శరీరమే, ఆత్మ కాదు, ఆత్మకి నాశనం లేదు. పొరపాటును నిన్ను తిట్టిన పాపం ఆ శరీరంతో పోయి ఇప్పుడు హాయిగా స్వర్గసుఖాలు అనుభవిస్తున్నది. ఇక మీదట ఇలాంటి అపచారములు చెయ్యకు. భాగవతోత్తములు హరిభక్తులు ప్రశాంతంగా ఉండాలి. చంపడానికి మీదకొచ్చేవాడిని కూడా క్షమించేవాడు భాగవతోత్తముడంటే అనగానే వెంటనే ఈయన స్వయంభవ మనువుకు నమస్కరించి అస్త్రాన్ని ఎక్కుపెట్టిన దాన్ని ఉపసంహరించాడు. అప్పుడు కుబేరుడు యక్షాధిపతి బయటకు వచ్చి ఇతన్ని కౌగలించుకుని దీవించి, నువ్వు విష్ణు భక్తుడివి అందుకే నువ్వు యుద్ధం చేస్తుంటే నేను కలిగించుకోలేదు, నేను యుద్ధానికి రాకూడదు గనక ఒక రహస్యం చెబుతా విను. ఒకప్పుడు ఈ యక్షులందరూ మహర్షి అయిన దుర్వాసునికి అపచారం చేశారు. అప్పుడు దుర్వాస మహర్షికి కోపం వచ్చి భవిష్యత్తులో ధ్రువుడి చేతిలో దుర్మరణం పాలైపోండని శపించాడు. ఆ శాపం వల్ల నువ్వు వాళ్ళని చంపావు, ఇప్పుడు వాళ్ళు మళ్ళీ బతుకుతారు. చంపేవాడు లేడు చచ్చేవాడు లేడు, వాడు చావాలేదు నువ్వు చంపాలేదు ఇదంతా భ్రమ. కేవలం దుర్వాసుని శాపం వల్ల వాళ్ళంతా నీ చేతిలో ముక్కలు ముక్కలయ్యారు. నీ తమ్ముడు ఉత్తముడు కూడా ఊర్ధ్వలోకంలో సుఖంగా ఉన్నాడు. ఆ చచ్చిపోయిన వాడి ఆత్మ మీ తండ్రి యొక్క తాతగారైన స్వయంభవమనువు దగ్గర ఉన్నది. వాడు మళ్ళీ భూలోకంలో పుడతాడు. ఎలా పుడతాడు? స్వయంభవమనువుకి ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అని ఇద్దరు కొడుకులు అని చెప్పాం కదా. ఉత్తానపాదుడికి ధ్రువుడు ఉత్తముడు కొడుకు. ఈ చచ్చిపోయిన ఉత్తముడు పెద్దవాడైన ప్రియవ్రతునికి కూడా మళ్లీ కొడుకుగా పుడతాడు. ప్రియవ్రతుడికి ముగ్గురు కొడుకులు పుడతారు. అందులో ఉత్తముడు అనేవాడు మరొక ఉత్తముడిలో కలిసి జన్మెత్తుతాడు, వాడు మనువు అవుతాడు. ఈ చచ్చిన వాడి కోసం బెంగ పెట్టుకోవద్దు, దుఃఖించొద్దు, చచ్చినవాడు పుడతాడు, పుట్టినవాడు చస్తాడు, అనేక జన్మలు ఎత్తుతారు అని ఆశీర్వదించి అతన్ని కౌగిలించుకుని కానుకలిస్తే ఆయన కూడా ప్రశాంతత పొంది, ఏమిటి ఇలాంటి అశాంతి ఎందుకు పొందాను నేను, విష్ణు ప్రత్యక్షమైనప్పుడు కూడా పాత గొడవ మనస్సులో పెట్టుకోవడం వల్లే మధ్య మధ్యలో ఈ తగాదాలు వస్తున్నాయని కనిపెట్టి ఆ క్షణమే తీవ్ర వైరాగ్యం వహించి కుబేరుడికి నమస్కరించి తిరిగి తన రాజధాని నగరానికి వచ్చేశాడు. ఆ తర్వాత ఆయన ఇద్దరిని వివాహం చేసుకున్నాడు. ఆ ఇద్దరి వల్ల నలుగురు కుమారులు పుట్టారు. కుమారులు పుట్టాక 10,000 సంవత్సరాలు శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేశాడు. శ్రీ మహావిష్ణువు చెప్పినట్టే 61,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసి తర్వాత భార్యా సమేతంగా అద్భుతమైన తపస్సు చేశాడు, మహాతపస్సు చేశాడు. ఆ తపస్సు చేయగానే అక్కడికి విష్ణువు యొక్క దూతలు నందుడు సునందుడు వచ్చారు. ఒక దివ్య విమానం తెచ్చారు. ఈ విమానం వైకుంఠం నుంచి వచ్చింది, ఇది ఎక్కి నువ్వు ధ్రువపదానికి వెళ్ళు, ధ్రువపదంలో చాలా కాలం ఉంటావు, ఆ తర్వాత ప్రళయకాలంలో కూడా నాశనం కాకుండా ఉంటావు, ఆ తర్వాత విష్ణువు యొక్క రూపాన్ని దర్శిస్తావు, రాబోయే కల్పంలో వైకుంఠం పొందుతావు. ఇప్పుడు విష్ణుమూర్తి విమానాన్ని పంపాడు, ఈ విమానానికి నమస్కరించి ప్రదక్షిణ చేసి ఎక్కి అప్పుడు పైకి వెళ్ళమనగానే ఆయన ఎక్కబోతూ మళ్ళీ బంధం ఒకటి ఉంటుందిగా, మా అమ్మ ఎంతో ప్రేమతో పెంచింది సునీతి, మా నాన్నగారు శరీరం విడిచిపెట్టాక అడవిలో తపస్సు చేసుకుంటోంది, అమ్మ ఏమయ్యిందో అనుకున్నట్ట. తల్లి మీద ప్రేమ అలా ఉండాలి. అప్పుడు వాళ్ళు పక్కపక్కనవి, అసలు ఇతను పైకి అనకుండా లోపల లోపల మా అమ్మ అనుకుంటూ ఉంటే, ఎందుకయ్యా ఇంకా మీ అమ్మ గురించి బెంగ, నీకు వరాలు ఇచ్చిన విష్ణుమూర్తి మీ అమ్మని మాత్రం వదిలిపెడతాడా, అలా చూడన్నారట. ఈ విమానానికి ముందే ఒక విమానం ముందే ఆకాశంలో ఎగరడం మొదలుపెట్టింది, అది ఎప్పుడో టేక్ ఆఫ్ తీసుకుంది. అందుకని ఈయన ఓహో అని ఆ విమానంలోకి చూశాడు. అందమైన దివ్య శరీరము ధరించి ఇతని తల్లి వైకుంఠానికి వెళ్ళిపోతోంది. నాకంటే మా అమ్మ అదృష్టవంతురాలు, నేను ఇంకా ధ్రువపదంలో ఉంటాను, ఆవిడ వైకుంఠానికే వెళ్ళిపోతోంది. వాసుదేవుడు తల్లికి కూడా మోక్షం ఇచ్చాడని గ్రహించాట. పరమభక్తుల తల్లులకి ఉత్తమ గతులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. నిత్యం భక్తితో మనం భగవంతుని ఉపాసిస్తే ఆయన మన తల్లికి తండ్రికి కూడా సద్గతులు ఇస్తాడు. అందుకే పిల్లలు గొప్పవాళ్ళైతే తల్లిదండ్రులు ఎంత పాపాత్ములైనా మోక్షానికి వెళ్ళొచ్చు, పిల్లలు దౌర్భాగ్యులైతే స్వర్గం నుంచి కూడా నరకంలో బారేస్తారు. కాబట్టి తల్లిదండ్రులకి పితృదేవతలకి స్వర్గం ఇచ్చినా నరకం ఇచ్చినా మోక్షం ఇచ్చినా మనం కూడా అందులో కొంత భాగం పాలు పంచుకుంటాం. ఇప్పుడు ఆ తల్లి సునీతి వెళ్ళగా సంతోషంతో ఈయన విమానం ఎక్కుదామంటే విమానం ఎత్తుగా ఉంది, ఈయన కాలు ఎత్తలేకపోతున్నట్ట. ఇంత వేదిక మీదకి నేనంటే చెంగుని దొగ్గలను కానీ మీలాంటి వాళ్ళు ఎక్కాలంటే ఎంత కష్టం, మెట్లు కావాలి. అప్పుడు వాళ్ళు నవ్వి ఇదిగో మెట్టు అన్నారట. ఏమిటో తెలుసా మెట్టు? మన అందరి నెత్తి మీద రోజు మొట్టికాయ మొట్టే మెట్టు, మృత్యుదేవత. ఆ మృత్యుదేవత ఇలా తలకాయ వంచింది, నా నెత్తి మీద కాలు పెట్టి విమానం ఎక్కవోయి అందిట. తతో ఉత్తాన పదహ పుత్రో దదర శాంతకమాగతం మృత్యోహ మూర్ధ్ని పదం దత్వా ఆరురోహ అద్భుతం గృహం. అద్భుతమైన విమానానికి ఎక్కడానికి ఈ ఉత్తానపాదుడి కొడుకు దగ్గరికి, ధ్రువుడి దగ్గరికి మృత్యుదేవత వచ్చి తలకాయ పెట్టి నా నెత్తి మీద కాలు పెట్టి అందులో ఎక్కమంది. మృత్యుదేవత పేరు చెబితే వణికిపోతాం తెలుసా మనం. మృత్యు అనే శబ్దానికి రోజు మన వాళ్ళు బాబోయ్ మృత్యువాండి గురువుగారు, మృత్యువు లేకుండా ఉండే మార్గం చెప్పండి అని ఎంతోమంది మంత్రోపదేశానికి వస్తారు. అయినా మృత్యువు అనుగ్రహానికి పాత్రులు కాకుండా మోక్షం ఎవరం పొందలేం. అనగా మృత్యువు మన ప్రాణం తీసిన తర్వాతే మనకి ఏదైనా గతిస్తుంది. అటువంటి మృత్యువు ఈయనకి మృత్యువు అయ్యింది, దాని నెత్తి మీద ఎడంకాలు పెట్టి ఎగిరి విమానంలో దూకాడు ఆయన. చాలా కాలం క్రితం నారద పురాణంలో కథ ఉంది. ఒక చిలుక స్వయంభవమనువు కాలంలో ఉండేది. ఆ చిలుక అంటే స్వయంభవమనువుకి చాలా ఇష్టం. ఆ చిలుక చేత రోజు వేదం చదివించేవాడు. ఒకసారి దేవతలంతా వచ్చి చిలుక చదువుతున్న స్త్రీ సూక్త పురుష సూక్తాలు విన్నారు, చాలా సంతోషపడ్డారు. పడ్డాక చిలుకని నీకేం కోరిక ఉంది అంటే, నాకు మరణము లేకుండా స్వర్గానికి శరీరంతో రావాలని కోరిక ఉంది అన్నది చిలుక. వెంటనే దేవతలంతా ఈ చిలుకని వెంటబెట్టుకుని యమరాజు ధర్మరాజు దగ్గరికి వెళ్ళారు. యమధర్మరాజా, ఈ చిలుక వేదం చదివింది, దేవతలమైన మేము దానికి వరమిద్దాం అనుకున్నాం, అదేమో బొందితో స్వర్గానికి రావాలంటోంది, కాబట్టి దానికి స్వర్గం ఇస్తావా అంటే, యముడన్నాడు స్వర్గం ఇచ్చే అధికారం నాకెక్కడుంది, ఇంద్రా నువ్వు స్వర్గం ఇయ్యి, కానీ ఇచ్చే ముందు మృత్యుదేవతకి చెప్పాలి, కాబట్టి ఒక్కసారి మృత్యువుకి చెప్పి ఓ మృత్యువా ఈ చిలుకకి ప్రాణం తీయకు, ఈ చిలుకని శరీరంతో స్వర్గానికి పట్టుకెడతామని ఓ మాట చెప్పండి అన్నాడు. అనగానే ఇంద్రుడు మృత్యుదేవతను పిలిచాడు. ఆ మృత్యువును చూడగానే చిలుక చచ్చిపోయింది, ప్రాణం పోయింది. ఇది నారద పురాణంలో కాదు. ఇంకా దాంతో దేవతలు ఆశ్చర్యపోయారు. ఈ చిలుకని ప్రాణం తీయొద్దని మృత్యువు చెబుదాం అనుకునే లోపు, మృత్యువుకి వాళ్ళు చెప్పే లోపు ఆ మృత్యువు చోట్లతోనే చచ్చిపోయింది. అది మృత్యువుని చూస్తే మనకి ప్రాణం నిలబడదు, గుర్తుపెట్టుకోండి. దాని దర్శనం ఎలా ఉంటుంది అంటే చచ్చాకే తెలుస్తుంది మనకి, ప్రాణం పోతుంది దాని దర్శనం అయితే. పొటాషియం సైనైడ్ అని ఒక విషం ఉంది తెలుసా, ఆ విషం యొక్క రుచి ఎలా ఉందో ఎవడికి తెలియదు. ఎందుకని ఈ పొటాషియం సైనైడ్ నాలుక మీద తగిలేక వాడు చచ్చిపోతాడు, అందుకని దీని రుచి అని చెప్పలేడు. అలాగే మృత్యువు యొక్క దర్శనం అయ్యింది అంటే ప్రాణం పోవడమే. ఒక్క ధ్రువుడు మాత్రమే ఆ మృత్యువుని మృత్యువుని చేసుకుని నెత్తి మీద కాలు పెట్టి ఎగిరి విమానంలోకి వెళ్ళాడు. ఆయన అలా వెళ్ళిపోతూ ఉంటే దేవతలు పూలవర్షం కురిపించారు. యముడు ఆశ్చర్యపోయాడు. ఇంకా నారదాదులైతే వీణ వాయిస్తూ ఈ బరిహిషాదులు యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు ఆ యజ్ఞం దగ్గరికి వెళ్ళి, అసలు ఉత్తానపాదుడి కొడుకు ధ్రువుడు లాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారా అండి, ఆయన ఎంత గొప్పవాడు, 5 ఏళ్ల వయస్సులోనే తపస్సు చేసి విష్ణు దర్శనం పొందాడు, మృత్యువు నెత్తి మీద కాలు పెట్టి మరీ ధ్రువపదానికి వెళ్ళాడు, భక్తుడంటే వాడే అని వీణ వాయించి అతని చరిత్ర పాటల కింద పురాణాల కింద చెప్పాట. అంతటి మహానుభావుడు ఈ ధ్రువుడంటే. ఈ చరిత్రని భక్తి శ్రద్ధలతో విన్న వారందరికీ కూడా మృత్యుభీతి ఉండదు, దుర్మరణం ఉండదు, హాయిగా శరీరం విడిచిపెడతాం. అనగా నా పురాణం వింటూ విన్నవాళ్ళు విన్నట్టే కుర్చీలో కూర్చుని ప్రాణం విడిచిపెడతారు తప్ప గవర్నమెంట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి ప్రాణం విడిచిపెట్టరు. ఇప్పుడు కాదు, నూరేళ్ళు నిండాక. మళ్ళీ ఇప్పుడు విడిచిపెడితే కొంపలు కొల్లేరైపోతాయి. నూరేళ్ళు నిండాక హాయిగా సుఖంగా శరీరం విడిచిపెడతారు. ఈ కథ విన్న పరీక్షిత్తు పులకించిపోయి ఆ తర్వాత వంశం ఏమైందన్నాడు. అయితే చెబుతున్నాను విను, ఆ ఉత్తానపోదుని యొక్క వంశంలో ధ్రువుడికి ఇద్దరు కొడుకులు పుట్టారు. అందులో పెద్దవాడి కొడుకు చాలా ధర్మాత్ముడు, వాడికి ఒక కొడుకు పుట్టాడు, వాడికి అంగుడు అని పేరెట్టారు. ఈ అంగరాజు గారు పెళ్లి కోసం సంబంధాల కోసం వెళ్ళాడు. మంచి భార్య ఉంటేనే మంచి కొడుకు పుడతాడు, కుటుంబం బాగుంటుంది. భార్య పవిత్రురాలైతే, అంటే భర్తని రోజు కాల్చుకు తినకుండా ఉంటే సంసారం సుఖంగా ఉంటుంది అనుకున్నాడు ఆయన. అంటే అప్పట్లో కూడా గయ్యాళి భార్యలు ఉండేవారేమో బహుశ, కలియుగంలోనే కాకుండా అప్పట్లో కూడా భార్యాభర్తల్లో తగాదాలు ఉండేవి బహుశ, కాకపోతే కొంచెం తక్కువగా ఉండేవి. అందుకని ఈయన కొంచెం పతివ్రత అయిన భార్య ఎక్కడ దొరుకుతుందా అని వెతగ్గా వెతగ్గా మృత్యుదేవత పిలిచి నా కూతురుందో అయి నా కూతురిని పెళ్లి చేసుకుంటామన్నట్ట. మృత్యుదేవత కూతురు ఆవిడ చాలా అందంగా ఉంటుంది. మృత్యుదేవత అంటే భయంకరంగా ఉంటుంది, నల్లగా ఉంటుంది, కానీ మృత్యుదేవత కూతురు మాత్రం తల్లి పోలిక కాదు, తండ్రి పోలిక కాదు, అందంగా ఉండేదిట. మృత్యుదేవత అంటే ఆడది కాదు సుమా, మృత్యుదేవత అంటే పురుషాకారమే. ఆయన కూతురు పేరు సునీత. ఆవిడ చాలా అందంగా ఉండేది. సరే ఈవిడి పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు మృత్యుదేవత వచ్చి కాళ్ళు కడుగుతూ అంటే, నా కాళ్ళు మాత్రం కడక్కయ్యా బాబు, నువ్వు పట్టుకుంటే ప్రాణం తీసినట్టే ఉంది అన్నట్టు ఈయన. మరి కాళ్ళు కడక్కుండా కన్యాదానం ఎలాగంటే, ఆ నీళ్లు నేనే పోసుకుంటాను అన్నాడు ఈయన. అంటే మృత్యుదేవత కాళ్ళు పట్టుకుంటే కూడా భయంగా ఉంది ఆయనకి. మొత్తం మీద మృత్యుపుత్రికని సునీతని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన దేవతల కోసం యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో దేవతలను ఆహ్వానిస్తే వాళ్ళు రాలేదట. దాంతో ఈయన తెల్లబోయాడు. ఓం ఇంద్రాయ సాహ ఇంద్రాయ ఏదన్నవమానగానే ఇంద్రుడు రావాలి, ఇంద్రుడు ఎందుకు రాలేదు, వరుణుడు రావడం లేదేమిటి అని వెంటనే కుల పురోహితుడు వశిష్ఠుడిని పిలిచి అడిగాడు. ఆయన చిరునవ్వు నవ్వి, నువ్వు పూర్వజన్మలో ఒక మహాపాపం చేసావు, పూర్వజన్మలో దేవతలు యజ్ఞములు దండగా అన్నావు, ఆ పాపం వల్ల ఈ జన్మలో నువ్వు యజ్ఞం చేస్తే దేవతలు నీ యజ్ఞంలోకి రావడం లేదు. దేవతలు లేరన్నాక ఎలా వస్తారు? అది పూర్వజన్మ పాపం. ఆ పాపం పోతే అప్పుడు నువ్వు చేసే యజ్ఞానికి దేవతలు వస్తారు. అనగా, ఏమండి దేవతలు రావాలంటే పూర్వజన్మ పాపం పోవాలి కదా, పాపం పోవాలంటే యజ్ఞం చేయాలి కదా అంటే, అప్పుడు వాళ్ళన్నారు ఒక్క యజ్ఞమునకు మాత్రం దేవతలు వస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఆ యజ్ఞం పుత్రకామేష్టి, నీకు పిల్లలు ఎలాగో లేరు కదా, కాబట్టి ముందు నువ్వు పిల్లలు పొందడానికి పుత్రకామేష్టి చెయ్యి. పుత్రకామేష్టి యాగం ఎవడు చేసినా దేవతలు వస్తారు, పూర్వపాపాన్ని పరిగణలోకి తీసుకోరు. ఆ యజ్ఞం చేసి పిల్లవాడిని కనగానే యజ్ఞములోకి వచ్చిన దేవతల దర్శనం వల్ల నీ పూర్వజన్మ నాస్తికవాదం యొక్క పాపం పోతుంది, అప్పుడు నువ్వు మళ్లీ యజ్ఞములు చేస్తే దేవతానుగ్రహం పొందుతావు, సంతానం పొందినట్టుంటుంది, పుత్రకామేష్టి వల్ల దేవతానుగ్రహం పొందినట్టుంటుంది, కాబట్టి నువ్వు పుత్రకామేష్టి చేయమనగానే మహానుభావులైన ఋషుల్ని పిలిపించి వారందరినీ ఆధ్వర్యులుగా పెట్టుకుని ఈయన పుత్రకామేష్టి యాగం చేశాడు. ఆ యాగం చేస్తున్నప్పుడు దేవతలు వచ్చారు. రాగానే ఈయన దేవతల్ని, మామగారు లాంటి బలమైన కొడుకునివ్వండి అన్నట్ట. అక్కడ కూడా కర్మయోగం అంటారు. దేవతలు కనపడితే ఏ విష్ణువు లాంటి కొడుకునో మహాత్ముడో కోరుకోవాలిగా. ఈయన కర్మగాలి. ఆ మామగారు కూడా ఆ యజ్ఞానికి వచ్చాడు. మామగారు యజ్ఞానికి వస్తే నాలాంటి మామగారు అయితే పర్వాలేదు, కానీ వచ్చినోడు మృత్యుదేవత. అందుకని ఆ మృత్యుదేవతను చూడగానే ఈయన బుర్ర కొంచెం చలించినట్టయి. ఆ మృత్యుదేవత, మా మామగారు ఉన్నారే ఆయన లాంటి బలము కలిగిన, ఆయన లాంటి బుద్ధి కలిగిన కొడుకునిమ్మన్నాడు. వెంటనే యజ్ఞపురుషుడు యజ్ఞగుండంలోంచి లేచి ఓ బంగారపు పాత్రతో పాయసం ఇచ్చి, ఈ పాయసం నీ భార్య తాగితే అచ్చం మీ మామగారి పోలికలున్నవాడు బుద్ధులున్నవాడు కొడుకు పుడతాడు వచ్చి అని మాయమైపోయాడు. ఈ పాయసాన్ని భార్యకి ఇస్తే ఆవిడ గడగడ తాగేసింది. పోనీ అప్పుడైనా పాయసం తాగేటప్పుడు దేవుడికి నివేదన పెట్టడం కళ్ళకద్దుకోవడం లేదట. దశరథుడి భార్యలు ఎంతో పవిత్రంగా తాగారు స్నానం చేసి. ఈవిడ కంగారు పడి ఇదంతా మృత్యు మహిమ ఎంతెందుకు, వాళ్ళ నాన్నగారు కనబడగానే తడబడిపోతూ ఈ పాయసం తాగింది. వెంటనే గర్భం ధరించింది. గర్భం ధరించి 6 నెలలలోనే కొడుకుని కన్నదట. ఎవడైనా 12 నెలలకో 10 నెలలకో కండం చూశాం, కానీ ఆవిడ 6 నెలలకే కొడుకుని కన్నది. ఆ కొడుకు మహాభయంకరాకారుడు, బలవంతుడు పుట్టుకొచ్చాడు. వాడికి వేణుడు అని పేరు పెట్టారు. అంటే వేళ నిండకుండా పుట్టాడు కనుక వేణుడు అని పేరెట్టారు. వాడు చిన్నప్పటి నుంచిట పరమ బలవంతుడు. తాతగారి పోలికలు వచ్చాయి, మాతామహుడి పోలికలు వచ్చాయి, సబాలయేవ పురుషః మాతామహం అనువ్రతః. వ్యాసులు వారు చెప్పారు ఈ శ్లోకంలో, మాతామహం అనువ్రతః, తాతగారిని అనుకరించేట. మా తాతగారు ఎవరికైనా ఆయువు తీరగానే ప్రాణం తీస్తాడు, నేను ఆయువు తీరకుండానే ప్రాణం తీస్తా, తాతగారి కంటే 7 ఆకులు ఎక్కువ చదువుతాను అనుకున్నాడు. అందుకని చిన్నప్పుడే వాడు ఏం చేసేవాట, భయంకరమైన కృత్యాలు మొదలుపెట్టి ఆటలాడుకుంటున్న పిల్లల నెత్తి మీద బ్యాట్ పెట్టుకొని చంపేసేవాడు, వాళ్ళ నెత్తి మీద కర్ర పెట్టుకొని చంపేయడం, ఈడ్చుకుపోవడం, కాళ్లతోటి మెడ మీద వేసి ఒక తొక్కు దొక్కడం. చంటి పిల్లలు ఉంటారు కదా వాడి వయస్సు, వాళ్ళని వాళ్ళని కింద పడగొట్టి మెడ మీద కాలెట్టి ఒక తొక్కు దొక్కి చంపేయడం, వీళ్ళని తీసుకెళ్లి నదిలో బారేసి చంపడం, ఇలా చేసేట. వాడు 5 ఏళ్ల వయస్సు వచ్చేసరికి 60,000 మందిని చంపాడు చిన్నపిల్లల్ని. అధర్మాంసోద్భవం మృత్యుం తేనాభవద్ అధార్మిక అని భాగవతంలో చెప్పారు. అధర్మపూర్వకమైన తాతగారి అంశతో పుట్టడం, వాళ్ళ నాన్నగారు కూడా మృత్యువు లాంటి కొడుకు పుట్టాలని కోరడం, పాయస పాత్రని ఏమాత్రము పవిత్రత లేకుండా తల్లి తాగడం, ఇన్ని అధార్మిక లక్షణములతో పుట్టినవాడు పరమ భయంకరుడై మృత్యువు లాంటి లక్షణాలతో పుట్టాడు. కాకపోతే మృత్యువుకి వీడికి తేడా ఏమిటి, మృత్యువుకి ఒక నియమం ఉన్నది, బ్రహ్మ ఆజ్ఞ ప్రకారంగా ఎవరికి బ్రహ్మ నుదుట ఆయువు తీరినట్టు రాస్తే వాడి ప్రాణం తీస్తాడు ఆయన. వీడు దాంతో సంబంధం లేకుండా కనిపించిన వాడిని చంపేయడమే, ఎందుకు చంపుతాడో తెలియదు. పోనీ చంటి పిల్లలనే కదట, వాడి వయస్సు 5 ఏళ్ళు వచ్చేసరికి ఆడవాళ్లతో వెకిలి చేష్టలు మొదలుపెట్టాట. ఈ విధంగా వాడు ఒకటి కాదులేండి, ఇక వాడు చేసే పాపాలు నోటితో చెప్పడానికి వీల్లేదు, వాక్కుతో వర్ణించడానికి రాయడానికి వీలు కానండి మహాపాపాలు చేస్తూ ఉంటే అంగరాజు గారు కన్నీళ్లు పెట్టుకుని, అందుకే మంచి మామగారిని చూసుకుని మంచి పిల్లని పెళ్లి చేసుకోవాలి, అందంగా ఉంది కదా అని చేసేసుకోవడం ఏనేమిటి. సంబంధం వచ్చినప్పుడు ఆ వచ్చినటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు, తండ్రి ఎటువంటి వాడు, కొడుకు ఎటువంటి వాడు, లేక తల్లి ఎటువంటిది, లేక కూతురు ఎటువంటిది, ఇవన్నీ ఒకటికి 2 సార్లు వెరిఫై చేసుకోవాలట. అలా ఏమీ చూడకుండా తొందరపడి నేను పెళ్లి చేసుకున్నాను, నా భార్య మంచిదే కానీ నా కర్మ ఏమిటో, ఇలాంటి కొడుకు పుట్టాడు, ఈ కొడుకును అందరూ తిడుతున్నారు, ఇటువంటి కుపుత్రుడు పుట్టడం కంటే అపుత్రత్వం మంచిది అనుకున్నాడు ఆయన. కుపుత్రత్వంబు కంటే అపుత్రత్వంబు మేలు, చెడ్డ కొడుకు కంటే అసలు పిల్లలు లేకపోవడమే మంచిది, కొడుకులు పుట్టేదాకా లేరని కొంతకాలం, పుట్టాక ఇలాంటి కొడుకులు పుట్టారని ఏడవడం వల్ల ఉపయోగం ఉన్నది. కొడుకులు కలుగుదాకా ఒక కొన్ని దినం బులు చింత నందనుల్ వడమిన ఆయువుల్ బలము బుద్ధియు విద్యయు చాలగల్గగా ఉడుగని చింత కల్గి తను నోలి భజం పని చింత తండ్రికెప్పుడు కడు చింత చేయుదురు పుత్రులు శత్రులు కాక మిత్రులే. పిల్లలు లేకపోతే పిల్లలు లేరు అని ఏడుస్తాం, తీరా ఉపవాసాలు వ్రతాలు ఉపాసనలు చేయగా సంతానం కలిగితే ఈ కలిగిన సంతానానికి ఆయుర్దాయం ఉంటుందా లేదా, ఆయువుతో పాటు ఆరోగ్యం ఉంటుందా లేదా, బలం ఉంటుందా లేదా అని కొంతకాలం ఏడుస్తాడు. తీరా ఆరోగ్యం బాగుంది ఆయువు ఉన్నది అనుకున్నాక చదువు ఎలా ఉంటుంది అనుకుంటాడు, విద్య వచ్చాక బుద్ధి ఉంటుందా లేదా అనుకుంటాడు, బుద్ధి కూడా కలిగాక మంచి జీతంతో ఉద్యోగం వస్తుందా లేదా, సంపాదిస్తాడా లేడా అని కొంతకాలం ఏడుస్తాడు. సంపాదన మొదలు పెట్టాక మా కుర్రాడు మంచి పిహెచ్డీ చేస్తాడా లేదా, పిహెచ్డీ అయ్యాక మంచి పిల్ల వస్తుందా లేదా, పిల్ల వచ్చాక ఆ పిల్లని మానేసి మనల్ని చూస్తాడా లేదా, ఇదొక బెంగ. పెళ్లి చేసి చాలామంది మామగారులు చేసే పని ఏమిటో తెలుసా, కోడల్ని రానివ్వరు, కొడుకుని చాలా జాగ్రత్తగా విడిగా అట్టే పెడతారు. మహాభయంకరం, ఎన్ని లక్షణాలు, ఈ కొడుకు మనల్ని పూజిస్తాడో లేదో, ప్రేమిస్తాడో లేదో, అన్నం పెడతాడో లేదో, పెళ్ళాం వ్యామోహంలో పడి గండుతాడేమో అని ఈ బెంగ. ఈ విధంగా తండ్రికి కొంతమంది కొడుకులు ఎప్పుడూ మహా అశాంతినే ఇస్తారు. అందుకని అలాంటి చింతని చేకూర్చి పెట్టే పుత్రులు శత్రువులు కాక మిత్రులా అనుకుని ఒక రోజున భార్యకి చెప్పకుండా, కొడుకు చెప్పకుండా, ప్రజలకి చెప్పకుండా, ప్రజలు తిట్టుకుంటున్న తిట్లు వినలేక రాత్రికి రాత్రి రహస్యంగా వెళ్ళిపోయి కొండ గుహల్లో తపస్సు చేసుకుని శరీరం విడిచిపెట్టాడు. పాపం మంత్రులు పౌరులు ఈ రాజుగారి కోసం ఎంత వెతికారో ఎక్కడ వెతికినా కనపడలేదట ఆయన. చివరికి వచ్చి వెనక్కి తిరిగి వచ్చి, అమ్మా సునీత మహారాజు గారి దర్శనం కాలేదనగానే ఇంకెక్కడ అవుతుందిలే ఆయనకి పిచ్చెక్కి పారిపోయాడు అనుకుంది పాపం ఆవిడ. ఈలోపు ఏం జరిగింది, ఎప్పుడైతే రాజు లేడో రాజ్యం అల్లకల్లోలం అయిపోయింది, కొత్తగా రాజు లేడు, ఉన్న రాజు పోయాడు, దొంగలు పెరిగిపోయారు, దొంగల వల్ల
ప్రజలకి చాలా ఇక్కట్లు వచ్చాయి, యజ్ఞాలు పాడైపోయాయి. దాంతో ఋషులంతా కలిసి, వశిష్ఠాదులంతా కలిసి, రాజు లేని రాజ్యం అరాజకమవుతుంది, దొంగలు పెరుగుతారు, ధర్మం ఉండదు, యజ్ఞములు జరగవు, స్త్రీలకి పిల్లలకి రక్షణ ఉండదు, ఏం చేద్దాం అనుకున్నారట. అప్పుడు వాళ్లలో కొందరు అన్నారు, ఈ వేణుణ్ణే రాజును చేస్తే పోలేదా అంగరాజు గారు కొడుకుని అన్నారట. వాడు చిన్నప్పుడే దుర్మార్గుడు, మరి రాజయ్యాక ఎలా ఉంటాడు అంటే రాజయ్యాక బుద్ధి మారకపోతుందా? కొంతమంది పెళ్లికి ముందు, లేక పదవి రావడానికి ముందు, ఉద్యోగం రావడానికి ముందు, వయస్సు రావడానికి ముందు పాపాత్ములైనా వయస్సు వచ్చి బాధ్యత మీద పడ్డాక బుద్ధిమంతులు అవుతారేమో. తప్పదు, ఎవడో ఒకడు రాజు ఉండాలి కదా. అసలు బొత్తిగా గవర్నమెంట్ లేని దానికంటే దరిద్ర గవర్నమెంట్ ఉన్నా చాలు కదా. అందుచేత వీణ్ణి ప్రభువును చేద్దామని వాడిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి కిరీటం పెట్టి అభిషేకించారు. చెప్పానుగా, అసలే వీడు క్రూరుడు, ఇప్పుడు చక్రవర్తి కూర్చున్నాడు భూమండలానికి. ఇంకా వాడు రాజవగానే మొట్టమొదటి చాటింపు ఏం వేశాడో తెలుసా? నయష్టవ్యం నదాతవ్యం నహోతవ్యం ద్విజాః క్వచిత్ ఇతిన్యవారయద్ధర్మం భేరీ ఘోషేణ సర్వశః. యథాతథంగా అందంగా పోతర్ గారు ఈ శ్లోకానికి పద్యం రాశారు సంస్కృతంలో. నా యష్టవ్యం నా హోతవ్యం నా దాతవ్యం ద్విజాహ క్వచిత్ దాన్నే ఎంత అందంగా రాశారంటే, దివ్యులు వెరగందగ పృథ్వీ వ్యోమములగల భేరి వ్రేయించ అయష్టవ్యం అదాతవ్యం అహోతవ్యం విప్రాయటం సుదాత్తధ్వనులన్. వాడు రాజు అయ్యి అవగానే భేరీలు గుచ్చుకుని డప్పు అంటారు, పూర్వం చూడాలని టముకేసేవారు, డప్పు వాయిస్తూ టముక్ అనమాట. ఏమని, ఒక ఆయన వచ్చి డుబుకు 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 అని డప్పు కొట్టి భేరీ కొట్టి ఆ తర్వాత దండోరా వేసేవాడు. ఏమండోయ్, మార్కెట్లోకి మిరపకాయలు వచ్చాయోయ్, కేజీ 5 రూపాయలే అంటే వీళ్ళంతా వెళ్ళేవారు. ఇప్పుడు అవన్నీ పోయాయి. పూర్వం అలా టముకేసి, మా చిన్నప్పుడు కూడా సంత వచ్చేముందు టముకులు వేయటం, పంచాయతీ వాళ్ళు టముకేయించడం వినేవాళ్ళం. వీడు అలాగే డప్పులు ఇచ్చి టముకులు వేయించాట. ఏమని వేయించాడు, ఈ రోజు నుంచి నేనే విష్ణువుని, నేనే బ్రహ్మని, నేనే శివుణ్ణి. అసలు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎక్కడా లేరు, కనిపించరు, మీకు కనిపించే దేవుణ్ణి నేను. కాబట్టి మీరెవరూ కూడా యజ్ఞములు చెయ్యకూడదు, యజ్ఞములలో నెయ్యి వెయ్యకూడదు, ఎవరికి దానం చెయ్యకూడదు. ఎందుకంటే దానం చేయడం వల్ల అందరినీ సోమరిపోతులు చేస్తున్నాం అని. నా యష్టవ్యం నా దాతవ్యం నా హోతవ్యం అంటే యజ్ఞం చెయ్యరాదు, దానం చెయ్యకూడదు, యజ్ఞంలో నెయ్యి పొయ్యకూడదు, చెరువు వెయ్యకూడదు. ఇదిగో విప్రులారా, సోమరిపోతులే యజ్ఞములనే పేరుతో డబ్బు సంపాదిద్దాం అనుకుంటున్నారేమో, జాగ్రత్త. యజ్ఞాలు చేశారా, మీ తలకాయలు తీసేస్తాను. నా లోకంలో నాస్తికవాదమే, పక్క పచ్చి కమ్యూనిస్టులం మేము అన్నాడు వాడు. ఆ రోజుల్లో కూడా ఇలాంటి దౌర్భాగ్యులు ఉన్నారు. ఈ విధంగా వాడు అలా భేరీ వేయించగానే దేవతలు తెల్లబోయారు. ఇక్కడ యజ్ఞాలు జరగకపోవడం వల్ల దేవతలకు ఆహారం వెళ్ళదు కదా, యజ్ఞాలు జరిగితే ఈ ఆహారం దేవతలకు వెడుతుంది, నెయ్యి అంతా ఇంద్రాయస్వహ అంటే ఇంద్రుడికి వెడుతుంది. ఇప్పుడు దేవతలకు ఆహారం లేదు, వాళ్ళు చిక్కిపోయారు, దాంతో వర్షాలు కురవలేదు, కరువు మొదలైపోయింది. దాంతో ఋషులు కంగారు పడ్డారు. ఈ వశిష్ఠాదులంతా కొరివితో నెత్తికొక్కున్నట్టు అయింది మనకి. ఈ దౌర్భాగ్యుడు పాపాత్ముడని తెలుసుండి కూడా వీణి రాజును చేయడం ఏమిటి, వీడికి అనవసరంగా ఓట్లేసి నెగ్గించాం, కొంప ముంచేసుకున్నాను రా బాబోయని ఏడ్చారు. ఏడ్చి, సర్లే ఏం చేద్దాం, ఓసారి దగ్గర కడదాం, నచ్చ చెబుదాం, వింటాడా వింటాడు, వినకపోతే అప్పుడే చూద్దాం అనుకుని ఈ మొత్తం ఋషులంతా కలగాపులగంగా కట్టగట్టుకుని ఒక రోజున వాడు నిండు సభలో సింహాసనం మీద కూర్చునుండగా వెళ్ళి, రాజా నీకు శుభం కలుగ్గాక అన్నారు. వాడు పొగరుగా తలగరేసి, మీరు దీవిస్తేనే శుభమా, అంటే మీరు దీవించకపోతే నాకు శుభం రాదా, నేను ఎప్పుడూ శుభమే పొందుతాను, ఎందుకు వచ్చారో చెప్పండి సోమరిపోతు విప్రుల్లారా అన్నాడు. ఈ మధ్యన ఒకడు దరిద్రుడు, కంచె ఇంటి పేరు కలిగిన వాడు, విప్రులంతా సోమరిపోతులు అన్నాడే, వీళ్ళకి నాయకుడు వాడు. వాడు ఏమన్నాడు, సోమరిపోతుల్లారా ఎందుకు వచ్చారనగానే వెంటనే ఆయన ఏం చేశారు, వాళ్ళంతా తెల్లబోయి ఇదేంటరా వీడు రావడంతో హార్ష్గా మాట్లాడుతున్నాడు అనుకుని, అయినా మనం పని మీద వచ్చామనుకుని, నాయన నువ్వు రాజువి అంటే విప్రస్వరూపుడివి, విష్ణుస్వరూపుడివి, జ్ఞానివి, మీ వంశం వాళ్ళు ఎటువంటి వాళ్ళు, నువ్వేమిటి, నాస్తికవాదం ఏమిటి, అజ్ఞానం ఏమిటి, యజ్ఞములు లేకపోతే లోకాలు నశిస్తాయి, ఈ సృష్టి అంతటిని జ్ఞానమే రక్షిస్తున్నది, ఆ జ్ఞానమే వేదం అంటే, వేద మార్గంలో నడుచుకో, అందరు ప్రజల్ని ప్రేమించు, ఈ ప్రజలంతా విష్ణుస్వరూపులు, అందరూ సమానమే అనగా ప్రజలు సమానమా, అలా అయితే వీళ్ళంతా రేపటి నుంచి పనులు చేయడం మానేస్తారు, సేవకుడు సేవకుడే, నేను నేనే అన్నాడు. మళ్ళీ నచ్చ చెప్పారు,
యజ్ఞం చేయరా బాబు అని. యజ్ఞం ఎందుకు చేయాలండి? యజ్ఞంలో నెయ్యి వేస్తే దేవతలు ఏమన్నా మనకు కనబడి తీసుకుంటున్నారా? మీరనే విష్ణు ఉన్నాడా? అసలు మీకు రహస్యం చెప్పనా, మీరు నన్ను ఏమని పొగిడారు? మహారాజా అన్నారు. రాజు అంటే ఏమన్నారు మళ్ళీ మీరే? నా విష్ణు పృథివీపతి, విష్ణువు కానివాడు రాజు కాడు అన్నారు. నాకు నెత్తి మీద కిరీటం పెట్టినప్పుడు మహారాజా నువ్వు విష్ణు స్వరూపుడివి, విష్ణువు కాకపోతే పదవి రాదు, కాబట్టి నువ్వే విష్ణువు అన్నారు. పదవిలో ఉన్న విష్ణువు నేను, విష్ణువు నేను నాకు దానం చేయడం మాని, నాకు నైవేద్యం పెట్టడం మాని, నా కోసం యజ్ఞం చేయడం మాని, నాకు దండలు వేయడం మాని విగ్రహాల పూజ చేస్తారేం, విగ్రహారాధన చేస్తారేం అన్నాడు ఆయన. ఈ రోజు నుంచి నన్నే పూజించండి, నా నెత్తి మీదే కిరీటం, నాకే పువ్వులు, నా పాదాలకే అభిషేకం, నాకే నైవేద్యం. అసలు యజ్ఞం చేసేటప్పుడు నన్ను కూర్చోబెట్టి ఓం వేనాయ స్వాహ అనండి, నాకు వీలుంటే తింటాను లేదా మీకు పెడతాను అనగానే మహారాజా ఇంకొకసారి ఆలోచించు అన్నారు వాళ్ళు. ఆలోచించమన్నారా, మిమ్మల్ని చించేస్తానన్నాడు. దాంతో వాళ్ళకి మండిపోయింది. ఈ మూర్ఖుణ్ణి క్షమించకూడదనుకుని అందరూ కలిసి తమ కమండల జలం చేత్తోకి తీసుకుని మృత్యుంగృహీత అని చల్లారు. ఢామ్మని చచ్చిపోయాడు ఒక దెబ్బకి వాడు. కాబట్టి మహానుభావులైన ఋషులకు కోపం వస్తే నీళ్లు తలితే చచ్చిపోతారు. మళ్ళీ వేరే ఇంకెక్కడి నుంచి ఆయుధం ఎక్కర్లా, మిగతా మతాలకు మళ్ళీ బాంబులు పెట్టక్కర్లా. సరైన తపశ్శక్తి ఉన్నవాడు నోటితో ఒక్క ముక్కంటే ఢామ్మని చచ్చిపోయారట వాడు. ఇప్పుడు వాడు చచ్చిపోగానే ఆ శవాన్ని చూచి సునీత వచ్చి, అయ్యో నాయన ఎంత పని జరిగిందిరా, నీవు ఈ స్థితి పొందుతావు నాకు తెలుసురా, నా మాట వినలేదని ఏడ్చి, ఆవిడ దగ్గర మహిమ ఉన్నది కనుక శవం మాత్రం కుళ్ళిపోకుండా రోజు మంచం మీద పడుకోబెట్టి కొడుకోహోయ్ కొడుక అని ఏడ్చేది. ఆవిడ మహిమ ఎంత గొప్పదంటే శవం మాత్రం కుళ్ళిపోకుండా చేసిందట. వాడు నిద్రపోయినట్టే ఉండేవాట. ఈ విధంగా కొద్ది రోజులు ఆవిడ ఏడుస్తూ గడిపింది. చచ్చిన కొడుకును పెట్టుకుంది, భర్త గారు ఏమయ్యాడో తెలియదు, సింహాసనం ఖాళీగా ఉంది, పోనీ చచ్చేవాడికి పెళ్ళవలేదు, పెళ్లి పెటాకులు లేకుండానే చచ్చిపోయాడు వీడు. ఈ స్థితిలా ఉండగా ఎప్పుడైతే రాజుగారు లేడని తెలిసిందో దాంతో దొంగలు విజృంభించారు. జనాలంతా దొంగల దొంగల కింద మారిపోయారు. దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకోవడం మొదలెట్టారు. ఆడవాళ్ళకి భద్రత లేదు, సామాన్లు పట్టుకుపోయారు. ఇష్టం వచ్చినట్టు దేశమంతా అల్లకల్లోలం అయిపోయింది. దాంతో భూదేవి దొంగలు ఈ హింస తట్టుకోలేక విత్తనములన్నీ భూగర్భంలోకి మింగేసింది. దాంతో భూమి మీద ఎడారైపోయింది. విత్తనాలు లేవు, వరిధాన్యాలు లేవు, గోధుమలు లేవు, ప్రియంగులు లేవు, ఏమీ లేవు, చెట్లు లేవు, పళ్ళు లేవు, నదులు నీళ్లు లేవు, నేలంతా ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎడారిగా మారిపోయింది. భూమండలం అంతా క్షామంతో క్షేమం లేకుండా అయిపోయింది. ఋషులంతా ఆలోచించారు, భూదేవి సస్యశ్యామలంగా ఉండవలసిన ఆవిడ నాశనమైపోయింది. పంటలు లేవు, దొంగలు పెరిగిపోయారు. దొంగలు ఎవరి దగ్గరైనా ఇన్ని గింజలు మిగిలితే తినేస్తున్నారు, చంపి మాంసం మింగేస్తున్నారు. ఆడవాళ్లంతా అల్లకల్లోలం పాలైపోతున్నారు. స్త్రీలకి బాలురికి రక్షణ లేకుండా పోయింది, విప్రులకి రక్షణ లేకుండా పోయింది, గోవుల్ని చంపి తినేస్తున్నారు. ఈ అధర్మం నుంచి బయటపడాలంటే ఏం చెయ్యాలి అనుకుండగా అప్పుడు వాళ్ళందరికీ ఒక ఊహ తట్టిందిట. పాల సముద్రం చిలికినట్టుగా చచ్చిపోయిన వాడి శరీరాన్ని చిలికేద్దాం, వాళ్ళమ్మ సునీత చచ్చిన వేణుణ్ణి కుళ్ళిపోకుండా మంచం మీద పడుకోబెట్టి శవాన్ని రక్షిస్తోంది. ఆ శవాన్ని చిలికి కొత్త సృష్టి చేద్దామని ఋషులంతా వచ్చారు. సునీత వచ్చి, మళ్ళీ ఎందుకు వచ్చారు, చచ్చిన వాడిని తగలబెట్టడానికా అంది. లేదమ్మా, వాడి నుంచి కొత్త వాడిని సృష్టిస్తాం, వాడు కూడా నీకు కొడుకే అవుతాడు అనగానే సంతోషపడి, అయితే వీడి శరీరము నుంచి మరొక ప్రాణిని సృష్టించండి అంది. అప్పుడు వాళ్ళు ముందు ఏం చేశారు, తొడని చిలికారు. ఆ తొడలో ఇంత సన్నని కవ్వం పట్టుకొచ్చి ఆ కవ్వాన్ని తొడలో గుచ్చి పెరుగు చిలికినట్టుగా గిర్రుని చిలికి మంత్రాలు చదివారు. కానీ పాపాత్ముడు అవడం వల్ల వాడు ఇంకా వాడి పాపం పోకపోవడం వల్ల ఈ దుర్మార్గుడు ఈ బ్రాహ్మణ శాపానికి గురి చవడం వల్ల ఘోర నరకంలో ఉన్నాడు. అటువంటి వాడి శరీరం నుంచి ముందెప్పుడు పాపాలే పుడతాయి. అందువల్ల తొడలోంచి నల్లని శరీరంతో పొట్టి చేతులతో పొట్టి కాళ్లతో పెద్ద పొట్టతో నెత్తి మీద ఏకలతో ఒకడు పుట్టాడు. వాడు భయంకరకారంగా ఉన్నాడు. వాడి జుట్టు ఎర్రగా రాగి రంగులో ఉంది. వాడు ఏడుపుతూ వచ్చి బయటికి, ఏమండి నా పేరేంటండి, నేనేం చేయనండి అన్నట్ట. ఒరే మేదే, మేము మంచి కుర్రాడు పుడతాడనుకుంటే దౌర్భాగ్యం నువ్వు పుట్టావురా అంది. వాళ్ళు ఏం చేశారు, నిషీద అంటే కూర్చో కూర్చో అన్నారు. నువ్వేం చేయకుండా ఉంటే చాలు, నీ రూపము నిన్ను చూస్తే మాకు భయం వేస్తోంది, మీ చచ్చిపోయిన మీ నాన్నలాగే నువ్వు కూడా పాపాలు చేస్తావేమోనని భయం, అందుకని ఏమీ చేయకుండా నిషీద అంటే కూర్చో అనగానే, ఓహో అయితే నా పేరు నిషాదుడు అన్నమాట, నిషీద అనగానే వాడు నా పేరు నిషాద అనుకుని
మీరు కూర్చోమన్నా కూర్చోనుగా అడవికి పోతున్నా అని అడవిలోకి పోయి జంతువులను వేటాడుకుంటూ అప్పటి నుంచి నిషాద కులాన్ని సృష్టించాడు. వాళ్లే నిషాదులు అనే పేరుతో అడవిలో వేటతో బతికేటటువంటి పోయేవాళ్ళు అయిపోయారు. ఇక ఆ తర్వాత చేతులు చిలికారట వీళ్ళు. ఈ పాపం ఎప్పుడైతే పోయిందో వీడి శరీరం ఈ ఋషుల యొక్క స్పర్శ వల్ల పవిత్రమయ్యింది. ఇంతకు పూర్వం ఆ పాపాత్ముడి శరీరం చాలా దరిద్రపు శరీరం, ఎందుకని శాపానికి గురయ్యాడు గనక. కానీ వీళ్ళు కవ్వం పుచ్చుకుని వాడిని ముట్టుకోవడం వల్ల కొంత పాపం పోయింది. ఇప్పుడు శరీరం శుద్ధి అయ్యింది. ఆ శుద్ధైన శరీరం దగ్గరకు వచ్చి కుడి చేతిని ఎడమ చేతిని మంత్రజలం చల్లి ఇటు ఇటు కవ్వం పెట్టి చిలికారు. కుడి చేతి వైపు నుంచి అందమైనటువంటి పురుషుడు పుట్టాడు. ఎడమ చేతి నుంచి ఒక స్త్రీ పుట్టుకొచ్చింది. అదిగో ఆ కుడి చేతి నుంచి పుట్టినటువంటి వాడికి పృథత్వం వల్ల అంటే చిలకడం వల్ల పుట్టడం వల్ల పురుథువు అని పేరు పెట్టారు. వైన్యుడు వేణుడి కొడుకు గనక వైన్యుడు, చిలకడం వల్ల పుట్టడం వల్ల పృథు చక్రవర్తి విష్ణుమూర్తి యొక్క అంశతో పుట్టాడు ఆయన విష్ణుమూర్తి. ఎడం వైపు నుంచి బంగారపు రంగుతో లక్ష్మీదేవి తన కళ్ళతో పుట్టుకొచ్చింది. ఆవిడ లక్ష్మీదేవి అనమాట. ఈ విధంగా పృథు చక్రవర్తి లక్ష్మీదేవితో కలిసి పుట్టాడు. ఈ ఇద్దరికి పెళ్లి చేసి మీరిద్దరూ విష్ణువు లక్ష్మి, మీరు ఈ భూమండలాన్ని ధర్మబద్ధంగా పరిపాలించండి అనగానే వెంటనే దేవతలంతా పరుగు పరుగును వచ్చి విష్ణుమూర్తి తన కళ్ళతో అంశతో పుట్టాట అని ఆ దంపతులు ఇద్దరిని సింహాసనం మీద కూర్చోబెట్టి పూజించారు. గంధర్వులు వచ్చారు, ఇంకా వందిమాగధులు వచ్చారు. నువ్వు ఆది విష్ణువి, నారాయణుడివి, ధర్మమూర్తివి, దాతవి అంటూ ఉంటే ఆగండి అన్నాడు ఆయన. అసలు పుట్టి పావు గంట కాలేదు, మీరు నన్ను స్తుతిస్తున్నారు. మీరు స్తోత్రాలు ఎవరిని చెయ్యాలి? మంచి పనులు చేసిన వాణ్ణి, ధర్మాత్ముణ్ణి. అసలు నేను ఎవరినో నాకే తెలియడంలా, అన్ని ఎరిగినా పరమాత్ముడు అలాగే అంటాడు. ఒక వ్యక్తి ఏ పురాణము చెప్పకుండానే మొట్టమొదటిసారి ఈ పురాణం వేదిక మీదకి వచ్చాడు అనుకోండి, ఆయన పురాణం చెబుతాడు అని ఎలా పొగుడతారు? కొన్ని 40 రోజులు చెప్పాక అప్పుడు ఇష్టమైతే బాగుందండి అంటారు, లేదా దిక్మాలవాడు 40 రోజులు చంపాడురా అంటారు. కాబట్టి అసలు ఏమీ పని చేయకుండా నన్ను ఎందుకని ఇలా మీరు స్తుతిస్తున్నారనగానే అప్పుడు వాళ్ళు పకపకానవి, మహాత్మా నువ్వు ఇంత పూర్వం చేసినవి నీకు తెలుసున్నా తెలియనట్టు నటిస్తున్నావు, పోన్లే జరిగినవి మాకెందుకు? నీ విష్ణుమూర్తి యొక్క అవతారాలు మేము పొగడం, ఇప్పుడు ఏం చేస్తావో పొగుడుతాం, మేము పొగిడినట్టు నువ్వు చేస్తావు అని వాళ్ళు ఏమన్నారట, నువ్వు ఈ భూమికి రాజు అవుతావు, ఆ తర్వాత క్షామంతో ఉన్న భూమిని క్షేమం కోసం యజ్ఞం చేసి ఆనందపెడతావు, భూదేవి నిన్ను చూచి పారిపోతుంది, ఆవిడ గోవుగా చేస్తావు, ఆవిడ నుంచి విత్తనములు సారము అన్నీ పిండుతావు, భూమిని మళ్ళీ సస్యశ్యామలం చేస్తావు. 10,000 సంవత్సరాలు ఈ లక్ష్మీదేవి కళగా పుట్టింది, ఈ కళతో కలిసి పరిపాలన చేస్తావు, అధర్మాన్ని నాశనం చేస్తావు, 100 అశ్వమేధ యాగాలు చేస్తావు, ఇంద్రుణ్ణి శిక్షిస్తావు, అందరికీ ధర్మం ఇస్తావు, నీ కాలంలో ఎక్కడా వర్షాలు లేకపోవడం ఉండదు అని జరగబోయేదంతా పొగిడారు. అయితే మీరు చెప్పినట్టు అవుగాక అని అప్పుడు దేవతలందరికీ ఈయన కానుకలు ఇచ్చాడు. కానుకలు ఇచ్చి ప్రజల్ని పిలిచి మీకేం కావాలని అడిగాడు. భూలోకంలో ఉన్న ప్రజలు అన్నారు, ఏం కావాలో మమ్మల్ని చూస్తే మీకు తెలియటం లేదా అండి, 8:45 అవుతోందండి, కడుపు కరకరలాడిపోతుందండి, తిండి లేక అల్లాడిపోతున్నామండి, మీ నాన్నగారు వేణుడి కాలంలో అంతా క్షామమేనండి, భోజనం లేదు, భూమి మీద విత్తనాలు లేవు, పంటలు లేవు బాబోయ్ అనగానే అప్పుడు ఆయన హరిప్రసాదం ఉండగా భోజనానికి లోటేమిటన్నాడు. వెంటనే శ్రీహరి కదా మరైనా, అందుకని దానికా అదైతే మీకేం పర్వాలేదు, మీకు కావలసింది మంచి భోజనమే కదా, అవునండి అయితే భోజనం పెడతానని వెంటనే భూదేవిని పిలిచాడు. భూదేవి ఎక్కడున్నా వచ్చి వీళ్ళందరూ ఆకలి అంటున్నారు భోజనం పెట్టంటే, భూదేవి ఆ వీడు కూడా వాళ్ళ నాన్నలాంటి వాడేమో అనుకుని పలకలేదు. భూమి ఎక్కడున్నావు అన్నాడు ఆయన, పలకలేదు. దాంతో ఆయనకి మండింది. వెంటనే వైకుంఠం నుంచి విమానం తెప్పించి ఆ విమానం ఎక్కే విమానానికి 4 వేదాలు 4 గుర్రాలుగా కట్టి స్వయంగా రథం తోలుకుంటూ ఒక ధనుస్సు పుచ్చుకుని ఈనాడు ప్రజలు కోరుతున్న ఇంతమంది ఆకలితో అల్లాడుతున్న అన్నం పెట్టక విత్తనములు సారము కడుపులో దాచుకుని మంచినీడు లేకుండా చేస్తావా? అటువంటి దాని నువ్వు భూమివి కాదు, నువ్వు పాపాత్మురాలివి, నిన్ను శిక్షించి నరికి వీళ్ళకి అన్నం పెడతాను అనగానే భూదేవి వణికిపోయి ఆవు రూపం ధరించి తెల్లని ఆవుగా మారిపోయి ఒకటే పరిగెత్తడం మొదలెట్టింది. ఈయన ఆవు వెనక అతను బాణం ఎక్కుపెట్టి పడ్డాడు. నిజంగా ఈయన తలుచుకుంటే ఒక దెబ్బతో ఆవుని పడగొట్టలేడా, కానీ ఆవుని బెదిరించి తరమడం మొదలెట్టాడు.
ఆవు అటు పరిగెత్తింది ఇటు పరిగెత్తింది బ్రహ్మ దగ్గరికి వెళ్ళింది రక్షించమంది, బ్రహ్మన్నాడు నిన్ను తరివేది విష్ణుమూర్తి నేనేం చేస్తాను అన్నట్ట. కైలాసానికి వెళ్ళింది, శివుడు అన్నాడు ఇది మీరు మీరు తెరుచుకోవాలి మధ్యలో మమ్మల్ని లాక్కండి అన్నాడు ఆయన. అప్పుడు ఆవిడ మళ్ళీ తిరిగి వచ్చి, ఓ పృథు చక్రవర్తి నువ్వు విష్ణుమూర్తి కళవి నాకు అర్థమయ్యింది, లక్ష్మీస్వరూపుడవై జన్మించావు, నేను ఆడదాన్ని, నన్ను రక్షించమంటే నువ్వు స్త్రీవైతే నిజంగా రక్షించేవాణ్ణి కానీ నువ్వు స్త్రీలా ప్రవర్తించలేదు. స్త్రీ అంటే ఎవరు? తల్లి. తల్లి ఏం చెయ్యాలి? బిడ్డలు ఆకలి అంటే అన్నం పెట్టాలి. ఇదివరకు పాపం జరిగినా ఆ పాపాన్ని క్షమించి వీళ్ళని పోషించవలసిన బాధ్యత నీది కాదా, ఎంతమందిని చంపేటప్పుడు నువ్వు తల్లిగల అవుతావు. అందుకే గోరూపంలో ఉన్నప్పటికీ నువ్వు భయంకరమైన సింహాని కంటే క్రూరమైన దానివి, ఈ బాణంతో నిన్ను ముక్కలు చేసినా తప్పులేదు అనగానే నన్ను క్షమించు, ఆడవాళ్ళు శరణు అంటే రక్షిస్తావు, పైగా భూదేవిని ఒకప్పుడు నీ సేవ చేసిన భార్యని నీ కోరల మీద నన్ను ఉద్ధరించావు కాపాడమనగానే, అప్పుడు ఆయన వెంటనే బాణాన్ని ఉపసంహరించుకుని మరి వీళ్ళ అన్నం సంగతో అన్నాడు. దానికేం పర్వాలేదండి, నీకు ఒక మంచి ఉపాయం చెబుతాను, నేను ఈ పాపాత్ముల మీద కోపంతో విత్తనాలు జలము భూసారం మింగేశాను, అదంతా భూమి గర్భం లోపలికి వెళ్ళిపోయింది, అది పైకి తేవడం నా వల్ల కాదు, కక్కి బయటికి తెస్తే అది బాగుండదు, కాబట్టి నేను గోవు రూపం ధరిస్తాను, నువ్వు ఒక మంచి దూడని పక్కన పెట్టు, దూడ రెండు గుటకలు వేసాక అప్పుడు ఆ దూడని పక్కకి లాగి మీకేం కావాలో అది కోరుకుని పాలు పిండితే ఆ పాలల్లోంచి మీరు కోరుకున్న వస్తాయంది. వెంటనే ఈయన ఏం చేశాడు, అయితే నువ్వు గోవుగా ఇక్కడే ఉండని మనువుని స్వయంభవ మనువుని పిలిచి ఓ మనువు నువ్వు చిన్న దూడగా మారిపో అన్నట్ట. అప్పుడు ఆయన చిన్న దూడగా మారగానే ఈ దూడను వదిలేరు, ఈ దూడ పొదుగు దగ్గరికి చేరి టిక్కు టిక్కు అని తలకాయలు ఆడించి పాలు తాగింది. దూడ పాలు తాగితే అప్పుడు ఆవులు బాగా పాలిస్తాయి, ఎప్పుడైనా ఆవు పాలు పెతకాలంటే అందుకే ముందు దూడను వదలాలి, దూడకి ఇవ్వకపోతే మనకి మిగిలేదు పేడే పాలు రావు. అందుకని దూడ తాగాక అప్పుడు ఆయన పక్కకు లాగి వెంటనే ఆ నాలుగు స్తనాలు పుచ్చుకుని ప్రజల కోసం గోధుమల వంటి ధాన్యములు పితికాడు, ఆవాల వంటి వాటిని పితికాడు, పప్పులు పితికాడు, ఉప్పులు పితికాడు, కూరగాయలు పితికాడు, పళ్ళు పితికాడు, భూమికి కావలసిన సారం పితికాడు. ఆ సారం నేల మీద పడి ఒక చోట నల్లరేగడి నేలగా, ఓ చోట ఎర్రరేగడి నేలగా, ఒక్కో చోట పాలు సరిగ్గా పడకపోతే ఇసక ఇసక కిందే చవిటి నేలలు ఉంటాయి కదా కొన్ని చోట్ల, అలాంటి వాటిగా మారాయి. ఒక ప్రాంతం మాత్రం పాలు పితికినా సరే ఆ ప్రాంతం పవిత్రం కాక చిచ్చి ఇక్కడ దుర్మార్గులు పుట్టుగాక అని ఆ ప్రాంతాన్ని ఎడారిగా అట్టే పెట్టాడు. అదనమాట ఇప్పుడు అరబ్ కంట్రీస్. ఆవు పాల యొక్క ప్రభావం అక్కడ లేదు, అందుకే వాళ్ళకి గోవుల మీద కోపంతో గోమాంసం తింటారు. ఈ విధంగా మొత్తం మీద గోవు యొక్క పాల ద్వారా అన్ని రకాలైనటువంటి పళ్ళ ఔషధ మూలాలన్నీ పితికాడు ఆయన. అప్పుడు దేవతలు వచ్చి, మీ మానవులకైనా మాకు కూడా కావాలంటే మీకేం కావాలంటే యజ్ఞ ఫలములు కావాలి అన్నారట వాళ్ళు. అప్పుడు ఇంద్రుణ్ణి దూడం చేసి ఆ తర్వాత దేవతలు పిలిచి యజ్ఞమునకు కావలసినవి కల్పవృక్షాలు మొదలైనవన్నీ పితికించాడు. ఇప్పుడు మహానుభావులు పాతాళ లోకవాసులు రాక్షసులు వచ్చారు, మాకు కూడా కావాలన్నారు. అప్పుడు ప్రహ్లాదుణ్ణి దూడగా చేసి నాయనలారా మీరు పితుక్కోండి అంటే అప్పుడు ప్రహ్లాదుడు దూడగా వచ్చి రాక్షసుల్ని మనకు కావలసిన పదార్థాలు పెతకండి అంటే వాళ్ళు ప్రహ్లాదుడు పక్కకి తప్పుకోగానే మాకు మద్యం మాంసం అని పితికారట. చెప్పేగా ప్రహ్లాదుడు రాజేనా బుద్ధి బుద్ధే అంచేత వాళ్ళకేమో మద్యాదులు వచ్చాయి. ఇలా ఎవరికి కావలసినవన్నీ పితృదేవతలు దేవతలు సిద్ధులు గంధర్వులు అందరూ అన్నీ పితుక్కున్నారు. ఒక్క కుబేరుడు మాత్రం బంగారం వెండి నవరత్నాలు ధాతువులు ఇవి పితుక్కున్నట్ట. అందరూ అన్నీ పితుక్కున్నాక అప్పుడు భూదేవి మళ్ళీ గోరూపం విడిచిపెట్టి భూమిగా మారిపోయింది. అప్పుడు భూదేవికి మళ్ళీ అందరూ పూజలు చేశారు, భూమి మీద నదులు ప్రవహించాయి, సస్యశ్యామలం అయ్యింది, వ్యవసాయాదులు మొదలయ్యాయి, దొంగలందరినీ పృథువు శిక్షించాడు, మళ్ళీ కృతయుగంలో స్వయంభూమును ఆరంభకాలంలో ఎలా ఉన్నదో అలా ధర్మం నాలుగు పాదాల నడిచింది. అపూర్వ రీతిలో ఈ పరిపాలన సాగింది. మరిన్ని అత్యద్భుతమైన, రేపు విష్ణుమూర్తి ఋషభుడనే పేరుతో పుట్టబోతున్నాడు, ఆ ఋషభావతారం, ఆ తర్వాత ఇంకా అత్యద్భుతమైన కథలు కొన్ని ఉన్నాయి, జడభరతుడి కథ ఇలాంటి అనేక అనేక దివ్య కథలతో రేపు మళ్ళీ 8వ రోజు కలుసుకుందాం. అప్పుడే 7 రోజులు ఒక సప్తాహం వెళ్ళిపోయింది. ఇంకా మనకి మిగిలినటువంటి 33 రోజులు సద్వినియోగం చేసుకుందాం. మళ్ళీ రేపు కలుసుకునేదాకా 6:20 కల్లా వచ్చేయండి, చక్కగా గురుస్థుతి చేసుకుని మొదలు పెట్టుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.